ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமசிவாய, சிவாய நமஹ, சிவாய நமஹ, ஓம் நமசிவாய. ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ வெங்கடேஷாய, ஓம் ஸ்ரீ சாய்ராம், சாய்ராம் சாய்ராம், ஓம் ஸ்ரீ சாய்ராம், ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. வாசுதேவா வாசுதேவா வாசுதேவா, ஓம் நமோ பகவதே வாசுதேவாய. மனாந்தரம் சிங்கரக்ஷ கிராமம் வச்சோம். ఇక్కడ దీపోత్సవాలు మహావైభవంగా జరిగారు. మహావైభవంగా జరిగిన ఇక్కడ దీపోత్సవాలు ఈ సింగరేక్షన్ గ్రామంలో భక్తులు చాలామంది ఉన్నారు. అందరికీ వందనములు. ముఖ్యంగా రామరాజు గారు, రామరాజు గారు చాలా సేవ చేస్తున్నారు. దేవుడికి సేవ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. కానీ సబ్జెక్ట్ చూసుకోవటం లేదు ఆయన. ప్రజలకు బాగా సేవ చేస్తున్నారు, దేవుడికి సేవ చేస్తున్నారు. కానీ సబ్జెక్ట్ని ఆ మంచి పనులు చేసుకుంటున్నారు, ఈ మంచి పనులు చేసుకుంటున్నారని అని మనసులో అనుకోకపోయినా చేస్తున్నారు. నేను అదే జిన్నూరు మీటింగ్లో చెప్పాను. మన తెలివితేటలతో సంబంధం లేకుండా, మన మనస్సుతో సంబంధం లేకుండా దేహం చాలా పనులు అదే చేసేస్తున్నాం. ఇవాళ స్నానం చేసే ఎన్ని తెలివితేటలు ఉన్నాయని మాకు అని ఎవరు అనుకోరు. మామూలుగా దేహం మామూలుగా చేసుకెళ్ళిపోతా ఉంటాం. ఇవాళ నిద్రపోయామండి, ఎంత తెలివితేటలతోటి నిద్రపోయామని ఎవరు అనుకోరు. మామూలుగా దేహం యొక్క లక్షణాలు, దేహం టైంకి నిద్రపోతూ ఉంటుంది, ముఖం కడుక్కుంటుంది, అన్నం తింటుంది, స్నానం చేస్తుంది, ఇవన్నీ దీనికి పెద్ద తెలివి అక్కర్లేదు. మామూలుగా దేహం చేసుకునే పని దేహం చేసుకుంటే వెళ్ళిపోతుంది. రామరాజు గారు చాలా మంచి పనులు చేస్తున్నారు, ఈ ఊరికి ఉపకారాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. దాని కాంగ్రెస్ పార్టీ ఏదైనా నమ్మిన పార్టీలు స్థిరంగా ఉంటున్నారు, పిల్లి మొగ్గలేరు. అని ఏదో పార్టీ నమ్ముకున్నారు, ఆ పార్టీలో స్థిరంగా ఉంటున్నారు, పిల్లి మొగ్గలు మట్టుకు వేయరు. కానీ రామరాజు గారు సబ్జెక్టుకి ఆయన సబ్జెక్టు అవగాహన లేదు, సబ్జెక్ట్ సరిగ్గా చూసుకోవటం లేదు. ఎంచదంటే ఏదో చేయటం వల్ల మనకి ఆత్మజ్ఞానం రాదు, ఏదో చేయటం వల్ల కర్మచక్రం నుంచి బయటకు రాలేము. రామరాజు గారు పుణ్యం చేశారనుకోండి, వచ్చే జన్మలో పుణ్య ఫలితం అనుభవిస్తారు. ఈ దేహం ఎలా వెళ్ళిపోతుందో, పుణ్యం అసలు మన దేహమే బయటికి వెళ్ళినప్పుడు పుణ్యం ఎంతకాలం ఉంటుంది? మన దేహమే బయటికి వెళ్ళిపోతుంది ఏదో రోజున, ఇంకా పుణ్యం ఎంతకాలం ఉంటుంది? ఆ ఏదో టైంలో ఆ దేహం పుణ్యం అనుభవిస్తుంది, వెళ్ళిపోతుంది. మంచి పనులు చేయొచ్చు, మంచిదే, కానీ అంత మాత్రం చేత జ్ఞానం రాదు. అయితే జ్ఞానం రావటానికి మంచి పనులు పునాది, అంతవరకే. ఆత్మజ్ఞానం సముపార్జనకి మంచి పనులు సహకరిస్తాయి, అంతవరకు అవి చేసే. అంటే ఇప్పుడు మనం ఏదైనా మందు వాడుతున్నాం అనుకోండి, పచ్చం చేస్తుంటే పచ్చం ఆ మందు వాడటానికి సహకరిస్తుంది. అలాగే మన జ్ఞానాన్వేషణలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తానే అది పచ్చం లాంటిది అనమాట. కేవలం పచ్చం చేయటం వల్ల రోగం తగ్గిపోదు, ఆ మందుకు సహకరిస్తూ ఉంటుంది. అది అంటే నాకు రామరాజు గారు అంటే బాగా ఇష్టం. అంటే అది ఇష్టం మీద చెప్పకుండా ఉండలేకపోతాం. సబ్జెక్టు కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఏదో భగవద్గీత అనుకోండి, అయితే ఆయనకి నచ్చిందే ఏదో భాగం, లేదా దత్తాత్రేయుడు చెప్పిన అనండి, బాబా చెప్పిన ఏదో ఒకటి. అధ్యయనం ప్రవచనం, అధ్యయనములో అజాగ్రత్త పనికిరాదు, ప్రవచనములో అజాగ్రత్త పనికిరాదు, సద్గ్రంథ పఠనములో అజాగ్రత్త పనికిరాదు, సజ్జన సాంగత్యములో అజాగ్రత్త పనికిరాదు. ఆయన తైత్ర ఉపనిషత్తులో గురువు గారు విద్యార్థికి చదువు చెప్పి ఇంటికి వెళతానని చెప్పినప్పుడు కూర్చోబెట్టి, బాబు ఇది లోకం, లోకంలోకి వెళ్ళి ఇప్పుడు లోకంలోకి వెళుతున్నావు, నా దగ్గర చదువుకున్నావు, లోకంలోకి వెళుతున్నావు, లోకంలో అనేక కష్టసుఖాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండు, స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండు, కనిపించిన పుస్తకంలో చదవకు, ఏది చదవాలి ఏది చదవకూడదు అన్నీ చూసుకుంటూ ఉండు, లోకంలోకి వెళుతున్నావు, లోకంలోకి వెళ్ళి కానీ లోకంలో లోతేయం లేదు, ఈ లోకంలో లోతేయం లేదు, నీ హృదయంలో లోతులు ఉన్నాయి కానీ లోకంలో లేదు. ఏదైనా లోకంలో సారం ఏమి లేదు, ఒట్టిగడ్డిలో సారం ఏముంటుందండి? ఒట్టిగడ్డి దోళ్ళు తింటాయి మన దోళ్ళు, అయ్యి ఆ ఒట్టిగడ్డి తింటాం అని పెద్ద బలం ఏమి రాదు, పొట్ట నిండుతుంది అంతే. మనం కూడా చూడండి, ఆకలి వేసినప్పుడు ఏదో తినేస్తాం, అందులో విటమిన్స్ లేకపోయినా కొంచెం పొట్ట నిండుతాం. అలా ఒట్టిగడ్డి కూడా ఎందుకంటే కొంతమంది ఒట్టిగడ్డలు ఏమున్నాయని దేవుళ్ళకి అంటున్నాయి, ఒట్టిగడ్డలు ఏముందంటే ఏమి అక్కర్లేదు, కొంచెం పొట్ట నిండుతుంది. అలాగే ఈ లోకంలో లోతు లేదు, ఈ లోకంలో సారం లేదు. లోతులు హృదయంలో ఉన్నాయి, సారం హృదయంలో. అంచేత ఈ లోకంలో ఏదైనా మంచి పని చేస్తే అది మన హృదయం యొక్క లోతులు పెంచడానికి సహకరించాలి. ఏదో గౌరవం కోసం చేసామనుకోండి, అక్కడ చోట ఆకరవదు, ఎవరో మనం ఊరేగిస్తారు. ఇక ఇప్పుడు రామరాజు గారు భజంతిని పెట్టారు, దండలు వేశారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఈ మనస్సు ఎంత నిజమో, ఈ శరీరం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఇవన్నీ ఇంకే నిజమే గౌరవాలని. నీ సంతానం బుద్ధిమంతుడైనా, వేదంలో చెప్తాడు, వేదంలో చెప్తాడు, ఒకవేళ మీ సంతానం బుద్ధిమంతుడైనా, మీకు ఐశ్వర్యం ఉన్నా, మీకు అంగబలం ఉన్నా, బంధు బలం ఉన్నా, సంతానం వల్ల కానీ, నువ్వు చదువుకున్న చదువుల వల్ల కానీ, మామూలు నీకున్న గౌరవాల వల్ల కానీ, నీకున్న ఆస్తిపాస్తుల వల్ల కానీ, నీ వల్ల నీకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ అమృతానుభవం రాదు నీకు. ఇవన్నీ దారిపోయే వాళ్ళు చెప్పిన మాటలు కాదు, వేదం యొక్క సారం. వేదంలో వేదం అంటేనే జ్ఞానం. అసలు మనం చదవటం పూర్తి అయిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు నేనేమన్నా పుస్తకం ఉంది, భగవద్గీత ఉంది, చదవటం పూర్తి అయిపోయింది. ఈ మధ్యన ఒక డాక్టర్ గారు చెప్పారు, 20 సారాసీసాలు తాగితే శరీరానికి ఎంత చెడ్డో ఒక సిగరెట్ కాలిస్తే అంత చెడ్డని. 20 సారాసీసాలు 20 రోజులు తాగాడు అనుకోండి, ఒక్క సిగరెట్ కాలిస్తే అంత చెడ్డని. సిగరెట్ కాల్చకూడదని సిగరెట్లు పెట్టి మీద ఉంటుంది. సిగరెట్లు కాలిస్తే అనారోగ్యం, ఆ సిగరెట్లు పెట్టి మీద రాయమన్నారు గవర్నమెంట్. సిగరెట్లు కాలిస్తే అనారోగ్యం, మీకు అనారోగ్యం వస్తే సిగరెట్ పెట్టి మీద రాయిస్తున్నారు గవర్నమెంట్. ఆడు రోజు ఆ పెట్టి చూసుకుంటాడు కాబట్టి ఏదో రోజున ఆడు రోజు సిగరెట్ అంటే, ఆడు రోజు సిగరెట్ పెట్టి మీద ఏముంటుందంటే, సిగరెట్ నీకు హారం చేస్తుంది, నీ ఆరోగ్యానికి హారం చేస్తుంది, మానేమని సిగరెట్ పెట్టి మీద రాయిస్తారు. ఆ సిగరెట్ కాల్చిన వాడు కూడా రోజు చదువుతూ ఉంటాడు ఆ మాట. ఆ మాట రోజు చదివి సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అది వాడు చదువుతున్నాడు, వాడు చదువుతున్నాడు కానీ అర్థం అవుతాడు. ఆడు సిగరెట్ ఆడికి అర్థం, ఆ సిగరెట్ కాలిస్తే వచ్చే హాని ఆడికి అర్థమైతే సిగరెట్ మానేస్తాడు. చదువుతున్నాడు చదవటం, కానీ ఆడికి అర్థం అవటలేదు, అంటే సిగరెట్ విడిచిపెట్టలేకపోతున్నాడు. వాడే కదా మనం కూడా అంటే. ఈ పని వల్ల ఈ ప్రమాదం ఉంది అని మనం ఏదైనా చదువుతాం అనుకోండి, పుస్తకంలో భగవద్గీతలో ఏదైనా చదువుతాం అనుకోండి, అది రోజు చదువుతాం కానీ అది ఆ పని విడిచిపెట్టలేము. భగవద్గీతలు ఏదైతే నిషేధించాడో, ఇది నీకు తగదని భగవంతుడు ఏదైతే చెప్పాడో, ఆ తగన పనికి మనం దూరంగా ఉండలేకపోతున్నాం అనుకోండి, అది అర్థం అవ్వట్లేదు అన్నారు. నీకు రోజు చదివేశాను చదవటం కాదు, అర్థం అవ్వాలి కదా, అది మనకు అర్థం అవ్వాలి. తర్వాత ఈ రెండు కూడా ఉపనిషత్తులో జాగ్రత్తగా చెప్తాడు, చదివే గ్రంథాలు, చేసే స్నేహాలు. ఒక చోట ఉంది, మీకు శారీరక ఆరోగ్యం బాగుపడాలంటే, మానసిక ఆరోగ్యం బాగుపడాలంటే మంచి స్నేహాలు చేయండి. మీకు ఎవరికైనా మనసులో ఆరోగ్యం బాగలేదనుకోండి, మనసు కుదిరలేదనుకోండి, అశాంతిగా ఉన్నారనుకోండి, మనసులో అనారోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు శరీరంలో అనారోగ్యంగా ఉన్నారనుకోండి, మంచి స్నేహాలు చేయమని పెద్దలు చెప్తారు. మనం చేసి మంచి స్నేహాలు కావాలనుకోండి, శరీరంలో అనారోగ్యం పెరుగుతుంది, మనసులో అనారోగ్యం పెరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు ఆలోచించి చెప్పిన ఇక దర్శించి చెప్తారు. ఇప్పుడు మనకి ఏదైనా మనసులో అనారోగ్యం అంటే మనసులో ఏదైనా అశాంతి ఉందనుకోండి, శరీరంలో అనారోగ్యం ఉందనుకోండి, మన వాడి పాదులతో సజ్జన సాంగత్యం చేస్తుంటే నెమ్మదిగా ఈ రోగం తగ్గిపోతుంది. శరీరానికి సజ్జన సాంగత్యానికి, శరీరంలో అనారోగ్యానికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు, చేసు చూడు తెలుస్తుంది. తర్వాత ఇంకో నిజమైన స్నేహితులు కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు. అవును కూర్చుంటారు, ఏదో అరగంట కూర్చుంటారు, వీరింటికి వారాళ్ళు వచ్చాం, వారింటికి వీరేళ్ళు వచ్చాం, మాట్లాడుకోరు ఎక్కువ, చూసుకుని వెళ్ళిపోతాం. కానీ మీరు అంతసేపు కూర్చుంటున్నారు, ఏం మాట్లాడుకుంటారంటారు. నిజమైన స్నేహితులు ఊరికి చూసుకుని వెళ్ళిపోతారు, మాటలు ఎందుకు? నిజమైన స్నేహితులు కాని వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోవాలి, లోపల స్నేహం లేదా కవర్ చేసుకోవటం. లోపల మనకి ఏదైతే లేదో అది కవర్ చేసుకోవడానికి చూస్తాం బయట. మనకి ఎవరైనా దగ్గర బంధువులు వచ్చారనుకోండి, పెద్ద గౌరవం చేయం మనం, వస్తే వాళ్ళనే వస్తే వాళ్ళనే మంచి నడిపించుకోమంటాం. మనం మనం వెళ్ళి గ్లాస్ తోటి నీళ్ళు ఇవ్వట్లేదు, మీరు వెళ్ళి పిచ్చుకున్నట్టు ఇచ్చేది. మనం మంచి లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమో అనుకుంటే వాడు చుట్టం కదా, స్నేహితుడు కాదు. అనుకునేవాడు అనుకునేవాడు చుట్టం కదా, అనుకునేవాడు స్నేహితుడు. అంటే నిజమైన స్నేహితులు మాట్లాడుకోక్కర్లేదు. ఇక పైకి నటిస్తున్నాం అనుకోండి, స్నేహాలు అవసరాల కోసం స్నేహాలు నటిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ మాట్లాడుకోవాలి. లోపల స్నేహం లేదు కదా, ఏదో కవర్ అవ్వటానికి వస్తామని వాగేసుకుంటా ఉండాలి. అది మీరు బాగున్నారా, మీరు బాగున్నారా, మీ గారు ఈ వాగుడు అప్పుడు అవసరం అయితే వాగుడించుకు. అది నిజమైన స్నేహితుల మధ్యన సైలెన్స్ బ్రేక్ అవ్వదు అసలు. అది సైలెన్స్ బ్రేక్ చేయవలసిన పని లేదు. ఇది బడి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బడిలో ఉన్నాం, గుళ్ళో లేము. ఇది బడి, ఇది బడి, ఇది గుడి కాదు బడి. ఈ బడి చేసే పని, గుడి చేసే పని ఒకటే. ఇక అందరినీ చదువుకోమని రాశారు అక్కడ, విద్యాదానం మహాదానం అని అని రాశారు. ఏమి రాశారు? విద్యాదానం కంటే నిదానం గొప్ప దానం. అన్ని దానాల్లోకి నిదానం గొప్ప దానం. విద్యాదానం దానం, విద్యాదానం కంటే, ధనదానం కంటే, అన్నదానం కంటే నిదానమే గొప్ప దానం. కొంతమంది చాలా నిదానంగా ఉంటారు, స్టడీగా ఉంటారు మనుషులు. వాళ్ళు మనం రోజు రోజు ఉదయం వాళ్ళు మా వందనీయులు. రోజు మనం స్నానం చేసిన వెంటనే వాళ్ళు ఎక్కడున్నా మన మనసులో ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి. శరీరం దగ్గర లేకపోయినా మన మనసులో ఒకసారి, దాని మానసిక పూజ అంటారు, మనసులోకి నమస్కారం పెట్టుకోవాలి. చాలా కొంతమంది అన్ని దానాల కంటే నిదానమే గొప్పది. కొంతమంది చాలా స్టడీగా ఉంటారు. ఇది బడి గుడి. రామరాజు గారికి బడి అన్న ఇష్టమే, గుడి అన్న ఇష్టమే. ఈ మధ్యన బాబా గుడి కట్టించారు, ఇక్కడ వెళ్ళేటప్పుడు చూసి వెళతాం. ఆయనకి గుడి అన్న ఇష్టమే, బడి అన్న ఇష్టమే. ఈ గుడి ప్రయోజనం, బడి ప్రయోజనం ఏంటంటే, స్థూల బుద్ధిని సూక్ష్మ బుద్ధి చేయటానికి. మన అందరిది స్థూల బుద్ధి, రూపబుద్ధి, నామబుద్ధి అంతేకాని ఇంకా లోపలికి వెళ్ళి హృదయంలోకి వెళ్ళే బుద్ధి కాదు మనది. బడి ప్రయోజనం అదే. గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం, అభిషేకం చేస్తాం, అర్చన చేస్తాం, ఏదో చేస్తాం. మన స్థూల బుద్ధిని తగ్గించాలి, సూక్ష్మ బుద్ధిని పెంచాలి. బాహ్యముఖానికి వెళ్ళిపోతున్న మనస్సును లోపల ముఖం అంతర్ముఖం అవ్వాలి. మనస్సు బాహ్యముఖమైతే ప్రపంచం, మనస్సు బాహ్యముఖమైతే అహంకారం, మనస్సు బాహ్యముఖమైతే దుఃఖం, మనస్సు అంతర్ముఖమైతే జ్ఞానం, మనస్సు అంతర్ముఖమైతే సుఖము, మనస్సు అంతర్ముఖమైతే శాంతి, మనస్సు అంతర్ముఖమైతే ముక్తి. బడి ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం, చేయటం మంచిది, తెలుసుని చెయ్యాలి. బడిలోకి వచ్చాం, చదువుకుంటున్నాం, దూరం కాసుకోవడానికి చదువు అక్కర్లేదు. అంటే మనకు బుద్ధి సూక్ష్మత పెంచడం కోసం బడి, తెలివితేటలు పెంచడానికి అది బడి. గుడి కూడా అంతే. గుడి కూడా మన మనసు లోచూపు కలగజేయటం కోసం అక్కడ పూజ, పూజ జపము ధ్యానము ఇవన్నీ లోచూపు, అది లోపలికి తీసుకెళ్ళటానికే బడి, మన మనసును లోపలికి తీసుకెళ్ళటానికే, ఆలోచన పెంచడానికే గుడి కూడా అదే ప్రయోజనం. బడి దేని బడి బడి వల్ల ప్రయోజనం ఏంటో గుడి వల్ల కూడా అదే ప్రయోజనం. మన గుడి మన పెద్దలు ఏం చేశారంటే, నిజమైన ఈశ్వరుడు ఉదరేశ్వరుడు కాదు, హృదయేశ్వరుడు. పొట్టలో ఉన్న దేవుడు కాదు, హృదయంలో ఉన్న దేవుడు. మన గిరి ప్రదర్శన చేసినప్పుడు పొట్టలో ఉన్న దేవుడి గురించి ఎక్కువ ఆలోచిస్తాము. పొట్టలో ఉన్న దేవుడు ఉదరేశ్వరుడు, హృదయంలో ఉన్న దేవుడు హృదయేశ్వరుడు. అక్కడ కొండ అరుణాచలేశ్వరుడు. అందరూ ఈ హృదయేశ్వరుని ఆరాధన చేయలేరు. ఏం చేత ఆరాధన చేయలేరంటే, వాడికి రూపం ఉండదు, నామం ఉండదు, క్రియ ఉండదు, లేదంటే ఉంటాడు. అదే ప్రమాదం. హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి రూపం ఉండదు, నామం ఉండదు, ఏదో పని చేస్తున్నట్టుగా కనపడ్డ మనకి. ఒకవేళ ఏదైనా పని చేసినా సైలెంట్గా ఆడు కూడా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాడో మనం గుర్తించాలని కూడా అనుకోడు. డ్రైవర్ ఉన్నాడు, లోపల ఉన్నాడు, పని మనం చూద్దాం ఉంటాడు. రూపం లేదు, నామం లేదు, లేదంటే ఉన్నాడు. అంటే వాడిని చూడలేం కాబట్టి మనకు గుడి కట్టి అక్కడ బొమ్మ పెట్టి ఒక విగ్రహం పెట్టి ఉపాసన చేయమన్నారు. అంటే ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి, తర్వాత గుళ్ళో ఉన్న దేవుడు కూడా ఎలా ఉండాలంటే మీరు చేయించి విగ్రహాలు బొమ్మలు అందంగా ఉండాలి. అంటే అందంగా ఉంటే మనకు నేత్రాలకు ఆనందం, మన మనస్సు అక్కడ నిలబడదు. గుళ్ళో విగ్రహాలు పెట్టినప్పుడు ఆ విగ్రహాలు బాగా అందంగా చేయించి పెట్టారు. అందంగా చేయించి పెడితే మనకు నేత్రాలకు ఆనందం, భగవంతుడు ఆ పటం చూస్తే, ప్రతిమ చూస్తే మనస్సుకు ఆనందం, హృదయానికి ఆనందం. అది కూడా ఏమవుతుంది, మన ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది. అంటే మన హృదయంలోని ఈశ్వరుని ఆరాధన చేయలేం కాబట్టి గుళ్ళో ఈశ్వరునే ఒక రూపం కల్పించి గుళ్ళో పెట్టుకుని పూజిస్తున్నాం. అంటే ఇది అందరూ చేయలేరు కాబట్టి అది కూడా గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మనం ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే పూజ చేయటం వల్ల, జపం చేయటం వల్ల మనస్సే కాకుండా దేహం కూడా శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి అవుతుంది, దేహం కూడా శుద్ధి అవుతుంది. అంటే జపించగా జపించగా ఇలా వెంకటేశ్వరం ఉన్నాడు తిరుపతిలో. వేలేదానికి డబ్బులు వస్తున్నాయి వెంకటేశ్వరానికి. ఉదాహరణకి మేము 1950 ఎప్పుడో మాట ఎందుకు 1959 సంవత్సరంలో నేను నలసుబ్రాది గారు, అరసుబ్రాది గారు అరుణాచల్ వెళ్ళే ముందు పెద్ద తిరుపతి వెళ్ళిన అదే ఫస్ట్ టైం జనవరి నెలలో 10వ తారీఖున ఇప్పుడు 1959వ సంవత్సరంలో మేము గుళ్ళోకి వెళితే మేము లోపలికి వెళ్ళిపోయాం. క్యూ ఎంతసేపు అంటే 15 నిమిషాలే దేవుడి దర్శనానికి వెళ్ళిపోయాం. ఊరికి క్యూలో నిలబడితే 15 నిమిషాలే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం. అంత తక్కువలో 59లో కూడా మాట నేను చెప్తున్నాను, ఎప్పుడూ కాదు. ఇంకా అంతగా పూర్వానికి వెళితే సింహద్వారం అంతా లోపలికి వెళ్ళిపోవడం చూడ. అది ఎన్నో కొన్ని 100 సంవత్సరాలు ఈ వైఖానసులనండి, వైఖానస బ్రాహ్మణులనండి, లేకపోతే శ్రీ వైష్ణవ బ్రాహ్మణులనండి, ఎవరు మొత్తం మీద కొన్ని 100 సంవత్సరాలు ఆరాధన చేయగా, ఆరాధన ఆ విగ్రహాన్ని ఆరాధన చేయి. జనం వచ్చినా జనం రాకపోయినా భక్తులు వచ్చినా ఎక్కడో అడవి, తిరుమల అంటే అడవి. మరి ఇప్పుడంటే ఏదో రోడ్లు వేసారు, కార్లు వెళుతున్నాం, అప్పుడైతే నడిచి వెళ్ళాలి, బహు తక్కువ మంది వెళ్ళేవారు. అడవి అదంతా ఫారెస్ట్ ఏరియా అయినప్పటికీ ఆ చలికి తట్టుకుని ఆరాధన చేసి ఆరాధన చేసి అలా కొన్ని వందల సంవత్సరాలు ఆ విగ్రహానికి ఆరాధన చేయగా చేయగా ఆనాటి పూజ, ఈనాటి వైభవం. ఇవాళ ఏదో వెంకటేశ్వర స్వామి దేవుడు డబ్బు వచ్చేస్తారని ఎప్పుడు వచ్చేసినారు అని అనుకోకండి. అంటే అర్చన చేయగా చేయగా ఆ విగ్రహానికి ఒక వైభవం వచ్చిందనమాట, ఒక అందం వచ్చింది, ఒక వైభవం వచ్చింది, ఒక ఆకర్షణ వచ్చింది. అర్చన కొన్ని 100 సంవత్సరాల నుంచి అర్చన చేయగా 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 అలాగే సరే ఆ విషయం అటుంచుదాం. మనం గుళ్ళో కానీ ఏదైనా మనం వెళ్ళి అర్చన చేసుకుంటా అంటే, లేదా జపించుకుంటా అంటే మనకేమవుతుందంటే ఈ బయట బుద్ధి లోపలికి వెళుతుంది, స్థూల బుద్ధి తగ్గుతుంది, సూక్ష్మ బుద్ధి కలుగుతుంది, బయటకు వెళ్ళటం మనకు తగ్గిపోతుంది. అంటే మనస్సు బయటకు వెళ్ళటం అంటే మనస్సు బయటకు వెళ్ళటం తగ్గిపోతుంది, లోపలికి వస్తూ ఉంటుంది. తర్వాత మనకి స్థూల బుద్ధి తగ్గిపోతూ ఉంటుంది, సూక్ష్మ బుద్ధి పెరుగుతూ ఉంటుంది. గుడి ప్రయోజనం ఏదో బడి ప్రయోజనం కూడా అది. తర్వాత మన హృదయంలో లోతులు ఉన్నాయి చాలు. నేను చెప్పిన లోకంలో ఏమి లోతు లేదు, హృదయంలో లోతులు ఉన్నాయి. ఆ లోతులు మనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మన ఏదో సముద్రంలో భూకంపం వచ్చింది, భగవంతుడు కూడా పిచ్చోడేం కాదు. ఈ సృష్టిని, ఈ పంచభూతాలని ఒక నియమం ప్రకారం నడుపుతూ ఉంటాడు. దానికి ఏ రూల్స్ ఉంటుంది. ఇప్పుడు పంచాయతీ బోర్డు ఉంది, లేకపోతే మున్సిపాలిటీ ఉంది, ఏదో దానికి ఏ రూల్స్ చట్టం ఉంటుంది కదా. అలా భగవంతుడు కూడా చట్టం ప్రకారం దీని భూకంపం వచ్చిందంటే ఏదో కారణం ఉంటుంది. సముద్రంలో భూకంపం వస్తే దానికి ఏదో కారణం ఉంటుంది, గాలి వాన వస్తే దాంట్లో ఏదో కారణం ఉంటుంది, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి కారణం ఉంటుంది. ప్రతి చిన్న సంఘటన పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, నారాయణుడికి తెలియకుండా ఏది సృష్టిలో జరగటానికి వీలు లేదు. నారాయణుడితోటి మనం ఏరిపడిపోయి సరిగ్గా చిన్నగా పడున్నామంటే ఆడు లేడనుకుంటున్నాం. ఇప్పుడు ఎలా పడున్నా పర్వాలేదు, మీ అత్తగారితో మీరు ఇష్టం లేదా వేరుపడిపోయినా మన అత్త లేదంటే భగవంతుడితోటి మనం వేరుపడిపోయాం. ఇప్పుడు వేరుపడ్డం వేరుపడినట్టు ఉన్నామంటే భగవంతుడే లేడంటున్నాం, ఆ పరిస్థితికి వచ్చేసాం. ఇది ఎలా జరిగింది ఏంటి, అది ఎలా జరిగింది ఏంటి అని అనుకుంటా ఉంటాం. అది ఎలా ఎందుకు జరిగిందో భగవంతుడికి తెలుసు, ఇది ఎలా ఎందుకు జరిగిందో భగవంతుడికి తెలుసు. కానీ ఆయనతో వేరుపడిపోయాం కాబట్టి అది ఎలా ఎందుకు జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగిందని అనుకుంటాం. ఆయనతో వేరుపాటు కాపురం లేకపోతే అలా ఎందుకు జరిగిందనే తలంపు కూడా మనకు రాదు. అంచేత రామరాజు గారు అంటే నాకు బాగా ఇష్టం, కానీ సబ్జెక్టు కూడా కొంత చూసుకోవాలి. ఆత్మవిద్య గురించి శ్రవణం చేయాలి. నేను అక్కడ నువ్వు తప్పించేసామని కాలం తప్పించేసామని ఆత్మ కూడా అలా కాదు. విసుగొచ్చేలాగా విసుగొచ్చేలాగా శ్రవణం చేయాలి. విసుగొచ్చేయాలి శ్రవణం చెప్తాను. శ్రవణం చేయగా చేయగా ఏమవుతుందంటే మీ ఇంటికి వెళ్ళాక మననం చేసుకుంటారు, బాగా మననం చేసుకుంటారు, మనంలోకి వస్తుంది. ఆ మననం చేసిందే మీకు గుండెకి పడుతుంది. వినాలి, విసుగొచ్చేలా వినాలి. తర్వాత మననం చెయ్యాలి. మననం మీరు మననం చేసింది మళ్ళీ ధ్యాస కింద మారుతుంది. అప్పుడు మీకు కొంతకాలం అలా మననం చేయగా చేయగా ధ్యానం చేయగా చేయగా ధ్యాస చేయగా చేయగా ధ్యాస తర్వాత మీకు అప్పుడు ఏమవుతుందంటే గుండెకి పడుతుంది. సబ్జెక్టు వినాలి. దేన్నైతే తెలుసుకోవాలని మనం అనుకుంటున్నామో దాని గురించి వినకుండా ఎలా తెలుస్తుంది అంటే, భగవద్గీతలో కూడా భగవంతుడు ఎందుకు చెప్పా అంటే నువ్వు మంచి కర్మలు చేయమని, మంచి కర్మ నీకు జ్ఞానం ఇచ్చేస్తుందని చెప్పలేదైనా. చిత్తశుద్ధి కోసం చెయ్యి, నీ పాడి బుద్ధి తగ్గటానికి చెయ్యి, బుద్ధి సూక్ష్మత పెరగటానికి చెయ్యి అంటే, ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా స్త్రీలైనా పురుషులైనా చిత్తశుద్ధి అనే గేట్లోంచే మనం మోక్షంలోకి వెళ్ళాలి. భగవాన్ అంటారు మోక్షం అనే పేరు కూడా వినకుండా మీరు మోక్షంలోకి వెళ్ళిపోవాలి. ఆ పేరు వస్తే మనం మోక్షం, మోక్షం అంటే మీకు ఉద్రేకం వచ్చేస్తుంది. ఎప్పుడు పొందేద్దాం ఎప్పుడు పొందేద్దాం, ఓ ఉద్రేకం వచ్చేస్తుంది, ఒళ్ళు అంత చేమట్లు పట్టేస్తుంది, ఈ గొడవ ఎందుకు. ఆ పేరు కూడా వినకుండా వెళ్ళిపోండి మీరు మోక్షంలోకి వెళ్ళిపోండి. మోక్షంలోకి వచ్చే వరకు మనం మోక్షంలోకి వచ్చామని మీకు తెలియకూడదు. ఏం చెప్తున్నావు అమ్మా? దేహము శ్రవణం చెయ్యాలి. అలా శ్రవణం చెయ్యి, అలా శ్రవణ దేన్నైతే మనం పొందాలనుకుంటున్నాం అది మనమై ఉన్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. దేన్నైతే మనం పొందాలనుకుంటున్నాం అది మనమై ఉన్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనం అయి ఉన్నాం అనే సంగతి మనకు అనుభవం లేక దేన్న పొందాం, నేను నువ్వు పొందటం ఏంటి? మనల్ని మనం పొందటం ఏంటి? అది ఎవరో మనకు తెలియటం లేదు కాబట్టి మనకు అలా అనిపి, మనం ఏదిగా ఉన్నది మనకు తెలియటం లేదు కాబట్టి అది పొందినప్పుడు ఏదో పొందామని మనకు అనిపిస్తుంది. మనం పొందినప్పుడు అదే, పొందినప్పుడు అయితే పొందితే సుఖం, పొందితే శాంతి, పొందకపోతే దుఃఖం, పొందకపోతే అశాంతి, పొందకపోతే పునరుజ్ఞానం. మరి అది శ్రవణం చెయ్యాలి. అంటే మంచి పనులు ఎందుకు చేయమన్నారంటే గీతలో మనో నిగ్రహమునకు, ఇంద్రియ నిగ్రహమునకు, చిత్తశుద్ధికి మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు నీకు సహకరిస్తాయి, చిత్తం శుద్ధి అవుతుంది. అంటే మనం పాత్ర శుభ్రంగా తోముకుని టేబుల్ మీద పెట్టుకుంటాం అనుకోండి, అన్నం తినేసినట్టు కాదు, పాత్ర తోముకుని. అలాగే నీ కర్మ, నీ మనస్సును సత్కర్మ, నిష్కామ కర్మ నీ మనస్సును శుద్ధి చేస్తుంది. అంటే ప్లేటు పవిత్రం, కంచాన్ని పవిత్రం చేసుకున్నట్టు నీ మనస్సును పవిత్రం చేస్తుంది. అప్పుడు ఆ పవిత్రమైన మనస్సుకి ఆత్మవిద్య పడుతుంది. అంతేకాని నీకు నువ్వు చేసే సత్కర్మే నీకు జ్ఞానం ఇచ్చేయదు. నీ సత్కర్మ నీ మనస్సును బాగు చేస్తుంది, నీకు నీ మనస్సును నియమిస్తుంది, నీ మనస్సును నిగ్రహం, నీ మనస్సుకు నిగ్రహం వస్తుంది, నీ మనస్సును నియమిస్తుంది. ఏది సత్కర్మ? నీ మనస్సును నియమిస్తుంది. ఆ నియమింపబడిన మనస్సు, నియమింపబడిన ఇంద్రియములు జ్ఞాన సముపార్జనకి సన్నద్ధమై ఉంటాయి, సమాయత్తం అవుతాయి. అందుకో ఏ సత్కర్మ, సత్కర్మ వల్ల నీకు మోక్షం వచ్చేది. సత్కర్మ వల్ల మన మనస్సు సమాయత్తం అవుతుంది, అంటే ప్రిపేర్ అవుతుంది. ఏది? ఆ వస్తువును తెలుసుకోవటం. తర్వాత ఇంకోటి, అది కూడా కర్తృత్వం తగ్గించుకుంటూ చేసుకురావాలి. జాగ్రత్తగా కర్తృత్వం తగ్గించుకుంటూ రావాలి. తర్వాత ప్రపంచంలో ఏ సంఘటనలో ప్రెజర్ తీసుకోకూడదు. మనం ఎవరైనా మిమ్మల్ని చాలా గొప్ప పని చేశారు ఎవరన్నా, దానివల్ల మీరు సంతోషించారనుకోండి, రేపు మీకు దుఃఖంగా దుఃఖం కనిపెట్టుకుందని అర్థము.
మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఆరు పది మంది కలిసి మీరు చాలా గొప్ప పని చేశారు, గొప్ప పని చేశారని దానివల్ల కొంచెం పొంగిపోయారనుకోండి, మీరు అనుకోండి, ఇంకా మీకు వారం రోజులు ఏదో రకమైన దుఃఖం వెయిటింగ్ లో ఉంది, వెయిటింగ్ లిస్ట్ లో ఉందని అర్థం. అంటే ఇప్పుడు పొంగిపోయారు, ఇవాళ ఏం వారం, లక్ష వారం, ఇవాళ పొంగిపోవటం అయిపోయింది, రేపు శుక్రవారం కుంగిపోవటం, మనం ఇంకా పని ఏమైనా చచ్చిపోయే వరకు ఇదే పని, పొంగిపోవటం, కుంగిపోవటం, కుంగిపోవటం, పొంగిపోవటం, చావటం. చచ్చి రోజు వరకు ఒక రోజున పొంగిపోవటం, ఒక రోజున కుంగిపోవటం, చావటం, ఎందుకంటే పని ఏముందో మనకి పని. ఈ పొంగిపోయేది ఎవరు? అహంకారం. కుంగిపోయేది ఎవరు? అహంకారం. దాని వెనకాలన్న వస్తువు అది కాదు నువ్వు. ఏదైతే పొంగిపోతుందో, ఏదైతే కుంగిపోతుందో అది నువ్వు కాదు. ఏదో పని చేస్తున్నావు అది నువ్వు కాదు. ఏదో చేస్తావు, ఏదో వస్తుంది పొంగిపోతావు, ఏదో చేస్తావు ఏదో వస్తుంది కుంగిపోతావు, దీనికి అసలు సత్యానికి ఏమీ సంబంధం లేదు. మనం సహజంగా జీవిస్తుంటే ఆ హృదయంలో వస్తువు సహజంగానే ఉంది. మన జీవిత విధానం సహజంగా అంటే అది మనకి ఎరుకులోకి వచ్చేస్తుంది, అంతకంటే ఏం లేదు. ప్రత్యేకంగా మీరు కష్టపడిపోక్కర్లేదు, చెమట పట్టించుకోక్కర్లేదు. మన ఆ వస్తువు సహజంగా ఉంది, మన హృదయంలో ఉన్న వస్తువు సహజంగా ఉంది, మన జీవిత విధానం సహజంగా ఉంటే అది ఎరుకులోకి వచ్చేస్తుంది. ఆ ఎరుకు అదే మనం ఏమున్నాం కాబట్టి దానికి ఎరుకులోకి వచ్చేస్తున్నాం. మనకి ఆ ఎరుకు దాని తాలూకు ఎరుకు లేకపోవటం వల్ల ఎంత దూరంగా ఉన్నామో మనం, ఎంత దూరంగా ఉన్నామో, ఎంత దూరంగా ఉన్నామని ఆ ఎరుక లేనితనం అలా అనిపింపజేస్తుందంటే తర్వాత తెలిసాక తెలుస్తుంది. ఎక్కడో ఉంది అనుకున్నాం, ఎక్కడో ఉంది, ఎప్పుడో తెలుస్తుంది అనుకున్నాం, ఇప్పుడో తెలిసింది అని అనిపిస్తుంది. ఎప్పుడు అది అనుభవ వైద్యం అయ్యాక మీరు కంగారు 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 పడిపోతున్నారు అనుకోండి, మీరు ఏదైనా పుణ్యాలు చేశారనుకోండి, ఇంకా అది అనుభవంలోకి రాకుండా పోవాలనుకోండి, ఓ అందరితో చెప్పేస్తూ ఉండండి, ఇంకా అనుభవంలోకి రాకుండా గాలి కలిసిపోతుంది పరిస్థితి. మీరు ఏదైనా పుణ్యం చేశారనుకోండి, అది మీకు అనుభవంలోకి రావా, అది అనుభవించాలి మీకు లేదు, అందరితో చెప్పేస్తా ఉండండి, అది గాలి కలిసిపోతుంది. చేసిన పుణ్యం చెబితే పోతుంది అన్న అసలు. ఇంకోటి, మన అహంకారానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి కానీ సత్యానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. మన అహంకారానికి టామ్టామ్ కావాలి కానీ సత్యానికి టామ్టామ్ కాదు. ఏం చేత? సత్యానికి ఇతరులు లేరు, బ్రహ్మకి ఇతరులు లేరు, జ్ఞానానికి ఇతరులు లేరు, అవిద్యకి ఇతరులు ఉన్నారు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు, విద్యకి ఇతరులు లేరు. వాళ్ళు ఎప్పుడు క్వైట్గానే ఉంటారు, కూల్గానే ఉంటారు. అసలు వాళ్ళకి శరీరం ఉందనే ధ్యాస కూడా ఉండదు. నీకు శాంతి లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు మనకు వచ్చి ప్రెజర్ పెయిన్ అని ఏ వస్తువులైతే శాంతి ఉందో, ఏ వస్తువులైతే సుఖం ఉందో, ఏ వస్తువులైతే చావు లేదో, ఆ చావు లేని వస్తువుని మనం పొందే వరకు మనకు శాంతి కూడా రాదు. మనం ఏదో భగవద్గీత రోజు చదివేస్తున్నాం అనుకోండి, ఉపనిషత్తులు రోజు చదివేస్తున్నాం అనుకోండి, అది జ్ఞానం కాదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అక్కడ జ్ఞానం అంటే మనం పుస్తకాల్లో చదివి నేర్చుకున్నది కాదు. నీ హృదయంలో ఏదైతే నిజం ఉందో, నీ హృదయంలో ఉన్న నిజమే జ్ఞానం. జ్ఞానం అంటే నువ్వు మనస్తో సంపాదించింది కాదు. సత్యం అంటే ఏదైతే సత్యము అదే జ్ఞానం, ఏదైతే జ్ఞానము అదే అనంతం, ఏదైతే అనంతము అదే బ్రహ్మం, ఏదైతే బ్రహ్మము అదే పరమశాంతి. ఆ శాంతి నీకు కలిగే వరకు, ఆ శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమయ్యే వరకు నీకు ప్రకృతి విడిచిపెట్టదు, ఇంద్రియాలు విడిచిపెట్టవు, లోకం విడిచిపెట్టదు, ఏది విడిచిపెట్టదు. అంటే ఈ లోకంలో ఉండగా లోకం లేని స్థితిని పొందాలి. మనం ఈ లోకంలో ఉండగానే లోకం లేని స్థితిని పొందాలి.
ఎప్పటికప్పుడు సాధన మనం అనుకుంటాం రేపు రేపు రేపుకు రూపు లేదు. ఎప్పుడైతే మన సాధన కూడా ఏ పనైనా చేయాలంటే ఇల్లు దిలుపుకుంటాం, రేపు దిలుపుకుందాం, రేపు రేపు రాదు కదా. ఇంకా ఏ రోజు చేసుకునే పని ఆ రోజు చేసుకోవాలి, ఏ రోజు చేసుకునే పూజ ఆ రోజు చేసుకోవాలి, ఏ రోజు చేసుకునే డ్యూటీ ఆ రోజు చేసుకోవాలి. అంటే వాయిదాలు వేస్తున్నామంటే మన సోమరతనానికి అలవాటు పడిపోయిన అర్థం. ఏ రోజు కాలేదు, రేపు రేపు అంటే ఇంక రేపు రాదు కదా. అసలు రేపెప్పుడు వస్తుంది? మళ్ళీ రేపు రేపు అనుకుంటే రేపు రాదు ఇంకది. భగవాన్ అన్నారు, ఒకవేళ నీ కాలం గురించి ఆలోచించాలని ఉంటే భూతకాలం గొడవ ఎందుకులే, చచ్చావు కదా, భూతకాలం వెళ్ళింది వెళ్ళిపోయింది, ఏమైనా ఆలోచించుకుంటే భవిష్యత్ కాలం గురించి ఆలోచించుకోమను. ఇంకా భూతకాలం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు మనకి 50 సంవత్సరం అనుకోండి, 20 సంవత్సరం ఇప్పుడు రమ్మంటే ఎక్కడ వస్తుంది? ఇంకా పొలకాడ రమ్మంటుంది, ఇల్లు పొమ్మంటుంది, ఆ స్థితిలో 20 సంవత్సరం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అదే జరిగిపోయింది, అదే జరిగిపోయింది, జరిగిపోయింది, అదే జరిగి ఒకవేళ ఆలోచించుకోవాలంటే ఇంకా సా జీవితం పూర్వం ఏం సాధన చేయలేదు, పూర్వం ఏం మంచి చేయలేదు అని అలా ఏడ్చి బదులు భవిష్యత్తు ఏమైనా చేసేది ఉంటే దాని గురించి ఆడవమ్మ. కొంతమంది ఏమి చేయలేదండి ఏమి అలా అనుకోకు, జరిగిపోయింది అదే జరిగిపోయింది, ఏదైనా భవిష్యత్తు ఏమైనా చేయగలిగితే చేయిపోని. అలా కాలం గురించి కాలం కూడా మనస్సు యొక్క కల్పితం, కాలం కూడా మనస్సు యొక్క కల్పితం, కాలం కూడా నిజం కాదు. ఇదంతా మనస్సు ఎంత నిజమో కాలం, దేహం, కాలం, లోకం, టైము, స్పేసు, దూరం అన్నీ అన్నీ మనస్సు ఎంత నిజమో అవి అంతే నిజం. మన మనస్సు ఎంత నిజమో లోకం కూడా అంతే నిజమైన సంగతి చదువుతున్నాం, కానీ మనకు అవగాహన కావటం లేదు. నువ్వు ఏదిగా ఉన్నావు అది లేని క్షణం అంటే ఏది లేదు. అది నీ స్వరూపమే శాంతి, నీ పేరే శాంతి. ఇంకోటి మన హృదయంలో ఉన్నట్టు లోయలోకి వెళ్ళటం సత్యాన్ని తెలుసుకోవడానికి, హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరామనుకోండి, ప్రారంభించామనుకోండి తెలుసుకోవడానికి, అసలు అక్కడికి వెళ్ళక ముందే ఎన్నో అందాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. ఎన్నో శక్తులు వస్తాయి, ఎన్నో అందాలు కనిపిస్తాయి, ఎన్నో సౌందర్యాలు కనిపిస్తాయి. అటునట్టు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని మధ్యలో ఆగిపోతే ఏం లేదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని గంటికి వెళ్ళాలి. వివేకానంద రామకృష్ణుడు నిర్వాణం అయిన తర్వాత దేశం అంతా తిరిగి వాండడానికి తిరిగి దేశం అంతా సంచారం చేశాడు, నడిచి చాలా ప్రాంతాలు తిరిగాడు. కాశీలో మహిమలు చేసేవాడిని చూసి ఆకర్షించబడ్డాడు. కొంతమంది మహిమలు చేసేవారు కాశీలో ఉండేవారు అప్పుడు, ఇప్పుడు ఉన్నారు మహిమలు చేసేవాళ్ళు. ఆ మహిమలు చేసేవాళ్ళను కొంతమందిని చూసి ఆయన ఆకర్షించబడ్డాడు. మళ్ళీ ఈ మాయలో పడతాడేమో స్వామిజీ, ఆయన ఎలాగ నెట్టుకుంటూ లోపల నుంచి, ఆయన లోపలంటే గురువు అంటే ఆత్మే కదా, ఆయన లోపల నుంచి గైడ్ చేస్తూ గైడ్ చేస్తూ గైడ్ చేస్తూ తీసుకువెళ్ళాడు. మళ్ళీ మహిమలంటే ప్రకృతి, మహిమలంటే మనస్సే, మహిమలంటే మనస్సు, మహిమలంటే ప్రకృతి. మళ్ళీ మహిమలు ఆకర్షణలో పడిపోతావు, ఇంకా లోపలికి వెళ్ళలేము. నీ మనస్సు ఎంత నిజమో, నువ్వు మనసు లేకుండా మహిమలు చేయలేవు, నీ మనస్సు ఎంత నిజమో మహిమలు కూడా అంతే నిజం. అసలు సున్నా ఈ ఆకర్షణలో పడిపోతే నేను లోపల నీకు శాంతి ఉంది, లోపల ఒక నిజం ఉంది, లోపల ఒక నిజం ఉంది. వాడే ఋషి, రమణ ఋషి బయటే కాదు లోపల కూడా ఉన్నాడు. నీ లోపల ఉన్న ఋషే నిజమైన ఋషి, నీ లోపల ఉన్న ఋషే నిజమైన ఋషి. అక్కడ అక్కడికి వెళ్ళే వరకు నీ ప్రయత్నం మానకూడదు, ఎఫర్ట్ ఇది నీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాలు జారినే మళ్ళీ కాలు తీసుకుంటూ ఉండాలి, కాలు జారినే మళ్ళీ కాలు తీసుకుంటూ ఉండాలి, అలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా స్మరించుకుంటూనే వెళ్ళాలి, స్మరణ విడిచిపెట్టకూడదు, ఈశ్వర స్మరణ విడిచిపెట్టకూడదు. అలా స్మరించుకుంటూనే వెళ్ళాలి, స్మరించి మనోదేహంలో శుద్ధి అయ్యే వరకు అలా స్మరించుకుంటూనే వెళ్ళాలి. కొంతమంది అర్చన చేసి అర్చన చేసి అర్చన చేసి పవిత్రులు అవుతారు. భక్తులను క్లేశం పెట్టకూడదు. భక్తులను క్లేశం పెడితే భగవంతుడు కూడా క్లేశంలో పడతాడట. మన భక్తులను ఎవరినైనా కష్టాలు పెడతామనుకోండి, అనుకోండి ఉదాహరణ, భక్తులను కష్టాలు పెడతామనుకోండి, భక్తులను క్లేశంలో పెడితే, భక్తులను కష్టంలో పెడితే అంటే మన ఈ భక్తుడు ఎంత నేను క్లేశంలో ఉన్నాననుకుంటాడో నారాయణుడు కూడా అంత క్లేశంలో అనుకుంటాడు. ఏం చేత? ఈ భక్తుడితో ఉన్న తాదాక్ష్యం. వాడు నారాయణుడు. నారాయణుడు అంటే గోడ అనుకోకుండా, సొద్దు ముద్ద అనుకోకుండా, చైతన్యం. లక్ష్మీనారాయణులు లక్ష్మీనారాయణులు అంటాం. లక్ష్మి అంటే భుక్తి, నారాయణుడు అంటే ముక్తి. పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరులు అంటే పార్వతి అంటే ముక్తి, పరమేశ్వరుడు అంటే ముక్తి. లక్ష్మీనారాయణులు లక్ష్మి అంటే భుక్తే కదా. మరి లక్ష్మి అంటే భుక్తి, నారాయణుడు అంటే ముక్తి. భుక్తి ఇచ్చేది లక్ష్మి, ముక్తి ఇచ్చేది నారాయణుడు. వాళ్ళే లక్ష్మి అంటే ఇద్దరు మనకు అవసరం. అంటే ఇద్దరిని కలిపి పూజ చేసుకుంటే ఇది వెళ్ళిపోతే యుగం ఉంటుంది పర్వం. వాళ్ళు ఒకరిని ఒకరిని ఇడిచిపెట్టడం ఎందుకు? మరి ఇందులో పార్టీలు ఎందుకు? లక్ష్మీనారాయణులు లక్ష్మీనారాయణులు అంటే ఎవరు? లక్ష్మి అంటే భోజన భుక్తి, లక్ష్మి భుక్తినిస్తుంది, నారాయణుడు ముక్తినిస్తాడు. ఇద్దరిని సమానంగా గౌరవిందాం లక్ష్మీనారాయణుని. అందులో హెచ్చుతగ్గులు మనం చూపించక్కర్లేదు. అంచేది నువ్వు లోపల ఉంది, నీకు తెలుసున్నా, నీకు తెలియపోయినా ఉంది. నువ్వు పంచే, నువ్వు అనవసరంగా పెంచుకున్న విషయాలు, కల్పించుకున్న విషయాలు, ఇది నిజం కానిది నిజమని నమ్మిన విషయాలు అందులోంచి నువ్వు బయటకు రా. నువ్వు నిజం కానిదాన్ని నిజమని నమ్ముతున్నావు. నిజం కానిదాన్ని నిజమని నమ్మితే నువ్వు నమ్మటం వల్లది నిజం కాదు. 6-4-9 అని నువ్వు అనుకోవచ్చు. 6-4-9 అని నువ్వు అనుకున్నప్పుడు కూడా అది 10. అయ్యే నిజమ కానిదాన్ని నిజమ కానిదాన్ని నువ్వు నిజం అనుకుంటున్నావు అంటే అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు దేనికి దేహం, ఆ దేహభావం తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దేహాభిమానాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆ కర్తృత్వం తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నేను అది తిరస్తాను, ఇది తిరస్తాను, అది తిరస్తానని అహంకారం వదలనిస్తున్నా అన్నాడు భగవాను. కొంతమంది ఇంటికాడి పారిపోయి వెళ్ళిపోతారు కోపం నుంచి, మళ్ళీ ఎక్కడో ఏ బస్ స్టాండ్ కూర్చుంటారు, ఆ ఊళ్ళో వాళ్ళు కనిపించినప్పుడు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు కూడా. అంటే ఎందుకు కూర్చుంటారంటే బస్ స్టాండ్లో ఆ ఊరు వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తారు కదా, ఎందుకు రాబోయే వచ్చి ఇంటికి వెళ్ళిపోయింటే తీసుకుని ఆ నా అంతటి రావాలని రాలేదు, ఆడు ఆడు తీసుకురామా, మళ్ళీ అహంకారాన్ని చల్లగా పెట్టుకుంటాను. అంతా మనస్సే. అలా లోకమే మనస్సు, అంతకంటే ఏమి, అంతా మనస్సే. మనస్సు మనస్సు లోకం అంటే మనస్సు యొక్క విజృంభణే. అంతకంటే ఏమి లేదు. ఈ సృష్టి అంటే ఏమి లేదు, మనస్సు యొక్క విజృంభణే. ఏదో భూకంపాలు వచ్చిన దానికి సేవ, మళ్ళా సేవలో పార్టీలు. అసలు ఇంకోటి వాళ్ళు చేస్తున్న సేవ నిజమైతే వాళ్ళందరూ జ్ఞానులు అయిపోతారు ఈ పాటికి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, అది సేవ చేయ వాళ్ళు నిజమే అనుకున్నప్పుడు వాళ్ళు చేసి సేవ వాళ్ళందరికీ ఈ బాడికి ఆత్మజ్ఞానం కలుగును. అది నిజమైతే సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలని ఇతరులను సంస్కరించడానికి కాదు, వాళ్ళని వాళ్ళని సంస్కరించుకోవటానికి. ప్రయత్నం అంటూ ప్రారంభించాలి. అసలు మేక్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైతే సాధన తరించాలనుకున్నప్పుడు ఎలా తరించాలో అక్కడ ప్రయత్నం ప్రారంభించి ఆ క్షణాలు రేపు అనుకోవద్దు. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకో. నువ్వు గాంధీ గారు చనిపోయినప్పుడు, కృష్ణుడు చనిపోయినప్పుడు వార్త ధర్మరాజుకి ఎవరొకరు చెప్పాలి కదా, అర్జునుడు చెప్పాడు. కృష్ణుడి నిర్వాణం అయినప్పుడు మన అమ్మ చనిపోయిందని ధర్మరాజుకి చెప్పాడు. కృష్ణ దేవుడు చచ్చి దేవుడు చనిపోయాడని చెప్పలేదు, కృష్ణుడు చనిపోయాడని చెప్పలేదు. దేవతలు అగ్రగణ్యుడు, దేవతలు చాలామంది ఉన్నారు మనకి, దేవతలు చాలామంది ఉన్నారు, అందరిలోనూ గోవిందుడు అగ్రగణ్యుడు. దేవతలు మనకు చాలామంది ఉన్నారు, గోవిందుడు అగ్రగణ్యుడు. కొంతమంది వైష్ణవులు, మనకు ఆ చేదస్థాలు వద్దు, మనకు ఆ భేదాలు వద్దు. వైష్ణవులు కొంతమంది ఆ గోవిందుని తప్పించి ఇంకోటిని ఆరాధన చేయరు. మేము ఇతరులను నింది, కొంతమంది వైష్ణవులు అంటారు వైఖానసురాళ్ళునే, మేము ఇతరులను నింది, ఇతర దేవతలు నిందించకపోయినా స్తుతి మటుకు చేయము గోవిందుని తప్పించి. వాళ్ళ మాటలు సరదాగానే ఉంటాయి, ఇది సరదా సరదాగా అంటే ప్రతి మాట గుండెల్లోకి తీసుకోకూడదు. వాళ్ళు అంటారు వైష్ణవులు, మేము ఇతర దేవతలు నిందించం కానీ స్తుతి మటుకు చేయం, ఒక గోవిందుని తప్పించి ఎవరిని అచ్యుతుడిని ఆ గోవిందుడిని అనంతుడిని ఆ కేశవుణ్ణి మాధవుని తప్పించి ఎవరిని స్తోత్రం చేయమంటారు. అచ్యుత అనంత గోవింద మాధవ కేశవ ఇతర దేవతలు నిందించం కానీ వాడిని తప్పించి ఇంకొకరిని స్తుతి చేయం, ఆ కేశవుణ్ణి తప్పించి అగ్రగణ్యుడికి దేవతల్లో అని వాళ్ళ భావన అలా చేసుకునే ఉండి ఏదో మంచిది ఏదో రొబ్బ పట్టుకుని వేలాడతారు. మనం కాదంటే ఎందుకు వాళ్ళు బాగుపో, వాళ్ళు కూడా బాగుపడటం మనకు కావాలి. ఏదో హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఉన్నాడు ఆరోగ్యం వచ్చి వాడు బయటకు రావాలి సుఖంగా, ఏ హాస్పిటల్ అయినా ఇబ్బంది లేదు, ఏ బడిలో చదువుకునే ఇబ్బంది లేదు, బాగా చదువుకుంటే, బాగా చదువుకునే వాడికి ఏ బడైనా ఒకటి. గాంధీ గారు చనిపోయినప్పుడు అప్పుడు టెలివిజన్ లేవు, 1948 జనవరి నెల, ఇది డిసెంబర్ 30 ఈవేళ, జనవరి 30 గాంధీ గారు చనిపోయినప్పుడు. అప్పుడు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నారు, మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్. అప్పుడు ఇంకా రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ అవ్వలేదు, మౌంట్ బాటన్ లార్డ్ మౌంట్ బాటన్ వాడు గవర్నర్ జనరల్ చేస్తున్నాడు, తెల్లవాడు దొర. అప్పుడు టెలివిజన్ లేవు, అప్పుడు దేశంలో ప్రజలందరికీ గాంధీ గారు చనిపోయారని తెలియపరచాలి కదని మౌంట్ బాటన్ నెహ్రూని పిలిచాడు. ఏమో ఇక్కడ శవం దగ్గర ఏడిస్తే ఎలా కుదురుతుంది, ఈ శవాన్ని పెట్టుకుని గాంధీ గారు చని. అందులో గాంధీ గారు చనిపోయిన రోజు నేను ప్రైమ్ మినిస్టర్ అనే సంగతి కూడా మర్చిపోయినా, ఈ బోరుమని నెహ్రూ గారు ఏడ్చేశాడు. పాపం అరగంట సేపు ఏడవనిచ్చాడు మౌంట్ బాటన్. ఏమైనా ఇక్కడ నువ్వు ఏడిస్తాండి, ఇప్పుడు నీ డ్యూటీ చేయాలి కదా, ఏడిచేస్తానండి, అలా చనిపోయినాడు ఏడ్చినట్టు ఏడ్చేస్తున్నావు, నువ్వు ప్రధానమంత్రి నువ్వు ఏంటి అలా ఏడ్చేస్తున్నావంటేనే పక్క గదిలో తీసుకెళ్ళి దేశంలో ప్రజలకు చెప్పాలి కదా. 50 కోట్ల మంది జనం ఉన్నారు, 50 కోట్ల జనం మంది గాంధీ గారు చనిపోయారని చెప్పకుండా ఏడిపోయింది ప్రజలకు చెప్పాలి కదా అన్నాడు. అంటే అన్నాడు, ప్రజలు చెప్పడానికి నా నోరు రావటం లేదు, మీరు ఎవరి దగ్గర చెప్పించండి నేను చెప్పను అన్నాడు. నిఘులు అన్నాడు, నా నోటితో నేను గాంధీ గారు చనిపోయారని అర్జునుడు చెప్పాడు కదా ధర్మరాజుకి, మన అమ్మ వెళ్ళిపోయిందని చెప్పాడు, దేవుడు వెళ్ళిపోయాడని చెప్పలేదు, దేవతలు అగ్రగణుడు వెళ్ళిపోయాడని చెప్పలేదు, పరమాత్మ వెళ్ళిపోయాడని చెప్పలేదు, మన అమ్మ చచ్చిపోయిందని చెప్పేశాడు. మనకు అమ్మాయిన ఆడే, తండ్రి అయినా ఆడే, గురువు అయినా ఆడే, దేవుడైనా ఆడే, ఋషి అయినా వాడే అంటాడు అర్జునుడు ధర్మరాజుతోటి. ముందు అమ్మ చచ్చిపోయింది అంటాడు, తర్వాత మొదలెడతాడు, అమ్మాయిన వాడే, నాన్న ఆడే వాడే, నాన్న తండ్రి అయినా వాడే, తండ్రి అయినా గురువు అయినా వాడే, ఋషి అయినా వాడే, ఆచార్యుడైనా అయితే దేవాది దేవుడైనా వాడే. వాడు ఇక్కడ నో మోర్, వాడు లేడెక్క, ఈజ్ నో మోర్. ఇది నెహ్రూని పిలిచి మౌంట్ బాటన్ని పిలిచి చెప్పమన్నాడు. చెప్పమంటే అన్నాడు, ఏమన్నాడు, నేను గాంధీ గారు చనిపోయారని చెప్పడానికి నాకు నోరు రావటం లేదు చెప్పను అన్నాడు. ఏంటి రే, నువ్వు ప్రధానమంత్రి చేస్తున్నావు, ఎవడు చెప్తాడు మరి, ప్రజలకు చెప్పాలి కదా, దేశంలోని ప్రజలకి అంటే రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియోలో చెప్పమన్నాడు మౌంట్ బాటన్. నేను చెప్పనండి, మీరు ఎవరెవరు చెప్పించుకోండి, నేను గాంధీ గారు ఇలా నిర్మాణం అయ్యారని నేను చెప్పను. అంటే చెప్పనంటే ఇష్టం, నాకు చెప్పడానికి నోరు రాదు, ఆ టీవీ దగ్గరికి వెళ్ళి రేడియో స్టేషన్కి వెళ్ళి అక్కడ రేడియో మైక్ దగ్గర కూర్చోవాలక చెప్పడానికి నాకు నోరు రాదు చెప్పను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆయన మౌంట్ బాటన్ అన్నాడు, నీకు భగవంతుని మీద నిజంగా నమ్మకం ఉంటే వెళ్ళి రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళి మైక్ దగ్గర కూర్చొని నువ్వు చెప్పొద్దు, భగవంతుడు చెప్పిస్తాడు అన్నాడు. మౌంట్ బాటన్ అన్నాడు, నెహ్రూ గారు నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం, నువ్వు చెప్పొద్దు, నువ్వు వెళ్ళి రేడియో స్టేషన్కి వెళ్ళు, వెళ్ళి మైక్ దగ్గర కూర్చో, నువ్వు చెప్పొద్దు, ఎవడు చెప్పు, దేవుడు నీ చేతి చెప్పిస్తాడు. అంటే మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్, అంటే ఎవరెవరిచే చెప్పించకూడదని కదా మరణ వార్త, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కదా నువ్వు చెబితే బాగుంటుంది ప్రజలకని, అది మౌంట్ బాటన్ ఉద్దేశం. సరే తరిమాడు, వెళ్ళి ఇక్కడ ఏడుస్తా కూర్చోవడం కదా, ముందు ప్రజలకు చెప్పాను, తర్వాత వచ్చి ఏడుద్దిగా నువ్వు, ఏడవటానికి చాలా టైం ఉంది, ముందు అక్కడ చెప్పేసి మళ్ళీ ఇక్కడ శవం దగ్గరికి రా, నువ్వు ఈ శవం ఎక్కడికి పారిపోదు అని రేడియో స్టేషన్కి తోలాడు. అది పాపం దుఃఖం మీద మాట్లాడాను, వండర్ఫుల్గా మాట్లాడు, ది లైట్ హాస్ గాన్ అవే అన్నాడు. మొట్టమొదటి సెంటెన్స్ గాంధీ గారు అర్జునుడు ధర్మరాజుతో ఏం చెప్పాడు, మన అమ్మ పోయింది అన్నాడు. అప్పుడు ఈయన మొట్టమొదటి వాక్యం ఎలా పడ్డాడు, మనలో బయట ఉన్న వెలుతురు, మన లోపల ఉన్న వెలుతురు, బయట ఉన్న వెలుతురు బయటకు పోయింది, ఇంకా చీకట్లో మిగిలా ఉన్నాడు, ది లైట్ హాస్ గాన్ అవే. మొట్టమొదటి వాక్యం మళ్ళీ ఆ స్పీచ్లోకి వెళ్ళినాను, ది లైట్ హాస్ గాన్ అవే, బయట ఉన్న వెలుగు పోయింది, లోపల ఉన్న వెలుగు పోయింది, లోపల పోయింది బయట పోయింది, ది లైట్ హాస్ గాన్ అవే. ఏ వెలుతురులు అయితే మనం ఇంతకాలం ఎవరి నాయకత్వంలో ఏ వెలుతురులో పయనం చేస్తున్నాము, ఎవరైతే మట్టి శుద్ధలను కూడా మనుషుల కింద మార్చాడు, పేడ ముద్దలని మట్టి శుద్ధలని కూడా ఎవడైతే మార్చి మనలో మన హృదయంలో చైతన్యాన్ని పోశాడో వాడికి పోయాడు. ది లైట్ హాస్ గాన్ అవే, ఇంకా మిగిలింది చీకటి. మట్టిని బంగారం కింద మార్చినవాడు, రాళ్ళలాంటి మనుషుల్ని దేవతలుగా మార్చినవాడు వెళ్ళిపోయాడు, పోయాడు వెళ్ళిపోయాడు, ది లైట్ హాస్ గాన్ అవే. ఇప్పుడు మనం ఏదో కోరిక పెట్టుకుని పని చేయటం తేలిక, గాంధీ గారి కోరిక ఏముంది? ఇప్పుడు మీ అందరి ఓట్లు నేను అడుగుతున్నాను అనుకోండి, నా ఏదో నా అడగటం, నేను ఏదో ఎమ్మెల్యే అవుదామని మీ అందరి ఓట్లు అడుగుతున్నా అంటే అది తేలిక. ఏదో ఆశించి పని చేసినప్పుడు పెద్ద కష్టం ఉన్న తేలిక, ఏం ఆశించకుండా పని చేయటంలో ఉంది కష్టం అంటాను, ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ అందరి ఓట్లు అడుగుతున్నా, నాకు ఏదో ఎమ్మెల్యే అవ్వాలని అనుకోండి, మీ అందరి ఓట్లు అడిగేటప్పుడు ఆ పని తేలికే, ఏం చేద్దాం, నా ఏదో కాంక్ష మీద అడుగుతున్నాను ఓట్లు, అది ఏ రకమైన కోరిక లేకుండా ఏ రకమైన ఆశ లేకుండా మీరు పని చేస్తూ చూడండి, మీ మనసు కాలిపోతుంది, మీరు కాలిపోతారు, అంటిపోవటమే. గాంధీ గారి మాట వదిలే, మీరు అలా పనిచేసి చూడండి, బర్నింగ్ మంట వచ్చేస్తుంది మీకు, ఏ రకమైన కోరిక లేకుండా, ఏ రకమైన వాంఛ లేకుండా, ఏ రకమైన స్వార్థం లేకుండా మీరు పని మొదలు పెట్టండి, కాలిపోతారు మీరు, కాలిపోటండి, మనసు కాలిపోతుంది శుభ్రంగా, మీకు కాలిపోవటమే, మీరు కాలిపోతే ఇతరులకు వెలుతిరగటం. మీరు గాంధీ గారికి ఏ రకమైన కోరిక లేదు. చివరికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కూడా ఆయన ఢిల్లీ రాలేదన్నాడు. నాకెక్కడ పని ఉంటే అక్కడికి వస్తాను, నాకెక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తాను, కానీ ఢిల్లీలో ఊరేగింపులు చూడటానికి వస్తే వాళ్ళు చూడటానికి నేను రాను, నాకు రావాల్సిన పని లేదని చెప్పాడు, వెళ్ళలేదు. మన పని చేస్తాం, ఏదో కోరిక పెట్టి పని చేస్తాం, అది ఏ కోరిక లేకుండా పని చేయండి, ఆ పనిలో ఎంత కష్టం అప్పుడు మీకు తెలుస్తుంది, ఊరికి నోటి మాటలతో చెప్పటం కాదు, బర్నింగ్ కాలిపోవటం. ఎలక్షన్ ముందు చూడండి, ఆ ఎలక్షన్లో నిలబడ్డారు, చాలా కష్టపడిపోతున్నారు, మనం ఏమనుకుంటాం, కష్టపడిపోతున్నారు, కష్టం ఎందుకు, లోపల ఏదో ఎమ్మెల్యే అవుదాను, ఇంకోటి అవుదాను, ఇంకోటి అవుదాను, కష్టపడి ఏమి కోరిక లేకుండా అలా కష్టపడమని అక్కడ ఉంది, ఆ సబ్జెక్ట్ అంతా అక్కడ ఉంది, నువ్వు కాలిపోవడం అక్కడ ప్రారంభిస్తావు, అక్కడ నీకు జ్ఞానోదయం ప్రారంభమవుతుంది. బర్నింగే లోపల మైండ్లోని. ది లైట్ హాస్ గాన్ అవే. కొన్ని కొన్ని వాళ్ళు జలధరిస్తాయి. ఆ గాంధీ గారి మనవడు ఎప్పుడైనా రమణాశ్రమానికి వస్తూ ఉంటాడు, నేను ఆయన చూడలేదా, రమణాశ్రమం వాళ్ళ గుమస్తాలు చెప్తూ ఉంటాడు నాకు, ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాడు. గాంధీ గారికి మనవడు, రాజగోపాలాచారికి మనవడు ఆయన, అంటే రాజగోపాలాచారి గారి అమ్మాయిని గాంధీ గారు అబ్బాయికి చేశారు అని అంటే, అంటే ఎప్పుడైనా రేపు వెళ్ళిపోతాడు అనుకోండి, రమణాశ్రమం చెన్నై నుంచి వచ్చాడు అనుకోండి, ఆఫీసులను పిలిచి అంటాడంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదండి, మీరు రేపు మధ్యాహ్నం 2 బయలుదేరి వెళ్ళిపోతాను చెన్నై, నేను డబ్బులు ఇస్తాను, మీరు నాకు కొంచెం టికెట్ రిజర్వేషన్ చేసి పెట్టినా అంటాడు. బియాండ్ అవర్ ఇమాజినేషన్. డాక్టర్ గాంధీ గారికే మనవడు కదా, ఆచార్య రాజగోపాలాచార్యకి కూడా మనవడాడు. ఇప్పుడు మనం పంచాయతీ బట్టి మెంబర్లని పట్టుకోలేకపోతున్నాం. నాకు రమణాశ్రమ ఆఫీస్ గుమ్మస్థలు చెప్తా ఉంటారు, మామ ఆయన ఇప్పుడు మన పక్కన కూర్చుంటాడు అనుకోండి, మనకు నేను గాంధీ గారు మనవడని కూడా చెప్పలేట. అసలు గుమ్మస్థలు చేసి నేను మధ్యాహ్నం 2 వెళ్ళిపోతానా, కొంచెం రిజర్వేషన్ చేసి పెట్టిన కారు ఏంటి, ఆర్టీసీ కారు. కానీ మనం ఎవరైనా మీరు గాంధీ గారు మనవడు అంటా అంటాం అనుకోండి, అయితే ఏముంది అంటాడు. అంటే మోస్ట్ న్యాచురల్ మోస్ట్ నార్మల్, అదే అబ్నార్మల్గా ఉండరు, నార్మల్గానే ఉంటారు. అదే రమణ మహర్షి గారితో చెప్పాడు ఒకతను, పలానా వాళ్ళు గొప్ప పనులు చేశారు, పలానా వాళ్ళు గొప్ప పనులు చేశారని భగవంతుడు ఎవరంటే నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు చేసిన గొప్ప పనులని, వాళ్ళ పనులు చేసినప్పుడు మేము గొప్ప పనులు చేస్తున్నామని వాళ్ళు అనుకోలేదు. అలా అనుకుంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కాదు. ఇప్పుడు వాడు ఏదో కృష్ణుడు ఏదో గొప్ప పని చేశాడని మనం అనుకుంటున్నాం, వాడు అనుకోలేదు నేను గొప్ప పని చేస్తున్నానని. వాడు చేసిన పని మనకు గొప్పగా కనిపిస్తామని మనం అనుకుంటున్నాం, కానీ చేసేటప్పుడు వాడు అనుకోలేదు. అలా అనుకుంటే వాడు గొప్పవాడు కాదు. ఇలా పొద్దున్న మనం అందరం స్నానాలు చేసి వచ్చాం, చాలా గొప్ప పని చేసామని పొద్దున్న స్నానాలు చేసి వచ్చామని మనం అనుకుంటున్నాం. న్యాచురల్గానే జరిగింది, అది కూడా అంతే. వాడు చేసిన గ్రేట్ థింగ్స్ కూడా అంతే. ఇప్పుడు డెమోక్రసీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఇది వస్తుంది, గవర్నమెంట్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్, పొలిటికల్ సైన్స్లో చెప్తారు ఇది. అది అబ్రహం లింకన్ యాదాలోపంగా అన్న మాట్లాయి, గవర్నమెంట్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్, ఇది పొలిటికల్ సైన్స్లో చెప్తారు ఇది. అది ఊరికే యాదాలోపంగా అన్న మాటలో అది డెమోక్రసీకి నిర్వచనమే పొలిటికల్ సైన్స్లో, ఎంఏ పొలిటికల్ సైన్స్లో టెక్స్ట్ బుక్లో అది వచ్చేస్తుంది. అది ఊరికే యాక్సిడెంటల్గా అన్నాడు అంతే. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు జన్మాంతరంలోంచి జన్మాంతరంలోంచి తెచ్చుకుని బుర్రకు ఎక్కిపోయినా, నీకు బుర్రకు మతం ఎక్కువైపోయిందా, తగ్గించుకోమా. తెగబలిసిపోయి ఉన్నావు, తెగబలిసిపోయి అంటే మీ శరీరం కాదు, మీ బుర్ర మీ మెదడు తెగబలిసిపోయి ఉందా, అవి పూజ చేసుకుని అవి పూజ చేసుకుని పూర్వజన్మలు పూజ చేసుకుని ఈ ఆ గొప్ప పనులు చేసాను, ఈ గొప్ప పనులు చేసాం, అంత గొప్పవాళ్ళం, ఈ గొప్ప గోత్రాలు తలబెట్టుకుని కులాలు తలబెట్టుకుని ఆయా గొప్ప పనులు చేసాం, ఈ గొప్ప పనులు చేసాం, శుభ్రంగా బలిసిపోయి ఉన్నారు. మీరు ఆ బలుపు తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ భగవాన్ చెప్పి సబ్జెక్ట్ నువ్వు కాని దాంతో నువ్వు తాదాప్యం పొందకు. నీకు బాగా చదువు వచ్చింది అనుకో, నీ ప్రారంభం తీసుకొచ్చింది ఆ చదువు. నీకు ఐశ్వర్యం వచ్చింది అనుకో, నీ ప్రారంభం తీసుకొచ్చింది ఐశ్వర్యం. కొంతమంది మనుషులు చాలా అందంగా ఉంటారు, వెరీ బ్యూటిఫుల్. కొంతమంది శరీరాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అటువంటి వాళ్ళని వర్ణించినప్పుడు షేక్స్పియర్ చెప్తాడు, హెవెన్ వాక్స్ ఆన్ ది ఎర్త్, స్వర్గం వచ్చి ఒక రూపం ధరించి భూమి మీద నడుస్తున్నాను. అది దేహ వాళ్ళ ప్రారంభాన్ని బట్టి ఆ దేహానికి సౌందర్యం వచ్చింది అంతే. ఇంట్లో 4 అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, 4 ఒక రకంగా ఉంటారు, ఎవరు అందం వాళ్ళదే. అది ఆ ధనమే కాదు, చదువే కాదు, అధికారమే కాదు, ఆ సౌందర్యం కూడా దేహ ప్రారంధాన్ని బట్టి, ఆ ప్రారంధాన్ని బట్టి దేహానికి సౌందర్యం వస్తుంది. నువ్వు ఆ ప్రారంధాన్ని బట్టి వచ్చినట్లతో దేనితో తాదాప్యం పొందద్దు. ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి. అలా తాదాప్యం మైనస్ చేసుకుంటారా, మైనస్ చేసుకుంటారా, నేను గూట్లో పడిపోతాను. ఏం చేద్దాం, ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్, గాఢ నిద్రలో కూడా ప్రజెంట్గా ఉండదు. ఇప్పుడు గాఢ నిద్రలో చూడండి, ఎంత బాగా నిద్ర పట్టిందండి రాత్రి, ఎంత బాగా ఎంత గొప్ప నిద్ర పట్టిందంటాం, ఎంత గొప్ప నిద్ర పట్టిందండి, ఎంత బాగా పట్టిందంటాం. అంటే నువ్వు నిద్రపోతున్నప్పటికీ నీ నిద్రను చూసే నారాయణుడు అక్కడ ఉన్నాడు, గోవిందుడు అక్కడ ఉన్నాడు. నీ నిద్రను, నువ్వు నిద్రపోతున్న మాట నిజమే, నీ నిద్రను చూసేవాడు కూడా లోపల ఒకడు ఉన్నాడు. వాడు నువ్వు మెలకు వచ్చాక ఏమంటున్నావు, నాకు బాగా నిద్ర పట్టింది, నువ్వు నిద్రపోతే నేను మెలకుగా ఉన్నాడు ఎవడ లోపల అక్కడ. నువ్వు నిజంగా నిద్రపోయిన మాట నిజమే, నీ నిద్రను చూస్తే నాకు బాగా నిద్ర పట్టిందని నీకు లోపల సాక్షి ఎవడు చెప్తున్నాడు, ఆ సాక్షి అక్కడ ఉన్నాడు, విట్నెస్ అక్కడ ఉన్నాడు. సర్వజ్ఞుడే కాదు, సర్వంత్రియమే కాదు, నువ్వు గోవిందుడు, సర్వసాక్షి కూడా, నీ నిద్ర కూడా సాక్షివాడు. భగవాన్ అంటారు, నిద్రలో మెలకు తెచ్చుకో, నువ్వు జ్ఞానం అయిపోతావు. నువ్వు నిద్రలో మేలుకోగల శక్తి వస్తే నువ్వు జ్ఞానం అయిపోతావు. సర్వజ్ఞుడే కాదు, సర్వంత్రియమే కాదు, సర్వశక్తివంతుడే మా కాదు, సర్వసాక్షి కూడా. అంటే నీ నిద్రను కూడా చూస్తూనే ఉంటాడు. నువ్వు నిద్రపోతుంటే ఆయన నిద్రపోడు, నీ నిద్రను కూడా చూస్తూ ఉంటాడు. వాడే గోవిందుడు, వాడే నారాయణుడు. ఎప్పుడు కూడా మీరు సొంత బుద్ధిని ఎప్పుడు విడిచిపెట్టకండి. సొంత బుద్ధి సుఖాన్ని తీసుకొస్తుంది, పరాయి బుద్ధి ప్రమాదంలో పడేస్తుంది, దుఃఖాన్ని తీసుకొస్తుంది. సొంత బుద్ధిని ఎప్పుడు విడిచిపెట్టద్దు. మీరు అది భక్తుడు గారు చెప్తాడు, ఎప్పుడు ఎత్తివారి చేతి బిడ్డల కింద ఉండాలి. తంటి పిల్లలు చూడండి, ఇలా చేయులు చేసేమనుకోండి ఆడ సంఖలోకి వెళ్తారు, ఇంకోళ్ళు చేయి చేసారనుకోండి ఆడ సంఖలోకి వెళ్తారు. తంటి అవి ఎత్తివారు చేతి బిడ్డల కింద ఉండకండి అంటాడు భక్తుడు గారు. అంటే ఎత్తివారి చేతి బిడ్డల కింద మీరు ఉండటం మొదలెడితే మీ తలకాయ మీరు పోగ తలకాయ ఉండగా తలకాయ లేని వాళ్ళ కింద అయిపోతున్నారని అర్థం. అదే మీకు తలకాయ ఎందుకు? కాళ్ళు ఉన్నాయి నడుస్తున్నారు, చేతులు ఉన్నాయి పని చేసుకుంటున్నారు. భగవంతుడు తలకాయ కూడా ఇచ్చాడు, మెదడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఆలోచించుకోవడానికి ఇచ్చాడు. ఎత్తివారి చేతి బిడ్డలకు ఇంకా మెదడుకు పని చెప్పరు అని భర్తృ గారు అంటాడు. అంటే మీరు అందరూ తెగబరిచిపోయి ఉన్నారు. తెగబరిచిపోయినారంటే డబ్బు అని అర్థం కాదు. ఆ గొడవలు, ఈ గొడవలు, ఈ అక్కర్లేని గొడవలు, ఉపయోగ గొడవలు, అక్కడ నుయ్యి తవ్వించామని, ఇక్కడ గోడ కట్టించామని, ఆని చంపేశామని, ఈయన పొడి చేశామని ఇంకా తెగబరిచిపోయి ఉన్నారు. ముందు ఈ బలుపు తగ్గించుకోండి, జ్ఞానం వచ్చేస్తున్నారు. ఎంత తలకెక్కు ఉన్నారు, అదే అక్షమణ వాళ్ళు దీనికి సంబంధించిన శ్లోకం కూడా వస్తుంది. ఏంటమ్మా? మాయా, మాయా విషము పట్టి నేను చెడిపోకముందే మాయా విషయం మనకు పట్టేసిందిలేనే. ఇంకా మాయా మాయా విషయం పట్టి నేను పాడైపోకముందే వచ్చినని రక్షించారు నాచల. ఏమండి, ఈ దేహము శ్మశానానికి వెళ్ళి దేహము కాలిపోకముందే వచ్చి నా మనసును అహంకారాన్ని కాల్చారు నాచల. దేహం శ్మశానంలో కాలకముందే నా అజ్ఞానాన్ని కాల్చేయారు నాచల. మాయా విషయం పట్టి తలకెక్కి శుభ్రంగా పాడైపోకముందే వచ్చినని రక్షించారు నాచల. ఇంకా పట్టేసింది కదా మనకి. ఇప్పుడు భగవాన్ చెప్పేదే పట్టేసింది. రోగం రాకుండా చూసుకోవటం మంచిది. రోగం వచ్చాక ఏడవద్దా, రోగంలోంచి బయటికి రమ్మని అది ఇక్కడ. రోగం రాకుండా చూసుకోవటం మంచిదే, కానీ తీరా రోగం వచ్చేసింది ఏడుస్తా కూర్చోద్దా, వచ్చిన రోగంలోంచి విడుదల పొందామని మేక్ ఎఫర్ట్. ఆ స్నేహాలు కూడా సజ్జన సాంగత్యం కాదనుకోండి, భగవద్గీతలో భగవంతుడు ఒక మాట చెప్పాడు, లౌకికులతోటి అన్నాళ్ళు సహవాసం చేయొద్దాను. లౌకికులతోటి అంటే కొంతమంది మాట్లాడటం లౌక్యంగా మాట్లాడతారు, వాళ్ళ చేతలు కూడా లౌక్యంగా ఉంటాయి, మాటలు లౌక్యంగా ఉంటాయి, చేతలు లౌక్యంగా ఉంటాయి. నువ్వు అటువంటి వాళ్ళతో స్నేహం చేసావనుకో నీ జీవితంలో చివరికి మిగిలేదు దుఃఖం. ఏ కర్రకు నిప్పు ఆ కర్రే కాలుతుంది, ఏ కర్రకు నిప్పు పట్టుకుందో ఆ కర్రే కాలుతుంది, కానీ ఇంకో కర్ర కాలదు. నువ్వు అటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే నీకు చివరికి నీకు మిగిలేదు దుఃఖం. లౌకికులు మరీ ప్రమాదం. అంటే లౌకికులు ఎందుకు మరీ? మనం కష్టపడి సంపాదించుకున్న ఈ భక్తి ఉంటే అది కూడా ఓడగొడతారు. మనం కష్టపడి సంపాదించుకున్న వివేకం, ఆ విచక్షణ, ఆ ఇంటెలిజెన్స్ అది కూడా ఓడగొడతారు. మనం కష్టపడి సంపాదించుకున్న లౌకికులు అత్యంత ప్రధానమైన వాళ్ళు, అత్యంత ప్రమాదం. వాళ్ళు నిన్ను బాగు చేయరు, ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే వెళ్ళరు, నలిపేస్తారు, తలుపు సంది పెట్టినట్టు నలిపేస్తారు. నేను బాగు చేయరు, ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్లేదు, విడిచిపెట్టి వెళ్ళరు, తలుపు సంది పెట్టి నొక్కేసినట్టు నొక్కేస్తారు. అంత బాగా స్నేహం, అంత ప్రమాదం. లౌకికులతో సహవాసాలు చెప్తాడు. మనం స్నేహం చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఏదైనా స్నేహం చేస్తున్నాం అనుకోండి, మీరు బాగుపడటం నేను సహకరించాలి, నేను బాగుపడటం మీరు సహకరించాలి, అది స్నేహం, అది ఫ్రెండ్షిప్. స్నేహం ఏంటంటే ఒకరు గొయ్యిలు ఒకరు తీసుకుంటాడు, మీరు పాడైపోతారు, నేనే పాడైపోతాను. మీ వెనకాల నేను గొయ్యి చేస్తాను అనుకోండి, నా వెనకాల మీరు గొయ్యి చేస్తాను అనుకోండి, మీరు పాడైపోతారు, నేనే పాడైపోతాను. మీ నా స్నేహం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడాలి, మీ స్నేహం వల్ల నాకు ఆరోగ్యం బాగుపడాలి, నా స్నేహం వల్ల మీకు శాంతి పెరగాలి, మీ స్నేహం వల్ల నాకు శాంతి రావాలి. అది స్నేహం, అది ఫ్రెండ్షిప్. ఇప్పుడు వాజ్పేయి భక్తి మాట ఎదురైంది. ఇప్పుడు వాజ్పేయి ఎల్కే ఆద్వాన్ ఉన్నాడు, మొన్నటి వరకు ఒకడు ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళకి 1953లో స్నేహం కలిసింది. ఇప్పుడు ఎంత 2004 సంవత్సరం, వాళ్ళకి ఎప్పుడు కలిసిన స్నేహం? 1953లో కలిసింది. ఈనాటి వరకు వాళ్ళ స్నేహం భంగం అవ్వలేదు. వాజ్పేయి ఏదైనా పొరపాటు చేస్తే అది సవరించుకోమని లక్ ఏదైనా ఆద్వానం చెప్తాడు. ఆద్వాన్ ఏదైనా పొరపాటు చేస్తే విమర్శించి ఒకళ్ళొకరు విమర్శించుకోరు, సలహా కింద చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరు ఎదురు మనుషులు మీకు ఏదైనా పొరపాటు కనిపించినారు కూడా విమర్శించకూడదు, అది సలహా కింద చెప్పాలి. అప్పుడు అది హర్త్ అవ్వడం, నెగిటివ్గా చెప్పకూడదు, పాజిటివ్గా చెప్పాలి. ఓ 30 మార్కులు వస్తాయి అనుకోండి, అక్కడికి నువ్వు ఎందుకు పనికిరావు అనుకోండి, ఇంకా కష్టపడి 50 మార్కులు వస్తాయని చెప్పాలి. నువ్వు ఎందుకు పనికిరావు అంటే అడుగు, 30 మార్కులు కూడా ఇంకా రావు, ఇంకా ఎందుకు పనికిరావు అని ఎప్పుడు ఎవరిని అనకూడదు మనం. ఇప్పుడు వాజ్పేయి ఉన్నాడు, ఒకసారి గుజరాత్లో ఆ చీఫ్ మినిస్టర్ హిందువుల చేత ముస్లింలు కొట్టించాడు. ఆ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడో పూర్వం ఆ మధ్య ఎప్పుడు 10 ఏళ్ల కింద కూడా చెప్తే వీడికి కొంచెం బాధ కలిగింది. ఆడి పార్టీ వాడు, గుజరాత్ చీఫ్ మినిస్టర్ వాజ్పేయి ఒకే పార్టీ వాడు, ఈ గుజరాత్ చీఫ్ మినిస్టర్ పొరపాట్లు చేశాడని ఎక్కడ ఉపన్యాసం చెప్పేశాడు. ఏ ఇతనికి వాజ్పేయి గుజరాత్ వచ్చింది, వెంటనే ఫోన్ చేశాడు ఆద్వాని. ఆద్వాని కంటే పై పోస్టులోనే ఉన్నాడు. ఎవరు? వాజ్పేయి. అంటే ఏమైనా ఫోన్ చేశాడంటే, ఆడు మన ముఖ్యమంత్రి, ఏదైనా పొరపాటు చేస్తే మనం మందలించుకోవాలి, నువ్వు మీటింగ్లో మాట్లాడటం తప్పని చెప్పాడు ప్రైమ్ మినిస్టర్. పార్టీ దెబ్బతింటుంది, ఆడేదో ఉద్రేకపడి చేశాడు, ముస్లింలు హిందువులు కొట్టారు, ముస్లింలు హిందువులు 5 చంపిస్తే మన హిందువుల చేత 50 మందిని చంపించిన మాట నిజమే, నువ్వు మీటింగ్లో చెప్పకూడదు అది. ఆడు వెళ్ళాడు, నువ్వు పెద్దవాడు, ఆడు మందలించు, ఆడు మన పార్టీ వాడు, ఎగనెస్ట్ పార్టీ వాడు కాదు అని ఏదైనా వాజ్పేయి తొందరగా మాట్లాడితే అటువంటి కరెక్ట్ చేసేవాడు ఆద్వాని. ఆద్వాని ఏదైనా పొరపాట్లు మాట్లాడితే వాజ్పేయి కరెక్ట్ చేసేవాడు. అలా కరెక్ట్ చేసుకున్నది 1953లో ఉన్న కలిసి స్నేహం 2004 సంవత్సరం ఇప్పుడు వరకు స్నేహం భంగం అవ్వలేదు. అది ఫ్రెండ్షిప్. అది గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎవడు, మన పార్టీ వాడు, ఒక ఇది ఉద్రేకపడ్డాడు, ముందు ముస్లింస్ చంపించిన మాట నిజం హిందువులను, ఆయన ఉద్రేకపడి ఇంకో 50 మందిని చంపించాడు. పొరపాటు చేశాడు అనుకోండి, రప్పించి ఢిల్లీ రప్పించి పొరపాటు చేయకు, ఈ పొరపాటు రిపీట్ చేయొద్దని చెప్పు, అందుకని మీటింగ్లో మాట్లాడుతానంటాడు పొరపాటు చేశాడని. నువ్వు ప్రైమ్ మినిస్టర్ పైగానే ఆయన ఫోన్ చేసి చెప్తే మరుసటి రోజు ఇంకా నోరెక్కలేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ నోరెక్కలేదు. వాడు చంపించాడు అనుకో, చంపిస్తే నీకు అధికారం చేతిలో ఉన్న కౌరం నుంచి, ఢిల్లీ కౌరం నుంచి మందలించి పంపండి, మీటింగ్లో చెప్తామండి. ఇంకా మరుసటి రోజు ఇంకా గుజరాత్ కూడా వదిలేశాడు ప్రైమ్ మినిస్టర్. ఇంకా ఎందుకీ భగవాన్ ఏమంటున్నారంటే, నీ సాధన బాబు చూద్ది కానీ ఆ ముక్కులో దాని చూసుకుంది కానీ తర్వాత నీ తలకెక్కిపోయింది, గొడవలు తగ్గించుకయ్యి, శుభ్రంగా తెగబలిసిపోయి ఉన్నావు నువ్వు. ఎవడు ఎక్కడ చూసాను, ఐ చేయం చేశాం, ఈ చేయం చేశాం, ఐ చేయం చేశాం, ఈ చేయ అది సాధించేశాం, ఇది సాధించేశాం, అది చేసి ఇదే గొడవ. ఇంకా తలకాలే జ్ఞానం లేదు, ఏదైనా పొందుదాం లేదు, ఒక సాధన లేదు, ఒక వెలుగు లేదు, ఒక శాంతి లేదు, తెగబలిసిపోయి ఉన్నారు మీరు. అన్ని బుర్రకెక్కిపోయి ఉన్నాయి, అన్ని గొడవలు బుర్రకెక్కిపోయి ఉన్నాయి, ముందు అవి తగ్గించుకోండి. మీకు ఆ బుర్రకి ఎక్కిపో, అది ఇక్కడ నారాయణుడు ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయారు. ముందు అవి తగ్గించుకురండి, మీ ఏ వికారాలతోటి ముందు తలకాయ అవి తగ్గించుకురంటే ముందు అవి తగ్గించుకుంటారండి. దుమ్ము దులుపుకోండి, ముందు మీ తలకాయలో ఉన్న దుమ్ము దులుపుకోండి. ఆ దుమ్ము వల్ల మీకు లోపల వస్తూ ఉందన్న సంగతి కూడా మర్చిపోయారు. ఇంకా సాధన ఏం చేస్తారు, అసలు గుర్తింపు లేకుండా పోయారు మీరు. అనాత్మ అనేది మాయమైతే మిగిలేదు ఆత్మే. అంటే నువ్వు కాని దాంట్లోంచి విడుదల, నాట్ దిస్, నువ్వేదైతే కాదు. ఇంకోటి గాఢ నిద్ర కూడా మనకు గురువు ఉండదు. గాఢ నిద్ర కూడా మన ఎదుటిలో మనకేం తెలియదు, కానీ అది కూడా మన గురువు. గాఢ నిద్రకు మించిన గురువు లేదు. గాఢ నిద్రలో దేహం లేదు, గాఢ నిద్రలో మనస్సు లేదు, గాఢ నిద్రలో లోకం లేదు, గాఢ నిద్రలో బంధువులు లేరు, గాఢ నిద్రలో మిత్రులు లేరు, గాఢ నిద్రలో దారిద్ర్యం లేదు, గాఢ నిద్రలో ఐశ్వర్యం లేదు, గాఢ నిద్రలో పండితుడు లేదు, గాఢ నిద్రలో పామరుడు లేడు, గాఢ నిద్రలో దేవుడు ఉన్నాడా లేడనే ఈ సమస్యలు లేవు. కానీ ఏమీ లేవు, నువ్వు ఉన్నావా లేదా? గాఢ నిద్రలో నువ్వు ఏది కాదు, దాంట్లోంచి విడిపోతున్నావు. నువ్వు ఏదిగా ఉన్నావు, అదిగా ఉన్నావు, అక్కడ మెరుకు తెచ్చుకో. అదే బ్రాహ్మిస్థితి. ఇది పురాణం కాదు, డైరెక్ట్ గా నీకు అందటమే పోషయటమే ఇక్కడ ధార. నీకు రాముడు జ్ఞాపకం వస్తుంటే అయోధ్య జ్ఞాపకం వస్తుంది, కృష్ణుడు జ్ఞాపకం వస్తే మధుర జ్ఞాపకం వస్తుంది, బాగానే నీ మాట ఏంటి అంటారు భగవాన్. అయోధ్యకి అధిపతి రాముడు, మధురకి అధిపతి మధురాధిపతి, సరే బాగానే ఉన్నాయి, అవి స్మరించుకో. ముందు నీ మాట ఏంటి? చంద్రశ్రంలో స్టేట్ బ్యాంక్ ఉంది, అక్కడ 1,000 కోట్లు డబ్బు ఉంది, నీ జేబులో పైసా లేదు, నీ మాట ఏంటి చెప్పు ముందు. నువ్వు ఆ 1,000 కోట్లు నిన్ను రక్షిస్తాయా? బ్యాంకులో ఉన్న డబ్బు నేను రక్షిస్తుందా, లేకపోతే నీ జేబులో ఉన్న డబ్బు నేను రక్షిస్తుందా? కొంతమంది తాడు బంగారం లేని వాళ్ళు బాగా ధనవంతులతో స్నేహం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు, వాళ్ళు మా స్నేహితులని ఏదో గొప్పల కోసం చేస్తూ ఉంటారు. ఆ ధనవంతుడు ఆడి మాసే ఆ ధనవంతుడు స్నేహితులని చెప్తాడు, లేకపోతే ఆ పార్లమెంట్ మెంబర్ నా స్నేహితులని చెప్తాడు, ఇది చెప్తాడు. శుభ్రంగా ఆడు బాగానంటే వీడు శుభ్రంగా పాడైపోతాడు. వీడు వీడికి మిగిలేదు ఎండ్రిన్నా. వీడికి మీ ఎండ్రిన్ డబ్బా మిగులుతుంది వీడికి. వాళ్ళ అధికారం వీడికి రాదు, వాళ్ళ డబ్బు వీళ్ళకి రాదు, కానీ వాళ్ళ చూర అలా ఇల్లు చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. వీడు చివరికి ఏంటండి, ఎండిన డబ్బా, ఎండిన డబ్బా పెద్ద ఖరీదు ఏంటి 10 రూపాయలు? ఆ 10 రూపాయలు వీడి దగ్గర ఉంటే పర్వాలేదు. అయితే చెగబలిస్తే ఉన్నారు మీరు. ఇప్పుడు భగవాన్ చెప్పింది అంటే నేను ఎత్తికెక్కిపోయిన ఉన్నాయి గొడవలు అని. ఏం సాధించారు? అది సాధించారు, ఇది సాధించారా? ఏం సాధించారు? లేనిపోయిన గొడవల రోడ్డు మధ్య దుమ్ము అంతా తెచ్చుకుని నెత్తిమే పోసుకుని నెత్తికి రాసుకోవటం. ముందు ఆ గొడవలు వదిలించుకోండి, ఆ గొడవలు వదిలించుకోండి, తప్పించుకోండి, ఆ గొడవలు తగ్గించుకోండి, తప్పించుకోండి, వదిలించుకోండి, వాటిని ఎలిమినేట్ చేసుకోండి. అన్ని వదిలించుకోగా నువ్వు కాని దాంట్లో నువ్వు వేరుపట్టం నేర్చుకో. ఏది నువ్వుగా ఉన్నావు దాంతో వేరుపట్టం సాధ్యం కాదు. అదే నువ్వు జెట్ ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడు. మీరు ఏదైనా ఉపనిషత్తుల్లో పండితులు ఉంటే చెప్పండి, ఏ ఉపనిషత్తులు అందరూ ఉన్నారు. నువ్వు వేరుగా వస్తావు, అన్నిటిలోంచి వదిలించుకుని వదిలించుకుని వస్తావు. ఏ వస్తువులైతే నువ్వు వేరుపడలేవు, ఏ వస్తువునైతే నువ్వు వదిలించుకోలేవు, అది నీవై ఉన్నావు. నిన్ను వదిలించుకోలేవు, నిన్ను నీలోంచి వేరుపడలేవు. అప్పుడు నీకు సుఖం ఉబ్బుకుతుంది, పొంగుతుంది. ఎలాగ సముద్రం పొంగినట్టే లోపల పొంగి ఆనంద సముద్రం, అది పొంగి హృదయంలోంచి పొంగి 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 సహస్రారాయణ ముంచేస్తుంది. ఒకసారి ఆనందానుభవం భరించలేక చచ్చి ప్రాణం పోతే పోవచ్చు కూడా, నాకు ఉక్కిరి బుక్కిరి అయి చచ్చిపోతాం. అప్పుడు భగవాన్ ఏం చేస్తాడంటే స్లోగా లోపల ఈస్తాడు ఉన్నాడు కదా, నీ శరీరం పోకుండా కొంచెం 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 విడిచిపెడతాడు. స్లోగా విడిచిపెడతాడు. అదే మన సెలైన్ ఎక్కిస్తారు చూడండి, మనకి ఆ సెలైన్ నెమ్మది స్లోగా పంపుతూ ఉంటారు. ఆ లోపల హృదయంలో సడన్ గా సుఖం పొంది మీ సహస్రాన్ని ముంచేస్తున్నటువంటి ప్రాణం ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతారు. ఇప్పుడు స్లోగా లోపల హృదయంలో సముద్రంలో ఉన్నది ఉప్పు, ఆ సముద్రంలో ఉన్నది బయట అంతర్వేది సముద్రంలో ఉన్నది ఉప్పు. ఈ సముద్రంలో ఉన్నది ఆనందం, ఈ సముద్రంలో ఉన్నది శాంతి, ఈ సముద్రంలో ఉన్నది సుఖం. ఈ హృదయ ఆకాశం ఇది. ఆకాశానికి మబ్బులు ఉన్నాయి, ఈ ఆకాశానికి మబ్బులు లేవు. ఎంత స్పష్టత, ఎంత క్లారిటీ. మన రమణ జయంతి కర్ణాటక హైకోర్టు ప్లేడర్ గారు వచ్చారు. ఆయన ఎప్పుడైతే భగవాన్ ఏం చెప్పారు అంటారు నా దగ్గర, మాస్టర్ ఏమని చెప్పాడు అంటారు. మాస్టర్ అంటే బల్లె పంతులు కాదు, యజమాని ప్రభు. మాస్టర్ ఏం చెప్పారు? మాస్టర్ అని అంటే భగవాన్ ఏం చెప్పారని ఎలా అంటారు, మాస్టర్ ఏం చెప్పాడు అంటారు. అంటే ఒక మాట చెప్తే అది ఫుల్ బెయిన్ జడ్జిమెంట్. ఇంకా దాన్ని తిరగలేదు. ఏదో ఉడుకుమొత్తనం ఏదో ఇష్టం ఏదో అయిష్టం ఏదో కోపం ఏదో 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 లోకానికి సంబంధించిన ఏదో ఆశించి చెప్పి మాటలు ఎక్కడికా ఎక్కడ నిలబడతాయని కాల ప్రభావంలో కొట్టుకుపోతాయి. ఇలా గాంధీ గారిని పీత అంటాం అనుకోండి, పీతమైన ఎవడో గౌరవించడం మానరు గాంధీ గారిని. వాళ్ళు నీ కోపం వచ్చి గాంధీ గారు పిత కాదు పీతనోత్సవం, అలాగే ఆయన ఎవడు గౌరవించడం మానరు. ఆయన గౌరవం నీ కోపాల మీద ఆధారపడలేదు. తుమ్మితే ఊడిపోయి ముఖ్య అంతసేపు ఉంటుంది. అయితే నీ లోపల ఏమన్నా చూసుకొని బయటికి తీసేయి, నువ్వు గది ఖాళీ చేయని. గది ఖాళీ చేయంటే ఈ మధ్య ఇంకొకటి గుర్తొస్తుంది. ఒక ఆయన ముసలాయి ఎక్కువ కాలం బతికేశాడు. ముసలాయి ఎక్కువ కాలం పెంచి ఆయన చచ్చిపోయలేడు. వాళ్ళ అబ్బాయి రిటైర్ అయిపోతున్నాడు. ఆ గది ఖాళీ చేయలేదు. అప్పుడేమో వాళ్ళ నాన్నకు ఉత్తరం రాశాడు, ఏంటి ఇంకా గది ఖాళీ చేసి రోజు రాదని, అంటే మీరు ఇంకా చచ్చిపోరాను. ఆయన చచ్చిపోకుండా గది ఖాళీ ఎలా అవుతుంది? మరి ఆయన చచ్చిపోవాలి కదా. ఇప్పుడు మనం చచ్చిపోయామనుకోండి, తర్వాత ముందు మన గది ఖాళీ అయిపోతుంది, ఎవరో వాళ్ళు ఆడుకుంటారు, ఇమ్మీడియట్ కదా ఇంట్లో వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇప్పుడు మనం చచ్చిపోతే మనకి ఆస్తి లేకపోయినా మనకి ప్రాపర్టీ ఏమీ లేదనుకోండి, ఒక పైసా కూడా ప్రాపర్టీ లేదనుకోండి, ఎకరం పొలం లేదనుకోండి, ముందు మనకి మనం ఏదో గదిలో గది ఖాళీ అయిపోతుంది వాళ్ళు వాడుకుంటారు, అది లాభం వాళ్ళకి. ఆ కొడుకు తండ్రికి ఏమని రాశాడంటే ఉత్తరం, గది ఇంకా ఖాళీ అవ్వదా అని. గది ఖాళీ అవ్వదంటే దాని అర్థం ఏంటంటే చదువు చెప్పించాడు పాపం ఈనాడికి. అంటే ఆయన గది ఖాళీ అవ్వదంటే అర్థం ఏంటంటే మీరు ఇంకా చచ్చిపోరా, ఇంకెంతకాలం ఉంటారని. మరి ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఆరోగ్యం పోసాడు, 88 89 బతికాడు, వీడు రిటైర్ అయిపోతున్నాడు. అంటే లోకానికి సంబంధించిన శారీరక సంబంధించినటువంటి బంధుత్వాలు అనురాగాలు అలాగే ఉంటాయి. దీని అంటాడు షేక్స్పియర్ అంటాడు, ఎంత అందంగా చెప్తాడు, ఈ స్కిన్ డీప్ లవ్, ఈ చుట్టరకాలు, ఈ స్నేహాలు, లోకానికి సంబంధించిన అనుబంధాలు, ఈ చర్మం ఎంత లోతుగా ఉంటుంది, వాళ్ళ అనురాగాలు, వాళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు అంత లోతుగానే ఉంటాయి. చర్మం అది లోతుగా ఉంటుంది. మీరు ఏదైనా చీపులు ఏదైనా సూది బత్తం పెట్టి ఇలా పడవని వెంటనే రక్తం వచ్చేస్తుంది. చర్మానికి పెద్ద లోతు ఉండదు. అలాగే ఈ అనురాగాలకి, ఈ బంధుత్వాలకి, ఈ స్నేహాలకి, ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు తల్లిదండ్రుల అనుబంధమైన అంతే, తల్లికి బిడ్డలకు అనుబంధమైన అంతే. ఎంత స్కిన్ డీప్లు, చర్మం ఎంత లోతుగా ఉంటుందో మీ అనురాగాలు కూడా అంతే. నిజం చర్మానికి ఎంత లోతుందో మీ ప్రేమలు కూడా అంతే లోతుగా ఉంటాయి, మీ అనురాగాలు కూడా అంతే లోతు ఉంటాయి. మీకు చర్మం ఎంత లోతుందో మీకు కావాల్సి ఉంటే ఏదైనా సూదిపత్రం నుంచి పొడవండి, పొడవక్కల అలా ముట్టుకుంటే రక్తం వచ్చేస్తుంది. అంటే చర్మానికి లోతు తక్కువ అని చెప్పడం కోసం షేక్స్పియర్ ఇలా చెప్పాడు. దాని స్కిన్ డీప్ లవ్ అని, లోకంలో సంబంధించిన అనుబంధాలను కూడా స్కిన్ డీప్ లవ్, మీ చర్మం ఎంత లోతుగా ఉంటుందో, ఈ లోకానికి సంబంధించిన అనుబంధాలు, ఈ గౌరవాలు, ఆ గౌరవాలు అట్టివే. ఇవన్నీ నిజం కాదు, ఇదంతా డ్రీమ్స్ తప్ప. ఇప్పుడు గౌతమ బుద్ధుడు మహాజ్ఞానం అయ్యాడు, నిర్వాణ స్థితిని పొందాడు. తర్వాత ఆయన చెప్పారు, నువ్వు మహారాజువయ్యా, నువ్వు మహారాజు అంత త్యాగం చేసి వచ్చేసావు అనుకుంటావు. మనం చీపురు పుల్ల త్యాగం చేస్తే ఇంకా తలపెట్టుకుంటా ఉంటాం, అది చీపురు పుల్ల. మనం త్యాగం చేసింది చీపురు పుల్ల, ఇంకా తలపెట్టుకుంటాం. గౌతమ బుద్ధుడికి ఎవరు నువ్వు అంత మహారాజు ఎంత త్యాగం చేశావని చెప్తే ఆయనకి ఏమనిపించింది? అది నిర్వికారంగా ఉండడు. ఏం చేద్దంటే ఆయన త్యాగం చేసేది సత్యమే కాదు, అసత్యమైన ఆయనకు అనుభవంలోకి వచ్చేసింది. ఇప్పుడు మీకు గాఢన ఏదైనా స్వప్నం వచ్చింది అనుకోండి, మీకు 100 కోట్లు ఉన్నట్టు ఊరికి అనుకోండి, ఒక 100 కోట్లు ఉన్నట్టు స్వప్నం వచ్చింది అనుకోండి, మీకు మెరుగు రాగానే ఏమనిపిస్తుంది? 100 కోట్లు అసత్యం అనిపిస్తుంది. నాకు 100 కోట్లు ఉన్నాయని మీకు ఏం అనిపించి వికారమే రాదు, అది అసత్యం అని తెలిసాక మీకు ఇంకా వికారం రాదు, గర్వం రాదు. కానీ అది సత్యం, అది సత్యం అనుకునేంతకాలం ఏదో రకమైన వికారం వస్తానే ఉంటుంది. నువ్వు యోగి అయ్యే వరకు నువ్వు నిర్వికారంగా ఉండలేవు. కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నువ్వు యోగి అయ్యే వరకు నిర్వికారంగా ఉండలేవు. నువ్వు ఎంతకాలం ఇచ్చి యోగివి కావలేవు అంతకాలం నీకు వికారాలు వస్తూ ఉంటాయి. యోగి మాత్రమే నిర్వికారంగా ఉండగలడు. అహంకారం లేని వాడి వాడికి నిరహంకార జ్ఞానిగా ఉండగలడు. నిరహంకారి మాత్రమే జ్ఞానిగా ఉండగలడు, నిర్వికారుడు మాత్రమే యోగిగా ఉండగలడు. అర్జున, నువ్వు యోగి అవటానికి ప్రయత్నం చెయ్యి, మేక్ ఎఫర్ట్. నువ్వు బ్రాహ్మణస్థితిని పొందటానికి ఇప్పుడు ఏ ప్రయత్నం చెయ్యి, ఆలస్యం చెయ్యొద్దు. ఎర్రై జావేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. ఇప్పుడే ప్రయత్నం చేయి, ఇక్కడే ప్రయత్నం చేయి బ్రాహ్మణస్థితి పొందడానికి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇప్పుడు వెంటనే పొందలేకపోతున్నావు అనుకో, లేట్ అయిపోతుంది అనుకో, నీ శరీరం ఏదో రోజున శవం అవుతుంది. కనీసం ఆ శవం అయ్యే రోజుకైనా నువ్వు పొందవలసింది పొందు, అప్పటికైనా పొందవలసింది. పొందకపోతే మిగిలి ఈ చీకటి లోకాలు, డార్కెస్ట్ నైట్స్. నువ్వు పొందడానికి ఇప్పుడే ప్రయత్నం చేయి, ఇప్పుడే పొందు. ఒకవేళ ఇప్పుడు పొందలేవు అనుకో, ఏదో రోజు నీకు చావు వస్తుంది, ఏదో రోజు నీకు శరీరానికి చావు వస్తుంది. కనీసం ఆ రోజుకైనా పొందడానికి ప్రయత్నం చెయ్యి. మనం గుళ్ళోకి వెళ్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆరాధించి 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 మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? మనం కూడా దేవుడితో సమానం అవ్వటానికి, దేవుడి స్వరూపం పొందటానికి. అది మిస్ అవ్వకుండా మీరు దేవుడి అభిషేకం చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం. అది మన అంతిమ ఆయన స్వరూపం మనం పొందాలి. అదే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం. జీవుడు దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఆరాధన ఫలితం ఏంటి? ఆయన స్వరూపాన్ని పొందాలి. మనం లేకుండా ఆయన ఉండగలడు, ఆయన లేకుండా మనం ఉండలేము. బుడగ లేకుండా సముద్రం ఉండగలదు, కానీ సముద్రం లేకుండా బుడగ ఉండలేదు. ఈ సముద్రం లేదా బుడగ అస్తిత్వం లేదు. నీ ప్రారంభంలో ఏదో ఏది ఉంటే అది వస్తూ ఉంటుంది. పొంగిపోకు, పొంగిపోకు. నీ దేహ ప్రారంభంలో ఏదైనా కదా అధికారం రావాలంటే అధికారం వస్తుంది, ఐశ్వర్యం రావాలంటే అయ్యే అంటే ఆకి కూడా కరవక నువ్వు కాదు. ఆ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది. ఏదైనా నష్టం వస్తే కుంగిపోకు, లాభం వస్తే పొంగిపోకు. అవన్నీ కుంగిపోకు, పొంగిపోకు. ఏది ఏది వచ్చింది అది వచ్చినట్టు వెళ్ళిపోతుంది, వచ్చింది పోతుంది. ఈ శరీరం ఎలా వచ్చింది? వచ్చిన గౌతమ బుద్ధుడు అంటాడు, నీ శరీరం నువ్వు, ఏదైతే నాది, ఏదైతే నేను, ఏదైతే నాది 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 అని వణుకున్నా అదే పోతా అంటే దాని చేత చూడబడేది ఎంతకాలం ఉంటుంది కదా. మనకు 24 గంటలు గాఢ నిద్రలో విడిచిపెట్టి రోజు నేను నాది నేను, ఈ శరీరమే నీది కాకుండా పోతుంది, ఈ శరీరమే నీది కాకుండా పోతుంది. ఈ శరీరం ద్వారా నువ్వు పొందింది ఎంతకాలం ఉంటుంది? ఈవెన్ ది సెల్ పాస్ అవే, ఈవెన్ ది సెల్ పాస్ అవే, ఈవెన్ ది సెల్ పాస్ అవే. గోటేటి రాఘవరాజు గారికి 1950 సంవత్సరంలో 13,000 ఎకరాలు, ఇలా గోటేటిలో 10 ఎకరాలు. బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించిన సామ్రాజ్యం అంటే వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు అమెరికాను కూడా పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు పరిపాలన ఏమనుకున్నారంటే, ప్రపంచంలో మేము ఎన్ని దేశాలు పరిపాలిస్తున్నామంటే మా మేము పరిపాలించే దేశాల్లో సూర్యుడు ఎక్కడో చోట ఉండాలి, సూర్యుడు మటుకు అస్తమించడు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇలా ఏమీ లేదు. ఇలా మళ్ళీ ఇండియా ఎలా ఉంది, ఇంగ్లాండ్ కూడా అలాగ ఉంది. రవి అస్త సూర్యుడు వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, పూర్వం రవి అస్తమించిన సామ్రాజ్యం అంటే మా మేము పరిపాలన చేసే దేశాల్లో ఎక్కడో చోట సూర్యుడు ఉండాలి, అస్తమించడానికి వీల్లేదు. ఎలా ఉంది ఇంగ్లాండ్లో బూడిద ఉంది అంటే ఇది నథింగ్. అది కాలగర్భంలో అన్నీ పోతాయి, దేహం పోతుంది, నువ్వు పొందింది పోతుంది, కాలగర్భంలో అన్నీ పోతాయి. అంటే ఇది ప్రారంభంలో వచ్చిన దాంతో కలిసిపోయి ఆయన నిజమనుకుని మాయలో పడకను. నీ ప్రారంభంలో వచ్చిన దాన్ని చూసే నువ్వు దాన్ని తట్టుకోలేకపోతే ఇంకా ఆత్మ ఎలా తెలుస్తుంది నీకు? నీ ప్రారంభంలో వచ్చిన దానికి ఒక మంచి ప్రారంభం అనుకోండి, మీది ఆ వచ్చిన దానికే మీరు ఇముడ్చుకోలేకపోతే, ఆ వచ్చిన దాన్నే జీర్ణం చేసుకోలేకపోతే ఇంకా ఆత్మ ఎలా తెలుస్తుంది మీకు? ఎంత అర్హత ఉండాలి దానికి? ఎంత యోగ్యత ఉండాలి? ఎంత బ్యాలెన్స్ ఉండాలి? బ్రెయిన్ ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి? మైండ్ ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే నీకు ఆత్మ ఆత్మ ఆత్మచేత నువ్వు ప్రేమించబడతావు, దాని దైనికి వర్షిస్తుంది. ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే నువ్వు మనకి ఏదైనా అధికారం వచ్చింది అనుకోండి, అధికారం వల్ల మనకు గౌరవం రాకూడదు, మన వల్ల అధికారానికి గౌరవం రావాలి. మనకేదైనా డబ్బు వచ్చేదానికి డబ్బు వల్ల మనకు గౌరవం రాకూడదు. మన చేతిలో ఉన్న డబ్బు మన చేతిలో ఉన్న డబ్బుకి మన వల్ల గౌరవం రావాలి. మనం ఏమైనా చదువుకున్నాం అనుకోండి, చదువు వల్ల మన గౌరవం రావడం కాదు, మనం చదువుకున్న చదువుకి మన వల్ల చదువుకు గౌరవం రావాలి. ఎవడన్నా ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వాడు గౌరవం పడుతున్నాడు అనుకోండి, ఆ పోస్ట్కి అన్ఫిట్ వాడు, వాడి వల్ల పదవికి గౌరవం రావాలి. రాజగోపాలాచారి అన్నాడు గవర్నర్ జనరల్, ఇంటికాడు ఏం పదవి లేకుండా ఇంటికాడు కూర్చున్నా గవర్నర్ జనరలే, జీజీయే. స్వామి చెబుతా ఉంటారు, ఏనుగు బతుకున్నప్పుడు ఎంత విలువ, చచ్చిపోయిన కూడా అంతే విలువ. ఏనుక్కి బతుకున్న ఏనుక్కి ఎంత డబ్బు పెట్టుకుంటారో, చనిపోయినా అంతే డబ్బు పెట్టుకుంటారు ఏనుగని. అంటే నీ ప్రారంభంలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాంతో కలిసిపోకు. వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. నీ దేహమే నీది కాదన్నప్పుడు అవన్నీ నీ ఎలా అవుతాయి, అవన్నీ నీ కావు, అన్ని 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 వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే ఏదైతే నిత్యము కాదు, ఏదైతే సత్యము కాదు, ఏదైతే శాశ్వతం కాదు, ఏదైతే నీకు శాంతిని ప్రసాదించదు, ఏదైతే నీకు శాంతి ప్రసాదించదో నిజంగా సంపాదించావు అనుకో, దానివల్ల నువ్వు పొందేది ఏ పాటిది ఏమాత్రం. ఎక్కడ పనసకాయ పుట్టినట్టు ఎక్కడికెక్కడ పనసకాయని అడుగుతారు చూడండి, పనస పొట్టు ఎక్కడికెక్కడెక్కడ ముక్కలు చేసుకుంటే వెళ్తున్నారు. కానీ నిజంగా నువ్వేదో పొందావనుకో, నువ్వు కానిదాన్ని ఏదో పొందావనుకో, నువ్వు కానిదాన్ని శాశ్వతం కానిదాన్ని నిత్యం కానిదాన్ని సత్యం కానిదాన్ని వెలుగు కానిదాన్ని ఏదైతే ఎప్పుడు ఉంటుందో అది కానిదాన్ని కనిపించి ఒక రోజున కనిపించి మరొక రోజున పోయేది తాత్కాలికమైంది, ఈ రోజున పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదాన్ని నువ్వు పొందుతావనుకో, పొంది నువ్వు దానికోసమే నువ్వు పాకులాడతావు అనుకో జీవితం పొడిగిన, దానివల్ల నీకు ఎంతవరకు ఏ పాటి లాభం పొందుతావు? ఈ చుట్టాలు ఈ స్నేహితులు అని ఏదో అనుకోకుండా మీరు మీ దగ్గర ఉడికే పచ్చగా ఉంటే చుట్టాలు స్నేహితులు చేయలేదు. శంకరాచార్య వారు అన్నాడు, చెల్లు నీళ్ళు లేకపోతే కప్పలేమే వస్తావు అన్నాడు. శంకరాచార్య వారు అన్నారు, చెల్లు నీరుంటే కప్పలు కానీ ఇంకా నీరు లేని చెల్లు ఇంకా కప్పలేమే వస్తావు అన్నాడు. కప్పలు లేవు, చెల్లు లేవు. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, మిమ్మల్ని ఏదో గౌరవిస్తున్నారు అనుకోండి, గౌరవం ఏదో అనుకోకండి మీరు. అదే భగవాన్ చెప్పి ఇవన్నీ బోల్తా పడకుండా బాబు, ఇవన్నీ తలకెక్కించేసుకోకుండా. వీళ్ళు డబ్బును గౌరవిస్తున్నారు కానీ నన్ను ఏం గౌరవించడం యొక్క నీకు కనీసం అదేనా అనుకోండి. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, అప్పుడు ఎల్లమ్మ డబ్బు లేనప్పుడు ఎల్లమ్మ అంటారు, డబ్బు వచ్చాక ఎల్లమ్మ గారు అంటారు. డబ్బు వచ్చాక ఏమంటారు, ఎల్లమ్మ గారు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే ఇదైనా అర్థం చేసుకోండి మీరు, మేము డబ్బును గౌరవిస్తున్నారు కానీ మిమ్మల్ని గౌరవించడం అదే నా మాత్రమే కొంచెమైనా మీరు అర్థం చేసుకోండి. మీ డబ్బును గౌరవిస్తున్నారు, అది మిమ్మల్ని గౌరవించడం లేదు. అది డబ్బును గౌరవిస్తున్నారు కదా, మళ్ళీ మీ దగ్గర డబ్బు పోతే మిమ్మల్ని వదిలేస్తారు అది. అది మీరు ఆ మాత్రం కూడా బుద్ధి లేదా అని చెల్లో నీళ్ళు లేకపోతే కప్పలు అక్కడి నుంచి వస్తాయి. అయితే నువ్వు ఎన్ని పాతలాడినా 100 సున్నలు కూడినా 0 వస్తుంది కానీ 1 రాదు. ఇప్పుడు 100 సున్నలు వేసామనుకోండి, 100 సున్నలు కూడతాం అనుకోండి, 100 సున్నలు కూడితే 0 వస్తుంది కానీ 1 రాదు. నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని పొందకుండా ఏది పొందినా స్వప్నమే, సున్నలే. అంటే అసలు నువ్వు గ్రహించవలసింది ఏంటంటే ఆనందం నీలోనే ఉంది, బయట లేదు. ఆనందం అనేది అసలు బయట లేదు, శాంతి అనేది బయట లేదు. ఆనందం నీ లోపల ఉంది, శాంతి నీ లోపల ఉంది, కానీ అది నీకు అర్థం అవ్వటం లేదు. అది అర్థం అవ్వక బజార్లో వెతుకుతున్నావు నువ్వు, బట్టల్లో బజార్లో మనం శాంతి కోసం వెతుక్కుంటున్నాం. సినిమా హాల్లో టీవీలో మనం శాంతి కోసం వెతుక్కుంటున్నాం. అయితే ఎవరైనా మనకు పంచరత్నాలు రాస్తే దాంట్లో శాంతి కోసం వెతుక్కుంటూ ఉంటాం. మన కళ్ళు అందరినీ చూస్తాయి కానీ మన కళ్ళు చూసుకోలేవు. మనం అందరి గురించి తెలుసుకుంటున్నాం, మన గురించి తెలుసుకోవటం లేదు. అందరినీ చూసే కళ్ళు మరి ఆ కంట్లో ఏముందో కంటి చూసుకోదు, నువ్వు చెప్పాలి నాకు. మనం ఎక్కడ పాడైపోతున్నాం అంటే వాళ్ళు ఆ లోపం ఉంది, వీళ్ళు ఈ లోపం ఉంది, వీళ్ళు ఈ లోపం ఉంది. వాళ్ళ లోపాలంటే నీకు నష్టం ఏంటి? వాళ్ళే పోతారు నీకు నష్టం ఏంటి? అసలు నీకు నష్టం ఏంటి? ఎవడికో లోపం ఉంది ఆడైపోతాడు నీకు నష్టం ఏంటి? వాళ్ళ కర్రకు నిప్పు అంటుకుంది, నీ కర్ర బాగానే ఉంది కదా, నీకేంటి గొడవ? అది కదా అసలు వాళ్ళ లోపాలను వీళ్ళ లోపాలను వీళ్ళ లోపాలంటే మనకి ఇలా అనుకుంటా ఉంటే ఏ రోజున శరీరం చచ్చిపోతుంది. నాలో లోపాలు ఏంటో తెలుసుకుని వాటిని వెతికి 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 ఆ లోపాన్ని బయటకు తీసి గాల్చి బూడిచ్చేస్తే లోపల నాలో లోపాలు వెతుక్కుని కొలిది ఏం తెలుస్తుంది అంటే నా లోపల నేను దిగుతూ ఉంటాను, నా లోపలికి నేను దిగుతూ ఉంటాను. మీ లోపాలు వెతకటం వల్ల నేనేం లాభం పొందను. నా లోపల నేను నా లోపాలు నేను వెతుక్కుని అడిగి అట్టడికి వెళ్ళి నా లోపాలను వెతుక్కుని బయటికి లాగి కాల్చి బూడి చేసుకుంటే నేను ఏదిగా ఉన్నాను, నాకు అదే రికలోకి వస్తుంది. కానీ మీ లోపాలు వెతకడం, కోటి సంవత్సరాలు మీ లోపాలు వెతికిన నాకేం లాభం లేదు. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, తలకాయ పోటు మిగులుతుంది. అది మీలో లోపం ఉంటే నాకు నష్టం ఏంటి? నాలో ఉన్న లోపం నాకు నష్టం, కానీ మీలో ఉన్న లోపం ఉంటే నాకు నష్టం ఏంటి? అసలు నా ఇల్లు అంటుకుంటే నాకు నష్టం, కానీ మీ ఇల్లు అంటుకుంటే నాకు నష్టం ఏంటి? ఇంకోటి అసలు సాధకుడికి వాళ్ళ లోపాలు వెతుక్కోవడానికి వాడికి టైం సరిపోదు. సాధకుడికి నిజంగా వాడు సాధకుడు అనుకోండి, వాళ్ళ లోపాలు వెతుక్కోవడానికి వాడికి టైం సరిపోదు. ఇంకా ఇతర లోపాలు వెతుకుతారు మీరు? అసలు నిజమైన సాధకుడికి, నిజమైన భక్తుడికి వాళ్ళ లోపాలు వెతుక్కోవడానికి వాడికి టైం నిజంగా సరిపోదు. ఇంకా ఇతర లోపాలు వెతుకోవడానికి మీకు టైం ఎక్కడ ఉంటుంది? అసలు నీ బలహీనతలు అంటే నువ్వు చూసుకో. గురువు కూడా ఏం చేస్తాడంటే లోపల అంతర్యామిగా పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి మీకు కోపం ఉంటుంది, ఆ కోపం ఉన్నట్టు మీకు తెలియదు. గురువు ఎప్పుడూ ఆపరేట్ చేస్తూ ఉంటాడు, ఆడికి ఆపరేషనే పని. గురువు సర్జరీయే పని, ఆడికి సర్జరీ చేస్తూ ఉంటాడు, అలా సర్జరీ చేసుకుంటూ పోతాడు. సరోజనాయుడు గారి తమ్ముడు అరేంద్రనాథ్ చట్టపోద్ది, సరోజనాయుడు గారి తమ్ముడు పేరు అరేంద్రనాథ్ చట్టపోద్ది అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ప్రేమించినట్టు కనపడు. భగవంతుడు అన్నాడు, సరోజనాయుడు తమ్ముడే, ఆయన పేరు అరవిందనాడు చట్టపద్యాయ్, ఆయన కొంతకాలం విజయవాడ ఎంపీ కూడా చేశాడు. ఆయన అన్నాడు, భగవంతుడు ఉండగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ప్రేమించినట్టుగా కనపడు. ఏంటి ఎంత బాగా ప్రేమిస్తున్నాడు అని భగవంత్ దగ్గరికి వచ్చి నువ్వు మకం పక్క తిప్పుని గోడంకి వస్తావంటి? ఇప్పుడు మీరు ఇష్టమైన దగ్గరికి వెళ్ళారనుకో, ఒకసారి మూతి బిగిస్తారు కదా, ముఖం పక్క తిప్పుతారు కదండి, అది మూతి బిగించుకుంటారేమో, అది కళ్ళు చిట్లించుకుంటారేమో, కళ్ళు చిట్లించుకుంటారా? ఆయన అన్నాడు చట్టపద్యాయ అన్నాడండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్న వాటి నిజం నా గుండెకి తెలుస్తాను, తేరే దగ్గరికి చూస్తే గోడ పక్క తిప్పుతా ఉంటుంది ముఖం అన్నాడు. అంటే ఈ కోపం వచ్చేస్తుంది కదండి, ఎవరికైనా వీడికి చట్టపద్యాయ కోపం వచ్చేస్తుంది కదా, అంత కోపం వీడికి ఉందని వీడికి తెలిస్తేనే కానీ కోపం బయటకు పోదు. అది కూడా ఆయన ప్రేమలో ఒక భాగం అని తెలుసుకున్నవాడు ధన్యుడు. అది కూడా భగవాన్ ప్రేమలో ఒక భాగం అని తెలుసుకున్నవాడు ధన్యుడు. ఏం భగవానుడు, ఎంత దూరం నుంచి వచ్చాం, ఢిల్లీ నుంచి వచ్చాం, అరుణాచలం. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ అరుణాచలం? మనం వస్తే ముఖం పక్క తిప్పుకుంటాడేంటి, ఏమి ఇటు వాడితోటి మనకు సంబంధం ఏమిటి అని వదిలించుకుందాం, ఈ సంఖ్యలు వదిలించుకుందాం, ఈ బంధాలు వదిలించుకుందామని పోదామంటే ఆ సంఖ్యలు ఏంటి, కళ్ళకు కనపడవు నడుక్కుందామంటే ఏమిటి, ఈడు గొడవ మనకెందుకు, ఈయన వదిలేసుకు పోదాం, ఎక్కడైనా ముఖం పక్క తిప్పుకుంటాడేంటి, పోనీ ఈడితోటి మనకు సంబంధం ఏంటి, ఈడ ఎక్కడో అరుణ, మనం ఎక్కడో ఢిల్లీలో ఉన్నాం, ఈడు అరుణాచల్లో ఉన్నాడు, ఈడి కోసం ఎంత దూరం చూస్తుంది అనేసి బాగున్నావు లేదా భోజనం చేసావు లేదా స్నానం చేసావు లేదా ఏం అడగటం మానేసి ముఖం పక్క తిప్పుకుంటున్నాడు. పోనీ ఈడితోటి మనకు గొడవ ఎందుకని, ఈడి చేత సంబంధం వదిలి ఈడితోటి మనకున్న అనుబంధం చెంపేసుకుందాం అంటే చెంపేసుకోవడానికి సంఖ్యలు కనపట్టాలి, తాళ్ళు కనపట్టడం లేదు, తాళ్ళు లేకుండా బిగిస్తాడు, సంఖ్యలు లేకుండా బిగిస్తాడు వాడు. కనిపిస్తే తెంపుకోగలం, కానీ కనిపించకుండా ఎలా తెంపుకోగలం? ఆయన ప్రేమ ఉన్నమాట నిజమే, అది కనపడదు వినపడదు, లేదంటే లేదని చెప్పటానికి లేదు. నువ్వు ఋషివా లేకపోతే నాకు తండ్రివా? ఇప్పుడు కళ్ళ కనిపిస్తా అంటే ఇప్పుడు మనం ఏదైనా తాళ్ళు పెట్టి కట్టేశారనుకో నీ గోడకి తెంచేసుకోవచ్చు, అదే కొడవలు పెట్టి కోసేసుకోవచ్చు, లేదా మన చేతితో పెట్టి తీసేసుకోవచ్చు, అదే కళ్ళ కనపడిన కళ్ళ కనపడవు. పోనీ బంధించడం కనిపిస్తుంది లేదని బంధించడం కనిపిస్తుంది, ఆ గొలుసులు కళ్ళకు కనపడవు, కళ్ళకు కనిపిస్తే వదిలించుకుని బయటికి పోవచ్చు, అవి వినపడవు కనపడవు. అని సీన్ అని హెన్ హారాడు. అంటే నువ్వు చేసే ప్రయత్నం అంతా నీ తలకెక్కింది తొలగించుకోవడానికే. తలకెక్కిపోయి ఉన్నావు నువ్వు, నీ తలకెక్కింది తొలగించుకోవడానికే. ఎందుకు దులుపుకోవడానికే, నీ తల నువ్వు దులుపుకో. నీ ఈ అవిద్యని తొలగించుకో, ఈ అవిద్యని తెరని, అజ్ఞానమైన తెరని తొలగించుకో, కత్తిరించుకో. ఈ అజ్ఞానం కొంచెం పలచబడాలి, శుభ్రంగా ఇప్పుడు దట్టంగా ఉన్నది, ఇది కొంచెం పలచబడేటి చూసుకో. తెగబలిసిపోయి ఉన్నావు, అది కొంచెం తగ్గించుకో, అది పలచబడేటి చూసుకోవాలి. అజ్ఞానం అవిద్యని తెరని అది పలచబడేటి చూ, అంటే మనస్సు పలచబడేటి చూసుకోవాలి. అంత చిక్కగా ఉంటే అది పోదు, మనస్సు పలచబడాలి. మనస్సు ఇప్పుడు తెర బాగా పలచగా ఉందనుకోండి, పెళ్లి కూతురి పెళ్లి కొడుకు కనిపిస్తూ ఉంటాడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపిస్తాడు, తెర బాగా పలచగా ఉంటుంది. తెర బాగా దుప్పటి తెచ్చి ఇద్దరి మధ్యనే పెట్టేశారనుకోండి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కనపడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనపడు. అలా కనీసం మొత్తం మీద ఈ మనసు తెగిపోయినా మనసు కొంచెం పలచం చేసుకుంటే లోపల ఉండేదో నీకు తెలుస్తూ ఉంటుంది. వాడు నిన్ను చూసుకుంటాడు, నువ్వు వాడిని చూసుకోవచ్చు, అద్భుతమైన ఎంజాయ్మెంట్. ఇంకా దుప్పటి తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరి మధ్యన పడేస్తే ఇంకొకళ్ళు ఒకళ్ళు ఏం చూసుకుంటారు వాళ్ళు? వాళ్ళు చూసుకున్నా కనపడదు కదా దుప్పటది. కనీసం అది పలచగా ఉంటే ఒకళ్ళు చూసుకుని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆ జీవుడు దేవుడు ఒకళ్ళు చూసుకుంటాంటే పోనీ, ఒకళ్ళు ఐక్యం కాకపోయినా ఏరు వేరుగా ఉన్నా అది ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడ. ఐక్యం లేకపోయినా కనిపిస్తా అంటే కొంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే కొంచెం అంటే పలచడం, మనసును కొంచెం పలచం చేసుకోవాలి. అది దుమ్ము తగ్గే వెళ్ళి మనసు పలచబడతా ఉంటుంది, పలచబడి 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 ఏదో దాని అంత చిరిగిపోతుంది. ఇప్పుడు అదే సాధన యొక్క గమ్యం, అదే సాధన యొక్క సాధన. అంటే నువ్వు ఏదో సంపాదించేయటం కాదు, నీకు ఈశ్వరానుభవం పొందడానికి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తెంపుకుంటూ రావటమే, దాన్ని పలచం చేసుకుంటూ రావటమే. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇంకో సంవత్సరం వరకు ఆయన అధికారంలో ఉండొచ్చు, కంగారు కంగారుగా ఎలక్షన్ పెట్టేశాడు. ఆ భీష్ముని చంపడానికి కృష్ణుడు ఎంత ఎత్తి ఎదిగాడు, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు అంత ఎత్తి ఎదిగి కింద పడ్డాడు తిరుపతిలో. అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు, వీళ్ళు గొప్పల కోసం జనాన్ని తీసుకెళ్ళిపోయేవారు లారీల మీద. అంటే ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలిన చూడడం ఆయన ఏమనుకున్నాడు, అయ్యబాబు ప్రజలకు ఇంత ప్రేమ ఉందని నాకు అర్థం అవటం లేదని ఆయన అనుకున్నాడు. మహామాయ. అప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలందరూ ఆ ప్రజలందరూ రావాలని రావటం లేదు, లారీల మీద తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యేలు. ఇదో మా ఇది నియోజకవర్గం ఉండేది, ఏలూరు నియోజకవర్గం చూడండి, మిమ్మల్ని ఎంతమంది చూడటానికి వచ్చారు, ఓహో ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఇంత ప్రేమ ప్రజలకు నా మీద ఉందని అనుకోవాలి. ఇప్పుడు ఈ ప్రేమను ఏం చేయాలి, మనం ఓట్ల కింద మార్చేసుకోవాలి. ఈ ప్రేమను ఏం చేయాలి, ఓట్ల కింద మార్చేసుకోవాలి. అప్పుడు ఎలక్షన్ ఆలోచన మొదలుపెట్టి తొందరగా ఎలక్షన్ పెడితే ఇంకా 5 ఏళ్ళు మనం ఉండొచ్చు, ఈ పప్పు చారీ తినవచ్చు, పప్పు కూడా తినవచ్చు, నెయ్యి పప్పు వేసుకుని తినవచ్చు. ఇంకో సంవత్సరం ఎందుకు అడిగి సంవత్సరం డిసెంబర్ వరకు ఉండొచ్చు, డిసెంబర్ కంగారు పడ్డాడు. చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు, ఓ మంత్రి గారు తెలంగాణ మంత్రి గారు నాకు పెద్ద స్నేహం కానీ ఒక పరిచయం ఉంది అప్పుడు మంత్రి గారు తెలంగాణ. నేను ఎందుకు నాయన కంద కంగారు డిసెంబర్ వరకు ఆయన కుర్చీలో కూర్చోవచ్చు, ఆయనకి ఏదో దెబ్బ తగిలిందని ఎలక్షన్ పెడతాడు ఏంటండి? ఆ దెబ్బ తగిలితే తగ్గించుకున్నాడు కదా తిరుపతి హాస్పిటల్లోని, కాళ్ళు చేతులు తిప్పుకుంటున్నాడు కదా. ఎలక్షన్ ఎందుకంటే కాళ్ళు చేతులు తిప్పుకొనివ్వండి. ఎలక్షన్ అంటాడు ఏంటని ఒక మంత్రి గారి దగ్గర, ఆ మంత్రి గారు అన్నాడు షాట్ని ఇలా చూశాను, నా చోటి మాట చెప్పేటప్పుడు ఇలా చూశాను, భక్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో ప్రమాదం, ఈ భక్తులతోటి ప్రమాదం. నాకు ఇప్పుడు ఆ మాట ఎందుకు జ్ఞాపకం వస్తే ఇలా చూశాను, ఇలా చూశాను. యా నాన్నగారు ఇప్పుడు మనం చెప్పినాడు ఏంటంటే శుభ్రంగా తలకెక్కిపోయి ఉన్నాడు అని. నేను అంటే ప్రజలు మనల్ని ఎంత గౌరవిస్తున్నారని తలకి ఎక్కిపోయింది అడిగి, ఇప్పుడు మనం చెప్పినవి ఏంటంటే చెప్పటాన అవసరం. ఇప్పుడు చెప్పాననుకోండి నాకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వడం చెప్పాడు. ఈ జనం నిజంగా ప్రేమికులే, వీళ్ళు ప్రేమికులు ఏంటి వీళ్ళు? ఓ సారా సీసా తాగి ఓటేశ్వరుడు ప్రేమికుడు అండి. వీళ్ళందరూ లారీల మీద తీసిపోతుండ అక్కడికి. ఆయన జిందాబాద్ ముందు చెప్తారని జిందాబాద్ అని మనం. వీళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే ఏమంటారు, మేము చంద్రబాబు నాయుడు అంటాం, మీరు జిందాబాబు అన్నాడు. వీళ్ళు ఏమంటారు ముందు చెప్పేస్తారు. ఇక్కడ ట్రైనింగ్ ఈ ఢిల్లీ ట్రైనింగ్ అక్కడ ఇచ్చేస్తారండి, వీళ్ళు మేము చంద్రబాబు మీరు చెందారు. ఇదంతా ఎందుకు చెప్తే ఆ పిచ్చోడు కదా, ఇదంతా ప్రేమ అనుకున్నాడు. ఇది ప్రేమ ఎలా అవుతుంది సారా తాగుబోతాడు ఏం ప్రేమిస్తాడని మనల్ని. ఆడు సేరా చేసా తాగు ఆడి కొట్టేస్తాడు, ఆడి ప్రేమ ఏంటండి. ఒకసారి మెడ్రాస్ బీచ్లో నెహ్రూ గారు మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను మెడ్రాసు కూడా ఉన్నానండి. ఒకరికి బీచ్కి వెళ్ళారు. అప్పుడు రాజాజీ చీఫ్ మినిస్టర్ సిఆర్ అని నక్క అంటారండి, రాజగోపాలాచారి నక్క అంట. ఆయన 20వ శతాబ్దం నక్క, 100 సంవత్సరాలు అటువంటి నక్క ఉండడాడు. అంటే నక్క కానీ తెలివితేటలు ఉంటాయి, ఆడి కానీ తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు ఆయన ఎవడో పట్టుకోలేడు. ఆడి మనసులో ఏముందో మీకు తెలియనివాడు మీ మనసులో ఏముందో చెప్పేస్తాడండి వాడు. ఆడి మనసులో ఏముందో మీకు తెలియనివాడిని మీ మనసులో ఏమో చెప్పేస్తాడు వాడు సిఆర్. పక్కన చీఫ్ మినిస్టర్, ఇంకెవరో స్టేజ్ మీద 4-5 ఉన్నాడు, అంతకంటే ఎవరు మేయర్ ఉన్నాడని సిటీ మేయర్ బీచ్లో పెట్టారు. అక్కడ మెడ్రాస్ బీచ్లో అంటే హాల్ అయితే సరిపోదని బీచ్లో పెట్టారు. మీకు జిందాబాద్ అంటే గుర్తొస్తుందండి నాకు. వీళ్ళు అనిపించారు ఈ తాగుబోతులు అందని అక్కడ తీసుకెళ్ళి జిందాబాద్ అని వీళ్ళు లారీల మీద తీసుకెళ్తాం. ఈ ఖర్చులు పెట్టుకోవడం లారీలకి ఎందుకండి జనాలు మనసుకెళ్తాం. ప్రేమ పాడా ఏంటండి. అది కదండి, ఇప్పుడు నేనే ముఖ్యమంత్రిని చేస్తున్నాను అనుకోండి, గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుందని కాదు నాకు కావాల్సింది. మీరు ఎంతవరకు సుఖపడుతున్నారని, మీరు ఇంటికాడ శాంతిగా ఉన్నారా లేదా, మీ ఇంటికాడ సుఖపడుతున్నారా లేదా. కాదండి, మీకు అందరికీ ఇంటికాడ డబ్బు ఉందండి, ఒకరికి సుఖం లేదు, ఒకరికి శాంతి లేదు. అది ముఖ్యమంత్రి చేయవలసింది ఏంటంటే అండి, గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుందని కాదు, ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా, ప్రజలు శాంతిగా లేరా, ప్రజలు సుఖంగా లేరు, ప్రజలు శాంతిగా లేరు, ఏం చేసుకుంటాడండి గవర్నమెంట్కున్న డబ్బు. ప్రజలు ఎవరు చూసినా తిట్టిపోస్తున్నారండి. నేను అక్కడ చెరువు తవ్వించానంటావండి. అది కానీ మీకు సుఖం లేనప్పుడు, మీకు శాంతి లేనప్పుడు గవర్నమెంట్కి ఎందుకని, మీ సుఖం కావాలా మీ డబ్బు కావాలా గవర్నమెంట్కి. అది కానీ మీలో ఎవరికైనా 10 కోట్లు డబ్బు ఉందా, ఊరికి అనుకుందాం ఉన్నా లేకపోయినా అనుకుందాం. ఇప్పుడు మీలో ఎవరైనా ఇక్కడ 10 కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అనుకోండి మాట వరుసగా, ఇంట్లో ఎవరికి సుఖం లేదనుకోండి, ఇంట్లో శాంతి లేదనుకోండి, ఆ యజమాని అయ్యే ఏంటి పాపం ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారనుకుంటాడు, కానీ నాకు 10 కోట్లు ఉన్నాయి, నాకు 10 కోట్లు ఉన్నాయి అనుకుంటాడా, అనుకోడండి. ముఖ్యమంత్రి ఎలా అనుకోవాలి, ఇంట్లో అందరూ ఏడిపండి ఆడికి 10 కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు 10 కోట్లు. పాలకొల్లో మాకు చదువు చెప్పి మాస్టర్ ఉండేవారని పోరు, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆయన అనేవాడు ఆడుకోవటం అంటున్నారు, ఈడుకోవటం అంటున్నారు, నాకు తొలుక్కునే కోటు కూడా లేదండి అనేవాడు. ఆ మాస్టర్ అనేవారంటే క్లాసులో ఏమో అందరికీ కోట్లు అంటున్నారు, నాకు తొడుక్కునే కోటు కూడా లేదని. ఇప్పుడు ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అనే విషయం, మీకు 100 కోట్లు సంపాదించిన సుఖం లేనప్పుడు శాంతి లేనప్పుడు ఆ యజమాని ఏమనుకుంటాడు, ఏంటి ఇంత సంపాదించాను, ఎవడు ఏది ఎవడి ముఖాన్ని శాంతి. ముఖ్యమంత్రి కూడా అలా అనుకోవాలి. అందుకే నేను చెప్తా అంట, ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారో ఎంత శాంతిగా ఉన్నారో అది చూసుకోవాలి. కానీ అక్కడ ఏదో చెరువు తవ్వించానంటాడు ఏంటండి, మంచిదే చెరువు తవ్వించడం, ఆ చెరువు నేను ఎంతవరకు సుఖపెడుతుంది. నువ్వు సుఖంగా ఉన్నావా, శాంతిగా ఉన్నావా, నువ్వు ఆనందంగా బతుకుతున్నావా, రామరాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు నువ్వు అలా ఉన్నావా. ఇందుకు నాకు ఏ సందర్భం జిందాబాద్ అంటే వీళ్ళు ఈ తాగుబోతులందరూ లారీల మీద తీసుకెళ్ళి అక్కడ జిందాబాద్ అనిపించారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి రాజాజీ ఆ రోజున అనుకోకుండానే మెడ్రాస్లోనే బీచ్కి వెళ్ళాను. ఎవరు నలుగురు కూర్చున్నారు, మెడ్రాస్ మేయర్ కూర్చున్నాడు స్టేజ్ మీద, నెగ్గురు కూర్చున్నాడు అండి రాజాజీ, మా నక్క కూడా కూర్చున్నాడు. అప్పుడు నక్క పదవులు ఉన్నాడు ముఖ్యమంత్రి, మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ చేస్తున్నాడు. అక్కడ చూశాడంటే ఏమో చెప్పేస్తాడు అన్నాడు. అంత తెలివితేటలు నెహ్రూ గారికి లేవండి పాపం, నెహ్రూ గారి గురికి మనలో అంటాడు అండి ఆయన, అందరూ నవ్వుతారు ఆయన నవ్వుతాడండి. ఆ రాజగోపాలాచారం తెలివైన వాడు కాదంటారు. ఏ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ కమ్ హియర్ నైదర్ యాజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నార్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ కమ్ హియర్ యాజ్ అవర్ బెలవడ్ జవహర్లాల్ నెహ్రూ. నాకు ఇప్పుడు రెండు పదవులు ఉన్నాయి, ఒకటి ప్రధానమంత్రి పదవి, రెండు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కానీ ఈ రోజున మీ ముందుకి కాంగ్రెస్ దేశానికి ప్రధానమంత్రిగా మటుకు ఇక్కడికి రాలేదు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు నేను ఇక్కడికి రాలేదు. మీ అందరి చేత ప్రేమించబడే జవహర్ లాల్ నెహ్రూగా ఒక వ్యక్తిగా మాత్రమే మీ దగ్గరికి నేను వచ్చాను. ఐ హావ్ కమ్ హియర్ నైదర్ యాజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నార్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మిస్టర్ రాజాజీ పక్కన మీరు కూర్చున్నాడు, ఆ సభకు అధ్యక్షుడు ఎవరండి? ఈడేం గొడవ చేస్తాడు? మిస్టర్ రాజాజీ ఈజ్ నాట్ ఓన్లీ ఓల్డర్, ఈజ్ వైజర్ దాన్ ఐ. ఈ రాజగోపాలాచారి ఉన్నాడే, ఈ నాకంటే తెలివైన వాడు, ఈ నాకంటే వివేకవంతుడు, నాకంటే ముసలివాడు మాత్రమే కాదు, నాకంటే కూడా బుద్ధి సూక్ష్మతలో గొప్పవాడు. ఈజ్ నాట్ ఓన్లీ ఓల్డర్, ఈజ్ వైజర్ దాన్ ఐ. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అది ప్రేమ ఎక్కడుందంటండి అయ్యా. ఒక అరగంట మాట్లాడి అయిపోయింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ జై అన్నారండి. ఎవరండి అయ్యా? వచ్చిన కూర్చున్న వాళ్ళే మీటింగ్ అయిపోయిందా, జవహర్లాల్ నెహ్రూ జై అన్నారు. ఇట్ ఇస్ నాట్ ఎ క్వైట్ స్లోగన్, ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ స్లోగన్, ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ స్లోగన్. భారత మాతకి జై, మహాత్మా గాంధీకి జై. మీరు వీళ్ళు ఏమన్నారంటే మామూలుగా జవహర్లాల్ నెహ్రూకి జై అన్నారు. ఎవరండి వీళ్ళు? మామూలుగా ప్రజలండి. మీటింగ్ అయిపోయిన తర్వాత ముగింపులో ఆ కంక్లూజన్లో, నో ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ స్లోగన్, ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ స్లోగన్. మీరు చెప్పిన స్లోగన్ కరెక్ట్ కాదు, మీరు జవహర్లాల్ నెహ్రూకి జై అంటున్నారు. ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ స్లోగన్, ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ స్లోగన్, ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ స్లోగన్. ఆడు నెహ్రూ మన వాజ్పేయి వీళ్ళ ఆడు వాడు ఇంగ్లీష్, ఆడు చిన్నప్పుడు ఇంగ్లండ్లో చదువుకున్నాడు, బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు, బ్యూటిఫుల్ ఇంగ్లీష్. వాడు అరవింద్ ఘోష్ ఒకడండి, ఈ జవహర్లాల్ నెహ్రూ ఒకడు, సుభాష్ చంద్రబోస్ ఒకడు, చిన్నప్పుడు ఇంగ్లండ్లో చదువుకున్నారండి, 5వ తరగతి 6వ తరగతి కాలం చూడు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మన వాళ్ళే రావటానికి బ్రిటిష్ వాళ్ళు మాట్లాడుతున్నట్ట, బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడతారు. మళ్ళీ రాజగోపాలాచారి వీళ్ళు మన ఇంగ్లీష్ అండడు. వాడు ఇవాళ ఇంగ్లండ్లో చదువుకోవటం వల్ల అలా ఆ టంగ్ అది, ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ స్లోగన్, ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ స్లోగన్, ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ స్లోగన్. మహాత్మా గాంధీకి జై, నాట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీకి జై, భారత మాతకి జై, దట్ ఈస్ కరెక్ట్ స్లోగన్. ఈ చంద్రబాబు నాయుడు జిందాబాద్ కొడతాంటే పోనీ ఎన్టీ రామారావు కొట్టినా జిందాబాద్ అని కూడా అనలేదు. అందరం కలిసి వస్తున్నాడు. ఎన్టీ రామారావు లేదు, చంద్రబాబు నాయుడు ఎవడండి అసలు? ఎన్టీ రామారావు లేడనుకోని చంద్రబాబు నాయుడు కేరఫ్ అడ్రస్ లేదు. అంటే నెహ్రూ గారికి గాంధీ గారి మీద ఉన్న ప్రీతి కూడా చంద్రబాబు నాయుడుకి మాంగారి మీద లేదు. స్పష్టంగా చెప్పాడు మీటింగ్లో, నాకు మీరు జై కొట్టద్దు, రెండే రెండు స్లోగన్స్ మీరు చెప్పవలసింది, ఒకటి భారత మాతకి జై, రెండు మహాత్మా గాంధీకి జై. అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే వాడు శుభ్రంగా తలకెక్కిపోయిందండి, ఎలక్షన్ పెట్టాడు, ఓడిపోయాడండి. ఓడిపోయి అలా ముఖ్యమంత్రి చేసిన అలవాటు పోదు కదండి వాడికి. ఈ మధ్యన అసెంబ్లీలో ఏమంటున్నాడు, అల్లిజెంటిమీ అంటున్నాడు స్పీకర్ని. అంటే ఒక ఎమ్మెల్యే చేసినాడు, నువ్వు చెప్పినట్టు స్పీకర్ వినాలా, స్పీకర్ చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవి పోయింది ఇంకా అలవాటు పోలేదు అనేది, అలవాట్లు పోలేదు కూర్చోమన్నాడు ఒక ఎమ్మెల్యే ఈ మధ్యన. స్పీకర్ చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు స్పీకర్ ఏండో, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని అనుకుంటున్నావు, మామూలు ఎమ్మెల్యే అంతే నువ్వు, కూర్చో అన్నాడు. అంటే మనకి పదవులు పోయినా అలవాట్లు మిగులుతాయి. ఇంకా అక్కడి నుంచి పదవి పోయిన తర్వాత ఎవడికి మనకు నమస్కారం పెట్టడండి, అక్కడి నుంచి అందరం ఇంకా చూడండి ఎవడు పెడతాడని, ఎవడు పెట్టడు కదండి ఇంకా. వీళ్ళు పాప అందరం ఇంకా చూస్తారు, ఎవడు పెట్టడని ఇంకా. ఈ భగవాన్ ఇప్పుడు ఎందుకే చంద్రబాబు నాయుడికి తలకెక్కి ఎలక్షన్ పెట్టాడు, మీ తలకెక్కింది వదిలించుకోండి రా అని ఇది చెప్పింది ఇక్కడ కూడా. మీరు అంటే అదనంగా మీరు సాధన చేయక పూర్వజన్మల నుంచి ఏదైతే తలకెక్కి ఉన్నాయో మీకు, మేము గొప్పవాళ్ళని, మాకంటే వాడే తక్కువ అని, భగవంతుడి తక్కువాడని, మేము పంచభూతాలను కూడా శాసించగలవని, ఈ పంచభూతాలు కూడా మా కంట్రోల్లో ఉన్నాయని మీరు శుభ్రంగా తలకెక్కిపోయి ఉన్నారు. ముందే తగ్గించుకోండి, జ్ఞానం లోపల ఉంది, అది మీరేం సంపాదించక్కర్లేదు. మీకు తలకెక్కిన గొడవలన్నీ వదులుకుంటే లోపల ఉన్న ఎరుకు, లోపల ఉన్న జ్ఞానం, అది మీ ఎరుకులోకి వస్తుంది. ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము, అది జ్ఞానం. నీ హృదయంలోనే సత్యము జ్ఞానము, నువ్వు మనస్తోడు సంపాదించింది జ్ఞానం కాదు. మీరు ఏదో కష్టపడి పాండిత్యం సంపాదించారనుకోండి, అది జ్ఞానం కాదు. నీ హృదయంలో ఏదైతే నిత్యంగా స్వచ్ఛంగా సహజంగా ఏదైతే ఉందో, ఏదిగా నువ్వు ఏదైతే ఏదిగా ఉందో, ఏదైతే నువ్వుగా ఉన్నావో, అబద్ధమైన నేనికి పరిమితులు ఉన్నాయి, అబద్ధమైన నేనికి హద్దులు ఉన్నాయి, అబద్ధమైన నేనికి రాగద్వేషాలు ఉన్నాయి, నిజమైన నేనికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు, జన్మలు లేవు, పునర్జన్మలు లేవు, అది లేని చోటంటూ లేదు. ఆ సత్యానుభూతికి వచ్చాక నిగ్రహించుకోవడానికి ఏమీ కనపడదు. మరి మీకు జిన్నూరు మీటింగ్లో చెప్పాను కదా, అంజయ్య ఎవడ ముఖ్యమంత్రి చేస్తే మనకు గౌరవనీయులైనా మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం అని చెప్పాలి ఎమ్మెల్యే గారు అక్కడ. ఆయన ఏం చెప్పాడు, గౌరవనీయులైన మాటకంటే ఇంకోటి బాగుందంటే స్వర్గస్థులైన మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే పాపం గౌరవనీయులైన పదవి కంటే స్వర్గస్థులైన పదవి బాగుందని అనుకున్నాడు. అది ఉద్దేశం మంచిది, మంచి ఉద్దేశం అండి. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం అన్నాడండి, అది అనాలండి. స్వర్గస్థులైన మన ముఖ్యమంత్రి గారు అవి అంజయ్య గారు అంటాడు తెలంగాణ. అదేంటి 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 అలా అంటున్నాడు. పాపం స్వర్గస్థులంటే చచ్చిపోయిన వాళ్ళుగా అంటున్నారని ఆడు ఇది తెలిసిపోయింది ముఖ్యమంత్రికి. ఆడు తెలంగాణలో ఉన్నాడు, అదేంటి బాబు అదేంటి బాబు అంటున్నాడు. నాడు నేను బతుకున్నాను కదా అంటున్నాడు. నాడు ఆడు తెలంగాణలో అంజయ్య అంటే ఈయన మీద మంచి మాట వాడదాం అనుకున్నాడండి. ఎవరండి, ఎమ్మెల్యే గారు. గౌరవనీయులైనా మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం అని చెప్పడం కోసం స్వర్గస్థులైనా మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం అన్నాడు. అంటే మాట కొంచెం బాగుంటుంది అనుకున్నాడు, ఏదో మామూలుగా నిగారింపుగా ఉంది అనుకున్నాడు. ఆయనకి తెలియదు చచ్చిపోయిన వాళ్ళు కదా వాడతారు. అయితే తప్పు అగహ, తప్పు రాంగ్ ఐడెంటిఫికేషన్. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. నీకు తెలుసున్నా అది నీవుగా ఉన్నావు, తెలియపోయినా అది నీవుగా ఉన్నావు. అక్కడ బాగా అర్థం చేసుకోండి. అయితే నీకు అనుభవం లేదు ఇప్పుడు, అది ఉండి నువ్వు అదే. నీకు అనుభవం లేకపోయినా అదిగా ఉన్నావు. నువ్వు కానిదానితో తాదాత్యం తగ్గించుకో. నువ్వు కానిదాని మనసుతోటి, నువ్వు కాని దేహంతోటి, నువ్వు కాని పరిసరాలతోటి, నువ్వు కాని లోకంతోటి ఏదైతే నువ్వు కాదో దానితో అనుబంధం తాదాత్వ్యం తగ్గించుకో. అంతే ఏం లేదు. ఎప్పుడైతే తాగా తాదాత్వ్యం తగ్గించుకుంటూ వస్తున్నావో ఏది నీవుగా ఉన్నావు అది నీకు ఎరుకలోకి వస్తుంది. అది నీ కడసారి జన్మ. ఇప్పుడు అన్ని తలంపులే, అన్ని తలంపులు లేనిది ఒక సత్యం ఒకటే. అన్ని తలంపులే, మన శరీరం చనిపోతుంది అది నిజం కాదు, అది కూడా తలంపే. ఈ దేహము చనిపోతుందని అనుకుంటుంది. ఎవరు అనుకుంటారు దేహంతో తాదాప్యం పొందే నేను అనుకుంటుంది, అది స్వప్నమే. అన్ని తలంపులే. అన్ని మొత్తం జీవితం అంతా తలంపులే. చావు తలంపు, మీ రోగం తలంపు, శరీరం తలంపు. ఇంకేదంటే శరీరానికి మీకు ఏ శరీరానికి అనారోగ్యం ఉందనుకోండి, మనసులో అశాంతి ఉందనుకోండి, సత్పురుషులతో సహవాసం చేస్తారనుకోండి, నేను అశాంతిగా ఉన్నాను, నేను రోగంతో బాధపడుతున్నాను, తలంపులు తగ్గిపోతాయి. అప్పుడు ఆ రకంగా మీరు లాభం పొందుతారు. అంటే మనం ఎవరితో అయితే స్నేహాలు చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం కాంతి పొందాలి, వెలుతురు పొందాలి, జ్ఞానం పొందాలి. అసలే మనం చీకట్లో ఉన్నాం, ఇంకా చీకట్లోకి పంపేస్తుంటే ఈ భగవాన్ చెప్తే ఈ తప్పు తాదాత్యం పొందాలి. తప్పు తాదాత్యం అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్. తప్పు తాదాత్యం, తప్పు తాదాత్యం అంటే ఏంటి, నువ్వు కాని దానితోటి అనుబంధం. నువ్వు కాని చోట అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, మీకు సంతోషం వచ్చింది అనుకోండి, మీకు రాంగ్ ఐడెంటిఫికేషన్ ఉన్నట్టు. తర్వాత ఎవరైనా మిమ్మల్ని నిందించారనుకోండి, అప్పుడు మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, రాంగ్ ఐడెంటిఫికేషన్. మీ కొండ గుర్తుల కోసం చెప్తున్నారు. ఒకటి నిందా, రెండు స్తుతి. ఒకటి నిందా, రెండు స్తుతి. ఒకటి ఆత్మస్థుతి, పరనంద. ఎలాగ పనికిరావు, ఆత్మస్థుతి, పరనంద, ఆ రెండు పనికిరావు. తర్వాత ఇంకోటి, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేయొచ్చు, అప్పుడు మీకు సంతోషం అనే వికారం రాకూడదు. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని నిందించవచ్చు, అప్పుడు మీకు దుఃఖం అనేటువంటి వికారం రాకూడదు. ఆ రెండు వచ్చినాయా, రెండు పతనం ప్రారంభం మీకు. అంటే దేహాభిమానం పెరుగుతుంది. దేహమే ఆత్మ, దేహమే సత్యం అనే బుద్ధి, ఆ సత్య బుద్ధి. ఏదైతే సత్యం కాదో అనాత్మ బుద్ధి పెరుగుతుంది. మీరు కానితేడంతో తాదాత్మ్యం పొందడం వల్ల, స్తుతి వల్ల సంతోషం, నింద వల్ల మీకు దుఃఖం వస్తా అంటే మీకు ఆత్మబుద్ధి కదా, అనాత్మబుద్ధి పెరుగుతుంది. ఆత్మబుద్ధి సుఖాన్ని తీసుకొస్తుంది, అనాత్మబుద్ధి దుఃఖాన్ని తీసుకురావడమే కాదు, జన్మ పునర్జన్మలు కూడా తీసుకొస్తుంది.
అదే సంసార హేతువు. ఇప్పుడు ఆత్మ కానిదాన్ని, ఆత్మ కానిదాన్ని బట్టి మనకు ఆత్మబుద్ధి ఉందనుకోండి, సంసారం వస్తుంది, చావు వస్తుంది, దుఃఖం వస్తుంది, విషాదం వస్తుంది, టెన్షన్ వస్తుంది. మీకు ఎప్పుడైనా టెన్షన్గా ఉందనుకోండి, సత్పురుషుడి మధ్యలో సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, మీకు టెన్షన్ తగ్గిపోతుంది. ఇది ఏంటి? వైబ్రేషన్స్, వాళ్ళ వైబ్రేషన్స్. కొంతమంది పైకి నిగారింపుగా కనిపిస్తారు, వాసన ఉన్నది వాళ్ళని వాసన దాని పువ్వులు అంటారు. పైకురికి నిగారింపుగా కనిపిస్తారు కానీ వాసన ఏముండదు. అక్కడి నుంచి వచ్చేది మనం నేర్చుకునేది ఏముండదు, కళ్ళకు బాగానే కనిపిస్తారు, అక్కడ నేర్చుకునేది ఏముండదు. వాళ్ళని ఏమంటారంటే వాసన లేని పువ్వులు. పువ్వు కళ్ళకు బాగానే కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏం వాసన ఉండదు, ఏమి గుడ్డి స్మెల్ ఏముండదు, పొందేది ఏమి కనిపించదు, కళ్ళకు బాగానే కనిపిస్తారు. నేను నన్ను ప్రేమిస్తున్నట్టు నా హృదయానికి తెలుస్తుంది. నేను కళ్ళతో చూసుకుందామంటే ఆ ప్రేమ కనిపించడం లేదు. పోనీ తెంచుకు, ఆ తాడు తెంచుకుందామంటే ఆ తాడు కనపడటం లేదు. కళ్ళకు కానరాని గొరుసులతోటి కట్టివేయబడ్డాం, కళ్ళకి కానరాని గొరుసులతోటి కట్టివేయబడ్డాం. పూర్వజన్మల్లో ఏమీ సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాం. ఈ సంబంధం మరండి మరొక చోట కలపదు. ఏని బుడబొక్కల మాటలు కాదు. భగవాన్ చివరి రోజుల్లో అన్నారు, పూర్వజన్మల్లో మనం ఏమి సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నావా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. ఇప్పుడు సంఘర్షణలు అనేక మంది ఉన్నారు, అందరూ వచ్చారు ఇక్కడికి, అనుబంధం ఉంటేనే ఇక్కడ రావటం. జన్మాంతర అనుబంధం ఉంటేనే అంటే మనకు యోగ్యత లేనప్పుడు, మనకు అర్హత లేనప్పుడు, మనం డిజర్వ్ కానప్పుడు నారాయణుడు వచ్చి మనం పక్కన కూర్చున్నా గుర్తించలేము. అసలు బంగారం మంచిదో మంచిది కాదేనో తెలుసుకోవడానికే 10 మందిని కూడా తీసుకెళ్తాం బంగారం షాపులోకి. మనకు తెలియక నారాయణుడు ఏం తెలుస్తాడు? ఇంకా మనకు అర్హత లేనప్పుడు నారాయణుడు వచ్చి పక్కన కూర్చున్నా మనకు తెలియదే. ఆ బంగారం విలువైతే మనకు తెలియటం లేదు. అది మంచి బంగారమే కాదని తెలుసుకోవడానికి 10 మంది నారాయణుడు ఎలా తెలుస్తాడు మనకు? మనం ఏదైనా చదువుతున్నాం అనుకోండి, ఆ చదువు మనం ఎంతవరకు లోతుల్లోకి తీసుకెళ్తుంది? మనలో ఏదైనా పనికిరాని పొరలు ఉంటే ఆ పొరలను ఏమైనా కట్ చేస్తుంది ఆ చదువు? మనలో ఏదైనా పనికిరానికి పొరలు ఉన్నాయనుకోండి, ఆ పొరలు ఏమైనా తెంచుతుంది ఆ విద్య? మనం సాధన చేస్తుంటే ఏమైనా వెలుగు గోచరిస్తుంది అని లోపల చూసుకుంటూ ఉండాలి. మనం లోకానికి లోతు లేదు, హృదయానికి లోతు ఉంది. మన లోకంలో కాదు డీప్ అవ్వాల్సింది, హృదయంలో డీప్ అవ్వాలి. హృదయంలో ఉన్న లోయలు, హృదయంలో ఉన్న లోతు లోకంలో లేదు. లోకం అంటే ఏంటి? నామం రూపం యాక్షన్, అంతకంటే ఏం లేదు. నామం రూపం క్రియ. మనిషి అంటే ఏదో రూపం ఉంటుంది, ఏదో నామం ఉంటుంది, మంచి పనో చెడ్డ పనో చేస్తూ ఉంటాడు, అంతే ప్రపంచం. అందుకంటే ప్రపంచం లేదు. నామము రూపము క్రియ ఇదే ప్రపంచం. 3 మైనస్ చేస్తే ప్రపంచం లేదు. ముగిస్తున్నాం. నీ తప్పు తాదాక్ష్యం పోతే ఆ తప్పు తాదాక్ష్యం కూడా తొందరగా పోదు. రైట్ పాత్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ థింకింగ్. ఇప్పుడు మీలో ఎవరికైనా డాబాలు ఉన్నాయనుకోండి, మీకు ఎవరికైనా డాబాలు ఉన్నాయనుకోండి, నేను మీ ఇంటికి తీసుకెళ్తే డాబా పైకి నేను ఒకసారి వెళ్ళగలనా? ఆ డాబాకి మెట్లు ఉంటాయి. ఒక్కో మెట్టు తప్పడడుగు లేకుండా స్టడీగా ఒక్కో మెట్టు. కొంతమంది ఆ మెట్లు అంతంగా కడతారంటే మన అడుగు సరిగ్గా పడుతుందండి. డాబా మెట్లు కూడా కొంతమంది ఎంత బాగా కడతారంటే మన సగం అడుగు ఎక్కర్లేదు, మన అడుగు పూర్తిగా పడుతుంది, రోడ్డు మీద నడిచినట్టుగా ఉంటుంది. ఆ ఒక్కో మెట్టు నెమ్మదిగా ఎక్కెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? డాబా పైకి వెళ్ళిపోతాం. అలాగే మనం జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఇప్పుడు లెక్క చేసేటప్పుడు ఒక్కో స్టెప్ లెక్క చూసి మనం ఆన్సర్ వేయలేము. జాగ్రత్తగా చేసుకుంటూ వస్తాం. ముందు లెక్క అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకున్నాక నెమ్మదిగా చేస్తూ ఉంటాం. మళ్ళీ కూడుకుల్లో పొరపాటు వచ్చిన ప్రమాదం అర్థమైతే సరిపోదు అక్కడ. మళ్ళీ కూడుకుల్లో ప్రమాదం, తీసివేతల్లో ప్రమాదం, అన్నీ చేసుకుంటూ అర్థం అవ్వాలి. కూడుకుల్లో తప్పులు రాకూడదు, తీసివేతల్లో తప్పులు రాకూడదు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ మనస్సు దగ్గర పెట్టుకుని, ఎక్కడైతే శరీరం ఉందో అక్కడ బుద్ధిని దగ్గర పెట్టుకుని వెళితే ఒక రైట్ ఆన్సర్ వస్తుంది.
ఆ మేడ మీదకి వెళ్ళేటప్పుడు కూడా డాబా మీద తప్పట తప్పట అడుగు వేయకూడదు, స్టడీగా స్లో అండ్ స్టడీగా వేసుకెళ్ళాలి. జ్ఞానం ఎలా నడుస్తాడంటే ఏనుగు నడిచినట్టు నడుస్తాడు. ఏనుగు నడిచేటప్పుడు చూడాలంటే వాకింగ్ అద్భుతంగా ఉంటుంది. ఏనుగు మీరు ఎప్పుడైనా ఏనుగు నడుస్తుంటే చూడండి, ఏనుగు పట్టుకెళ్ళి అత్తిపండు పెడితే పెట్టండి, దాన్ని నడక కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా నడుస్తుంది. ఆ ఏనుగు నడకలో ఎంత అందం ఉంటుందో చెప్పలేదు. మీరు ఎప్పుడు ఏనుగు నడిచి తప్పుడు అడుగులేదు, సరిగ్గా స్టెప్ చక్కగా అడుగు కరెక్ట్గా పడుతుంది, మళ్ళీ కరెక్ట్గా కాల్ చేస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఆ ఏనుగు పాదంలో ఎర్ర చెములు నల్ల చెములు అన్నీ పడతాయి. అలాగే మనకు ఆత్మజ్ఞానం కనుక వస్తే అన్నీ సమకూడతాయి. అంటే మనం ఈ సాధనలో కూడా, అంటే మనం కాని దాంట్లో నుంచి విడిపోయేటప్పుడు కూడా తప్పుడు అడుగులు వేయకూడదు. మనం మాట్లాడే మాట రైట్గా ఉండాలి, రైట్ స్పీచ్. నేను ఏదైనా మాట్లాడితే ఆ మాట నీకు చల్లదనం కలగజేయాలి. నా మాట నాకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. రైట్ యాక్షన్. నువ్వు అది మంచిదనుకుంటే చేసి వదిలేయి. మిగతా వాళ్ళు కూడా నీకు అనవసరం, లోకం కూడా నీకు అనవసరం. అది మంచిది అనుకున్నావు అనుకో, చేసి వదిలేయండి. ఇప్పుడు కాటన్ ధర ఆనకట్టు కట్టే ఒక 50 వేలు 60 వేలు అనుకు ఊరికి పేరు లేదు. ఈ మధ్యన ఏ ఊళ్ళో చూసినా విగ్రహాలు అంటే ఏంటి, ఆయన చేసిన పుణ్యం 150 సంవత్సరాలకు ఫలించాడు. అదే ఖర్చురాజ్ఞయా. ఇప్పుడు ఏదో పుణ్యం చేయడం, పొద్దున పుణ్యం చేయడం, సాయంత్రం ఫలితం వచ్చేయాలంటున్నారు, ఏంటి అర్థం కావటం లేదు. ఆ రావి చెట్టు చుట్టూరు తిరుగుతారు స్వర్గంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. రావి చెట్టు చుట్టూరు తిరగటం స్వర్గంలోకి వెళ్ళిపోవాలి, అప్పటికప్పుడే స్వర్గంలోకి వెళ్ళిపోవటం, ఆ తిరగడం ప్రదక్షిణం పూర్తవదంక. అది కానీ కాటం ద్వారా హృదయపూర్వకంగా చేశాడు, వెళ్ళిపోయాడు. 50 ఆరు సంవత్సరాలు ఊరికి పేరు లేదండి ఆయనకి. ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా కాటం ధర విగ్రహాలు పడుతున్నారు. అది కర్తురాజ్ఞయా ప్రాప్త్యతే ఫలం. ఆయన చేసిన పుణ్యానికి ఇప్పుడు ఆంధ్రదేశంలో ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు, 150 సంవత్సరాల కింద చేసిన పని. కొంతమంది గోవింద మొదటి ముద్ద తిన్నప్పుడు గోవింద 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 అని మొదటి ముద్ద ఎలా తింటారు, కొంతమంది కాటన్ మహాశయ అని మొదటి ముద్ద తింటారు. కాటం దాకి ఆనకట్టి కట్టినప్పుడు వచ్చిన సంతోషం కంటే ఈ కాలువలు తవ్వాక కాలువలో నీరు ప్రవహిస్తుంటే సంధ్యావందనంలో పొద్దున సంధ్యావందనంలో దేవతలను స్మరిస్తారు, గాయత్రి నాటిని స్మరిస్తారు కదా సంధ్యావందనంలో. వాడు కాళ్ళలో స్నానం చేసి వాడు అర్పణం కాటన్ ధరకు కూడా స్మరించుకుంటూ విడిచిపెడుతున్నాడు నీళ్ళు. ఇంకా నా జీవితానికి ఒకటే చాలు. కాటం ఆనకట్టు కట్టక ముందు అప్పుడు వచ్చిన సంతోషం కంటే ఎక్కువ ప్లేటర్ వచ్చింది. ఆ నీళ్ళు ఇడిచిపెట్టేటప్పుడు కాటన మహాశయని కూడా తలపెట్టుకుని నీళ్ళు ఇడిచిపెడుతున్నాడు కాళ్ళలో. ఓ కాటన మహాశయ, ఇదివరకు ఎక్కడో గోదావరిలో నీళ్లుండి, ఆ గోదావరిలో నీళ్ళని సముద్రంలోకి వెళ్ళిపోయి నువ్వు మా ఊరు తీసుకొచ్చావు, మా ఇంటికి కూడా నీళ్లు తీసుకొచ్చావు కాటన మహాశయ అనుకుని ఆ స్మరిస్తుంటే అది ఆ స్మరణ పైకి స్మరించుకుంటాంటే అది విన్నాడు. ఇంకా నా జీవితం నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు, ఫలితం అయిపోయింది. ఓ కాటన మహాశయలు ఎక్కడో గోదావరిలో నీరుండేది, ఆ నీరు సముద్రంలో కలిసిపోయేది, నువ్వు మా ఇంటికి తెచ్చావు ఆ గోదావరిలోని నీరుని. ఇప్పుడు 150 సంవత్సరాలు అయింది ఆనకట్టు. 1846లో ఆనకట్టు కట్టడం ప్రారంభించాడు, 1852కి పూర్తి చేశాడు, కాలువలు కూడా తవ్వేశాడు. ఇప్పుడు 150 సంవత్సరాలు అయింది అనుకుని ఇప్పుడు అన్ని ఊళ్ళోనే ఆయన విగ్రహాలు పెడుతున్నారు. ఇక్కడ కర్తురాజ్ఞ అంటే ఆయన పుణ్యం ఇక్కడ ఫలించింది ఇక్కడ. అంటే అది మనం ఏం చేయాలంటే మనం ఏదైనా మంచి పని చేశామనుకోండి చేసి వదిలేయాలి. దాని ఫలితం ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, మనం చేసిన మంచి పనికి ఫలితం ఈశ్వరుడికి అక్కర్లేదు. ఆ ఈశ్వరుడు దాని దగ్గర ఏం పెట్టుకోడు, ఈశ్వరుడికి ఏం అక్కర్లేదు. ఆయనకెందుకు పూర్ణకాముడు, అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఇంకా కోరికలు ఏముంటాయి. భగవంతుడు అంటే ఎవడనుకుంటున్నారు మీరు, అన్ని కోరికలు నెరవేరిన వాడికి కోరిక ఏముంటుంది. ఇప్పుడు మనకుంటాయి కొన్ని కోరికలు నెరవేరినా, ఇంకా కొన్ని కోరికలకి నెరవేరలేదు, అంటే మనకేదో కోరిక ఉంటుంది. అన్ని కోరికలు నెరవేరినా ఈశ్వరుడికి ఇంకా కోరికతోటి పనేముంది. అంటే మీరు ఏదైనా కర్మ చేస్తే మీ ఫలితం మీకు ఇచ్చేస్తాడు కానీ ఆయన అట్టే పెట్టుకోవడం ఆయనకు అక్కర్లేదు అసలు. ఆయన ఏం చేసుకుంటాడు, దీనివల్ల అదనంగా ఆయన పొందేది ఏమి ఉండదు.
ఇప్పుడు నదులు ఎన్ని వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నదులు వెళ్ళి కలవటంలో వచ్చి సముద్రానికి లాభం లేదు. ఈ నదులన్నీ కోపకం చేసి మేము సముద్రంలో కలవంటాం అనుకోండి, సముద్రానికి వచ్చిన నష్టం లేదు. ఈ నదులకన్నీ కోపం వచ్చేస్తాయి అనుకోండి, మేము సముద్రంలో కలవంటానికి శుభ్రంగా ఉంటుంది సముద్రం. ఒక అంగుళం కూడా తక్కువ తెలదు. వేసవకాలం మే నెలలో మీరు సముద్రాన్ని చేస్తే ఒక అంగుళం కూడా కిందకెళ్ళదు. అది సముద్రం అంటే వాడు భగవంతుడు. దేవుడంటే మీ ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు? మనలాంటి వాడికి అన్ని కోరికలు నెరవేరినవాడు, నెరవేరవలసిన కోరికంటూ లేనివాడు, వాడే ఈశ్వరుడు. అది మనం ఆరాధన చేస్తాంటే, మన దేవుడు గుళ్ళోకి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తాంటే మనం ఎందుకు ఆరాధిస్తున్నా? ఆరాధించి ఆరాధించి ఆయన స్వరూపాన్ని పొందటం. ఇక్కడున్న దేవుడిని పట్టుకుందామంటే వీడికి రూపం లేదు, నామం లేదు, కళ్ళకు కనపడ్డు, చెవులు కనపడ్డు, ఉన్నానంటున్నాడు. మన బుద్ధి చూస్తే స్థూల బుద్ధి, అసలు మన బడి కూడా ఎందుకంటే మన స్థూల దూడ కాసుకోవడానికి బడిలోకి రావడం ఎందుకండి? మన స్థూల బుద్ధిని సూక్ష్మ బుద్ధి కింద తయారు చేయడానికే మనం బడిలోకి రావటం. దూడ కాసుకోవడానికి ఎంఏ పిహెచ్డి చదవక్కర్లేదండి. దూడ కాసుకోవడానికి అమెరికాలు చదువుకు రావటం ఎందుకండి? బడిలోకి రావటం ఎందుకు? బుద్ధి సూక్ష్మత పెంచుకోవడానికి. గుళ్ళోకి వెళ్తానికి కూడా బుద్ధి సూక్ష్మత పెంచుకోవడానికి. స్థూల బుద్ధిలోంచి సూక్ష్మ బుద్ధిలోకి, అవివేకంలోంచి వివేకంలోకి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి బుద్ధిని మళ్లింపజేయటానికే బడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా. అయితే నువ్వు భగవాన్ ఇంకోసారి చెప్తున్నారండి, నీ తలకెక్కిందంతా తొలగించుకో, తగ్గించుకో. మనమేమో ఏం చేస్తున్నామంటే పైకి ఏదో మర్యాదస్తులుగా కనిపిస్తున్నామంటే లోపల బలిచిపోయి ఉన్నామండి. పైకి మామూలుగా మర్యాదస్తులుగా బాగానే కనిపిస్తామండి, లోపల శుభ్రంగా పాడైపోయామని బలిచిపోయి ఉన్నామండి. శుభ్రంగా నీకు నీకున్న తొలగించుకో. నీ తలకాయలో ఉన్నది ఈ పాడు బుద్ధి తొలగించుకో. నువ్వు ఏదైతే కానీ దాన్ని నేను అనుకుంటున్నా, అది నీకు తలకెక్కిపోయి ఉంది, ఇలా తొందరగా పొమ్మంటే పోదది. ఈ స్వప్రయత్నం, కళపరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడు లేకుండా నీ తలకెక్కింది పోదు. స్వప్రయత్నం, కళపరిపక్వం, ఈశ్వర కటాక్షం, నువ్వు ఎదురు చూడకుండా రేపు వస్తుందా మాపు వస్తుందా అని ఎదురు చూడకుండా ప్రయత్నం చేయాలి. ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రయత్నం చేయాలి. కామ్గా క్వైట్గా పనిచేయాలి. ఒకవేళ దేవుడు వచ్చి నీకు రేపు ఇచ్చేస్తారు, మాకు రేపు వద్దు, ఇంకో 10 జన్మల తర్వాత ఇవ్వటం మటుకు, ఇప్పుడు నాకు తొందర ఏమి లేదనాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే దేవుడు వచ్చి నీకు రేపు మోక్షం బాబు ఈ గంటలో ఇచ్చేటం నీకు మోక్షం, అది ఎప్పుడు అడుగు అంతకు అడుగుతాడు నీకు ఇవ్వకుండా ఉండటం కోసం. అలా కూడా దేవుడు వచ్చి నీకు మోక్షం నీ ఇష్టం, మీ ఇష్టమే, మా ఇష్టం నీకు ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వాలి. కొంతమంది మమ్మల్ని మీటింగ్ వెళ్ళడానికి వస్తారు, ఎంత బాగా మర్యాదగా మాట్లాడతారంటే ఏమన్నా నాన్నగారు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే పెట్టినంటారు. కొంతమంది అలా కాదు, మీరు 1వ తేదీనే పెట్టారు, 3వ తేదీనే పెట్టారు, 5వ తేదీనే పెట్టారు. నాన్నగారు మీ అవకాశం చూసి ఎప్పుడు అనుకో, మీ అనుకూలం చూసుకోండి. అంటే అక్కడ కంపల్షన్ ఉండదు, డిమాండ్ ఉండదు. నో డిమాండ్, నో కంపల్షన్. అప్పుడు మాకేమనిపిస్తుంది అంటే రేపే పెట్టేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు భగవంతుడు మోక్షం ఇస్తానని వస్తాడు అనుకోండి, మీ ఇష్టం అని చెప్పాలి. అందుకని సాయంత్రం 6 లోపల ఇచ్చేయమంటే అది మొత్తానికి ఇవ్వకుండా పోతాడు. స్వప్రయత్నం అంటే ఇవే ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ లేదు అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు, టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ రాదు. ఎక్స్పెక్టేషన్ నుంచి బీపీ షుగర్ వస్తాయి. స్వప్రయత్నం, కాలపరిపక్వం అంటే కాలం కలిసి రావాలి. ఊడ్చిన వెంటనే కోతకు వచ్చేది, ఊడ్చిన తర్వాత 4 నెలలు 6 నెలలు పడుతుంది అది కోతకు రావటానికి. ఇవాళ ఊడ్చేసి రేపు కోసేస్తే కాలం కలిసి రావాలి. కాలం వచ్చే వరకు మనం ఆగాలి.
ఇప్పుడు మనకి ఎలక్షన్ లో పోటీ పెట్టాలని ఉందనుకోండి, ఆ ఎలక్షన్ వచ్చే వరకు ఆగాలి కదా. స్వప్రయత్నం కాలపరిపక్వం ఈ రెండు కుదిరినా పర్లేదు, ఈశ్వర కటాక్షం అసలు అది ఫైనల్. ఆ ఈశ్వరుని కరుణకు మనం పాత్రలు అవ్వాలి. అంటే మనం మాట్లాడే మాట, మనం చేతుడు చేసే చేత, మనకు వచ్చే తలంపులు ఈశ్వరుని దయకి, ఈశ్వరుని కటాక్షానికి పాత్రలై ఉండాలి. ఒక భక్తుడు భగవాన్ స్కందాశ్రంలో ఉండగా భగవంతుడు చెప్తాడు, ఇప్పుడు నాకేదో జ్ఞానానికి మోక్షానికి తొందరలేం లేదు, జ్ఞానానికి మోక్షానికి తొందరేం లేదు, కానీ నేను ఒకటే కోరుతున్నాను, 1000 జన్మలు ఇచ్చిన నువ్వే నా గురువుగా ఉండాలని. రాబోయే జన్మలోనే గురువు కాదు, ఒకవేళ నాకు నా ప్రారంభంలో ఇంకా 1000 జన్మలు ఉన్నాయి కదా, 1000 జన్మలో నువ్వే గురువుగా ఉండాలని. నేను ఏదో పొందాలన్నది నాకు, అది నాకేది, నాకేం వేగిరిపాటు ఏమి లేదు. మోక్షం 1000 జన్మలు వచ్చినా 1000 జన్మల తర్వాత వచ్చినా పర్లేదు, ఈ జన్మలు నువ్వే మట్టి నా గైడ్గా ఉండాలి, ఫిలాసఫర్గా నువ్వే ఉండాలి. అసలు మోక్షం దాకా అక్కర్లేదని మనం, ఆ ఈశ్వరుడు ఏంది మనకు ప్రేమ కుదిరింది అనుకోండి, గురువు కింద గురువు మీద ప్రేమ కుదిరింది అనుకోండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, సరే చచ్చిపోతామని అనిపిస్తుంది, ప్రాణం ఆగిపోతుంది అనిపిస్తుంది. ఎక్కడో మోక్షం దాకా వెళ్ళిపోక్కర్లేదు, అవి ఏం చేయమంటే భరించలేదు, అవి చూసుకోవడంలో ఆనందం వస్తుంట, వస్తువు పొందినప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటుంది. అయితే నువ్వు ఊరికే మోక్షం ఎలా వస్తున్నా, మోక్షం ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తుంది, వస్తే ఎలా ఉంటుంది, ఈ ప్రశ్న దండక ప్రశ్నలు అనవసరం. మోక్షం ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎలా వస్తుంది, వస్తే అది ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలు అనవసరం. నువ్వు అనవసరంగా మనస్సును పెంచుకుంటున్నావు, నువ్వు ఎలా ఎలా మనస్సును పెంచుకోవద్దు, నువ్వు అసలు ఎలా మనసు బంధమైనా మనసుకే, మోక్షమైనా మనసుకే, నువ్వు బంధి నేను బంధింపడ్డాను, నేను బంధింపడ్డాను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నాకు విడుదల ఎప్పుడు వస్తుంది, విడుదల ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నావు. ఆత్మకి ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకునే మాటలు, అసలు సత్యానికి ఈ మాటలకు ఏమీ సంబంధం లేదు. చైతన్యానికి బంధం లేదు, చైతన్యానికి మోక్షం లేదు. బంధం ఉన్నదానికి మోక్షం, బంధం లేని దానికి మోక్షం ఏంటి? ఆ మోక్షం కూడా బరువైన మాట, అది కూడా నీ నెత్తి మీద మోయకు, అది కూడా తలక పట్టించుకోకర్లేదు, ఆ మాటే బరువు. ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. సరిగ్గా కాలం వచ్చినప్పుడు నీకు ఇచ్చేది నీకు ఇచ్చేస్తాడు, ఒకవేళ నువ్వు మర్చిపోయావు అనకు, ఆయన మర్చిపోడు. మనం భగవాన్ స్మరించుకోవడం కదా, భగవాన్ మనల్ని స్మరించుకోవాలి. మనం నారాయణ స్మరించుకుంటున్నాం అది ముఖ్యం కదా, ఆయన మనల్ని స్మరించుకోవాలి. ఇక ఒక్కసారి వాడు ఎలా ఉన్నాడు, ఒక్కసారి అవిజ్కి అయిపోయింది మన పని అయిపోయింది. చింతమణి ద్వారకనాథ్ దేశ్ముఖ్ సుజారాళ్ళు ఏనుగులు, వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవడన్నా ఏదైనా పనుల కోసం వెళ్ళేవారు ఏదైనా, వాళ్ళని వారు మాకేం పదవులు లేక ఇంటికాడ కూర్చుండే, మేము మా వాళ్ళు మా మాట ఎవడంటాడు పోయాను, మాకేం పదవులు లేవు, పదవి ఉన్నప్పుడు ఎవడైనా చెప్తే వింటాడు, పదవి లేని చెప్తే ఎవడంటాడు పోయా, మాకు అధికారం ఉన్నప్పుడు చెప్తే ఎవడని ఉంటాడు, అధికారం లేనప్పుడు ఎవడు చెప్తాడంటే, వీళ్ళని వారు ఏదో చేయండి, ఆ ఊరికి మీరు ఏదో చెప్పి చూడండి, అయితే అవుతుంది లేకపోతే లేదంటే అనుకోండి, వాళ్ళకి పదవి అక్కర్లు, ఊరికి ఫోన్ ఎత్తితే అయిపోతుంది అంతే, వాడు చెప్పిన వాడు సీఆర్ చెప్పినవాడు దేశం నాకు హైదరాబాద్ లో ఒక అమ్మాయి చెప్పింది, చివరి రోజుల్లో 2 సంవత్సరాలు దేశముఖ్ కొన్నాడు. చివరి రోజుల్లో చింతామణి ద్వారకనాథ్ ద్వేషం, బెస్ట్ జీనియస్ వాడు. మ్యాథమెటిక్స్లో జీనియస్, సాంస్క్రిట్లో జీనియస్, ఫిలాసఫీలో జీనియస్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. వాడు పార్లమెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మన టెక్స్ట్ బుక్లు రాసేసుకుని 10th క్లాస్ పాఠం బుక్లు వేసేసుకోవచ్చు. దానికి డ్రాఫ్టింగ్ ఇంకేం అక్కర్లేదు. ఒకగాడి పార్లమెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకుని యాజ్ ఈజీగా తీసేసుకుని మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు వేసేసుకుని ఏజింగ్ అక్కర్లేదు, షార్పింగ్ ఇంగ్లీష్. ఒక అమ్మాయి చెప్పింది నాకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి దేశ్ముఖ్ గారి భార్య దుర్గాబాయ్ తెలుసు అండి, వెళ్ళి ఏదో ఢిల్లీ ఎక్కడో యూనివర్సిటీ ఎంబీబీఎస్ సీట్ కోసం వెళ్ళి అడిగిందట. అప్పుడు అక్కడ ఉండేవారు హైదరాబాద్, చివరి రెండు సంవత్సరాలు అప్పుడు రిటైర్ అయిపోయారు పాలిటిక్స్లోంచి. అంటే నేను చెప్తే ఎవడు వింటాడమ్మా, నాకు పదవి అయిపోయింది, అన్నీ అయిపోయిన ప్యాస్ట్ ఇది ప్యాస్ట్ చేసాం, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసాం, ఫైనాన్స్ మినిస్టర్ చేసాం, మన ఈ భారతదేశం ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ బ్రెయిన్స్లో దేశముఖ్ కావడం. అంటే ఆవిడ అందంటే అమ్మాయి, అమ్మాయి ఇప్పుడు డాక్టర్, అమ్మాయి అందంటే పోనీ చెప్పు చూడండి ఏదో ఒకటి అవుతుంది, ఏదో మీరు మీ వల్ల అవుతుందని వచ్చాం. అది ఏది యూనివర్సిటీకి ఎవడో వైస్ ఛాన్సలర్ ఇలా రేపు ఇలా మామూలుగా ఫోన్ చేశాడు, ఇలా సోన్ సో 4 రోజులు సీట్ వచ్చేస్తుంది వాడికి పదవులు. అలాగే సంజయ్ రెడ్డి గారు వాళ్ళకి, అంటే మామూలు అధికారంలో ఉన్నవాడికి ఎంత శక్తి ఉంటే ఈశ్వరుడికి ఎంత ఉంటుందో చెప్పడం కోసం చెప్తున్నాను. సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తుంటే తెనాల నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది, వాళ్ళ కుటుంబానికి కొంచెం పరిచయం. ఏమంటే నేను కాకినాడ ఎంబీబీఎస్లో చేరటానికి కలిసి సీట్లు లేవంటున్నారు ఎంబీ కృష్ణరావు గారు. అంటే ఆయన వాళ్ళ కుటుంబానికి సంజయ్ రెడ్డి గారి స్నేహం. ఏ అమ్మాయి నువ్వు ఇలా పలానా వచ్చావు అని చెప్తే, అప్పుడు అసెంబ్లీ జరుగుతాను చాలా బిజీగా ఉన్నాడు. చాలా బిజీగా ఉంటే నువ్వు తెనాల్లో పలానా వారు అమ్మాయి కదా అని సంజయ్ రెడ్డి గారు అడిగారంట. ఆ అమ్మాయి తండ్రికి సంజయ్ రెడ్డి గారికి స్నేహం, కానీ అమ్మాయి తండ్రి అప్పుడు చనిపోయాడు, కానీ ఆ విశ్వాసం ఉంది ఆయనకి, పాపం వీళ్ళు పలానా వాళ్ళు అమ్మాయి కదని. కొంతమందికి బతుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు, చచ్చిపోయే ఒక రకంగా ఉంటారు. వాళ్ళు తెనాలి అమ్మాయి, అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఇప్పుడు డాక్టర్, లేడీ డాక్టర్, అదంతా వదిలేయండి. నాకు ఎంబీ కృష్ణా గారి దగ్గరికి వెళ్ళాలని సీట్లు లేవంటున్నారండి. అప్పుడు ఎంబీ కృష్ణా గారు పెత్తనం చేశారు కాకినాడ మెడికల్ కాలేజీ. అలాగే అమ్మాయి ఏం లేదన్నారా, లేదన్నారా, ఇలానే నేను ఇప్పుడు అసెంబ్లీ గొడవలో ఉన్నాను, ఏదో అసెంబ్లీ జరుగుతుంది అయినా చూద్దాం. ఎంబీ కృష్ణాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే కోట అయిపోయిందండి, మేము మామూలుగా ఇవ్వాల్సిన కోట అయిపోయింది, ఈ అమ్మాయి వచ్చి అడుగుతుంది సీట్ ఏమని, ఇప్పుడు ఎలా అవుతుంది కోట అయిపోయింది, మాకు ఎంత కేటాయించాలో కేటా లిస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయికి సీట్ ఇస్తాం రా. సరే నువ్వు సీట్ ఇచ్చేయి అన్నాడట. ఎవరండి సంజయ్ రెడ్డి, సీట్ ఎలా ఇస్తానండి, కోట లేదన్నా, ఎవడు వాళ్ళ కోట అన్నాడట. నీకు ఇంకో సీటు పెంచుకోవడానికి 2 సీట్లు పెంచుకోవడానికి కోట ఎవడు, వైస్ ఛాన్సలర్ ఎవరు? ఆ వైస్ ఛాన్సలర్తో నేను చెబుతాను ముందు నువ్వు సీట్ ఇచ్చే అమ్మాయి వస్తుంది, ఎవడో వైస్ ఛాన్సలర్, ఎవడో వైస్ ఛాన్సలర్ ఎవడో, ఈ ఫోన్ కింద పెట్టేసాడు, ఆడు కొట్టాడు, సీట్ కేటాయించాడు, కాకినాడకి అయిపోయింది పని. ఇంకా ఈ కాకినాడ కాలేజీకి బాస్ అయినా వైస్ ఛాన్సలర్ ఎవడండి, ఈయన దగ్గర గుమ్మస్తాలు అంటాడు సంజయ్ రెడ్డి చీఫ్ మినిస్టర్ దగ్గర. అంటే ఒక అధికారం ఉన్నవాడికి ఎంత శక్తి ఉంటే ఈశ్వరుడికి ఎంత సర్వశక్తివంతుడు. అదే భగవాన్ చెప్తారు అక్షర మణమాలలో, ఆయన కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. కళ్ళు లేకుండా చూసే నిన్ను, కళ్ళు లేకుండా నువ్వు చూస్తావు, నీ కళ్ళు అక్కర్లేదు, కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారేమో చూడు. ఓ అరుణాచలేశ్వరుడా, నీకు చూడటానికి ఎవరినైనా చూడటానికి నీ కళ్ళు అక్కర్లేదు, కళ్ళు లేకుండా నువ్వు చూస్తావు, కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారేమో చూడు. ముగిస్తున్నాం, మాకు ముగిస్తున్నాం అని చెప్పిన తర్వాత కూడా టైం అయిపోతుంది. మా జగన్నాథ స్వామి గారు ముగిస్తున్నాం అంటే ముగించేస్తారు అన్న విషయం. కొంతమంది ఇల్లు వస్తాం ఇల్లు వస్తామని చెప్పాక ఇంకో గంట కూర్చుంటారు. మాకు ముగిస్తాం ముగిస్తాం అంటానికి ముగింపు రావటం లేదు. ఏమిటి నిద్రలో, నీ నిద్రలో ఎవడైతే ఉన్నాడో, ఇవన్నీ లేనప్పుడు ఏవన్నీ దేహము లోకము, నీ అనుబంధాలు నీ అనురాగాలు నీ కర్పణ్యాలు ఈర్ష్యలు ద్వేషాలు కక్షలు కర్పణ్యాలు ఇష్టాలు అయిష్టాలు చావులు పుట్టుకులు. గాఢ నిద్రలో నాకు రాబోయే జన్మ ఏ జన్మ వస్తానో ఎవడో ఆలోచించడు. గాఢ జన్మలో గాఢ నిద్రలో నేను పుణ్యాత్ముణ్ణి లేదా నేను పండితుడిని ధనవంతుని ఎవడని అనుకోడు. గాఢ నిద్రలో ఇవన్నీ లేనప్పుడు గాఢ నిద్రలో ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎక్కడ జాగ్రత్త వ్యవస్థలో ఉన్నాడు వాడిని పట్టుకో, అది సాధన. గాఢ నిద్రలో ఏమీ లేనప్పుడు ఎవడు, గాఢ నిద్రలో ఏమీ లేనప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎక్కడ జాగ్రత్త వ్యవస్థలో కూడా ఉన్నాడు వాడిని పట్టుకో. వాడు ఎంత నీ హృదయంలోనూ ఉన్నాడో వాడు, వాడు ఎంత లోతులో ఉన్నాడో అంత లోతు వరకు నువ్వు వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, ఆ డెప్త్లోకి వెళ్ళిపో. వాడు ఎంత లోతులో ఉన్నాడు మధ్యకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకు. ఉన్నాడా అల్లేడా, అల్లేడా ఉన్నాడా, ఉన్నాడా లేడు లేడు అనుకున్నవాడు ఉన్నాడు. నువ్వు మధ్యలోంచి వెనక్కి వస్తే ఎలా కనిపిస్తాడు? ఆడు ఎంత లోతులో ఉన్నాడు అంత లోతులోకి వెళ్ళు. ఇక్కడ ఇక్కడి నుంచి భీమవరం 8 మైళ్ళు, 8 మైళ్ళు వెళ్ళి భీమవరం వస్తుంది. కానీ 5 మైళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చేస్తే నీకు భీమవరం రాదు. వాడు ఎంత లోతులో ఉన్నాడో అంత డీప్గా లోప అక్కడికి వరకు వెళ్ళు. అక్కడికి వెళ్ళి నీకు దొరకకపోతే చెప్పు. ఇక్కడి నుంచి భీమవరం 8 మైళ్ళు, మనం 2 మైళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చేసాం, భీమవరం లేదంటే 8 మైళ్ళు వెళ్ళు, నువ్వు అక్కడ భీమవరం లేకపోతే లేదని చెప్పు. ముగిస్తున్నాం. గాఢ నిద్రలో ఉన్నాడు ఎవడో ఉన్నాడు, నీకేమీ తెలియటం లేదు. కానీ ఎవడైతే ఉన్నాడో ఉన్నాడు, గాఢ నిద్రలో ఒకడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడా లేదా అనే సమస్య ఒక పక్కన పెట్టండి. గాఢ నిద్రలో ఒకడు ఉన్నాడు, అప్పుడు ఏమీ లేవు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అన్నీ లెస్లే. ఎప్పుడు? గాఢ నిద్రలో. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు లేదా? నువ్వు ఉన్నావు. వాడు ఇప్పుడు ఎక్కడికైనా పోయాడా? జాగ్రత్త అవస్థలు ఎక్కడికైనా పోయాడు, ఎక్కడికి పోలేదు. గాఢ నిద్రలో ఉన్నవాడు ఇక్కడ కూడా ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. వాడిని పట్టుకో చాలు, అదే మోక్షం, అదే జ్ఞానం, అదే శాంతం, అదే అనంతం. వాడిని పట్టుకో, ఆడి తిరగ పట్టుకో చాలు. గాఢ నిద్రలో ఉన్నవాడు జాగ్రత్త అవస్థలో ఎక్కడ పారిపోలేదాడు. ఆడు పారిపోతే దేవుడు కాదు. ఏ వస్తువు అయితే అంతటా ఉండదు, అన్ని అవస్థల్లో ఉండదు. ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేకపోతే అది నిజం కాదు. ఒక కాలంలో ఉండి ఇంకో కాలం లేకపోతే అది నిజం కాదు. ఒక చోటు ఉండి ఇంకో చోట్లో లేకపోతే అది నిజం కాదు. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో పంచభూతాలు ఉన్నా లేకపోయినా, పంచభూతాలు ఉన్నప్పుడు ఉంటాడు, పంచభూతాలు లేనప్పుడు ఉంటాడు, పంచభూతాలు లేనప్పుడు కూడా ఉంటాడు వాడే నారాయణుడు. ఇది ఒకటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. గాఢ నిద్రలో ఎవడో ఉన్నాడు, అక్కడ మీకు ఏ సమస్యలు లేవు. ఉన్నాడే, ఉన్నాడు ఒకడు. వాడు ఇక్కడ ఎక్కడికి పారిపోలేదాడు, ఆ నిద్రలో ఉన్నాడు, జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. వాడిని పట్టుకోండి చాలు, మీ పని వచ్చిన పని పూర్తి అయిపోతుంది. ఇలా భగవాన్ చెప్పిన ముఖ్యమైన సారాంశం ఏంటంటే, తలక పట్టేసి ఉంది మనకి, తలకి పట్టేసి ఉంది, ఆ తలక పట్టింది వదిలించుకోలేరు మనం. అంటే పైకి మనం సింపుల్గా ఉన్నట్టు కనిపిస్తున్నాం, పైకి ఎలా కనిపిస్తున్నాం, ఎంత ఎవళ్ళోనే ఆడంబరం కనపట్టాలి అనుకుంటుంది పైకి చూస్తాండి. లోపల ఎలా ఉన్నాం? ఆడంబరం, మనసులో ఆడంబరంగా ఉన్నాం. పైకి మామూలుగా ఆడంబరంగా ఉన్నట్టు కనపట్టడం లేదు, పైకి ఆడంబరంగా ఉన్నట్టు మనం కనపడటం లేదు. లోపల ఎలా ఉన్నాం? ఆడంబరంగా ఉన్నాం. అది వదిలించుకోండి అంటున్నారు భగవాన్. అది అంతే, ఏమి లేదు, మీ పని పూర్తి అయిపోతుంది. పైకేమో ఏమీ ఆడంబరం లేనట్టు కూర్చున్నాం, లోపల చూస్తే ఆడంబరంగా ఉన్నాం, శుభ్రంగా తలకెక్కిపోయి ఉన్నాం.
అంటే అది వదిలించుకోండి సార్, ఇంకేం అక్కడ. అసలు మనకు ఆ ప్రేమ కుదిరితే భగవంతుడికి మరొక ప్రేమ, మరొక పేరు ప్రేమ, భగవంతుడికి మరొక పేరు శాంతి, భగవంతుడికి మరొక పేరు జ్ఞానము, భగవంతుడికి మరొక పేరు మరొక ప్రేమ, మరొక పేరు బ్రహ్మము. ఉన్నది బ్రహ్మము, చలించేది బ్రహ్మము, చలనం లేకుండా ఉన్నది బ్రహ్మము. అంత బ్రహ్మమే ఇటు బ్రహ్మం, అటు బ్రహ్మం ఇటు బ్రహ్మం, ఎటు చూసినా బ్రహ్మమే, ఎటు చూసినా పూర్ణమే. పూర్ణం అంటే మళ్ళీ బూరిలో పూర్ణం అనుకోక, కంప్లీట్నెస్. ఎటు చూసినా బ్రహ్మమే, కదిలింది బ్రహ్మం, కదలనది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం అంతా బ్రహ్మమే, కనిపించేది బ్రహ్మం, కనిపించనిది బ్రహ్మం, అది బ్రహ్మమే ఇది బ్రహ్మమే. రాముడు కదిలాడు, కృష్ణుడు కదిలాడు. ఆ రాముడు ఇక్కడ ఉన్నాడు, ఆ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, వీడి కదలడు. హృదయంలో ఉన్నాడు, వీడి కదలడు, వీడి కదలను దేవుడు, వాడు కదిలే దేవుడు. హృదయంలోనే దేవుడు కదలడు, వాడు కదులుతున్నాడు. కానీ వాడు వేరు వీడు వేరు అనుకోకూడదు. వీడే వాడు, వాడు వీడు అని తెలిసిన వాడు ధన్యులు. ఆ రాముడు కదులుతాడు, ఈ రాముడు ఇక్కడ కదలడు. ఆ రాముడు చెలిస్తాడు, ఈ రాముడు చెలించడు. కానీ వీడే వాడు, వాడే వీడు, వాడే నారాయణుడు. రాముడిలో మనం నేర్చుకోవాల్సిందంటే నారాయణుడే, ఎవరైనా వచ్చిన దేవుడే, ఆ గొడవలు నాకు తెలియదు అని ఓడాడు. ఏమి మీరు అందరూ అంటారు నాకేం తెలియదు అని ఓడాడు. నరుడిలాగా ఉన్నాం అని ఎలా ఉండేవాడు, నరుడిలాగా ఉన్నాం. మనం నరుడిలాగా ఉండి నారాయణలాగా అనుకుంటున్నాం. మనం ఆయన నారాయణుడై ఉండి నరుడుగా ఉన్నాడు, మనం నరులుగా ఉండి నారాయణుడుగా ఉండాలని అదే నారాయణుడుగా నారాయణుడు అయిపోయామని అనుకుంటున్నాం. నిజంగా అయిపోయిన వాడు అయిపోయామని అనుకోడు. పొందిన వాడు నేను పొందాను, నేను పొందాను అనుకుని ఏం చేయాలి అనుకుని వాడు ఉండడు అక్కడ. అంటే భగవంతుడు నారాయణుడైనా నువ్వు రావణాసురుడంతరం సంహారం చేసావు, నారాయణుడివే నువ్వు ఈ రూపంలో వచ్చావు, నారాయణ సంహారం అనంతరం దేవతలు అందరూ వచ్చావు అంటే ఏవా విషయం నాకు ఏం తెలియదు అన్నాడు. నేను మామూలుగా దశరథ గారి అబ్బాయినా అన్నాడు. ఏమి నాకేం కూడా తెలియదు, మీరు ఏదో దేవుడు దేవుడు అంటున్నారు, ఆ విషయం నాకు ఏం తెలియదు. అలా స్మృతి లేదు ఆయనకి. ఏమి మీరు అందరూ ఏదో దేవుడు దేవుడు అంటున్నారు, నాకు అదేం తెలియదు అన్నాడు నారాయణ. ఆయన రాము అలాగని చెప్పాడు. ఆయన గౌరవానికి ఏం భంగం లేదు, ఆయన పూజించాడు, ఒక మానలేదు. ఇది మీరు అర్థం చేసుకోండి. నాకేమి, నేను మామూలు మనిషిని అని చెప్పాడు. అలాగని ఆయన నామం ఎవరు మానలేదు, ఆయన పూజించేవాళ్ళు ఎవరు మానలేదు, ఆయన గుడి కట్టించడం ఎవరు మానలేదు. నేను మీలాంటి వాడిని చెప్పినప్పటికీ ఆయన గౌరవానికి ఏం భంగం లేదు. అంటే ఇప్పుడు ఇంతకీ మన రామరాజు గారు ఏం చేయాలంటే, ఇప్పుడు 20 రామరాజు గారి గురించి ఏర్పాటు చేసిన ప్రవచనం ఇది. ఇప్పుడు రామరాజు గారు ఏం చేయాలంటే మంచి పనులు చేస్తున్నారు, గుళ్ళో చేస్తున్నారు, మరి గ్రామంలో చేస్తున్నారు, సబ్జెక్టు కూడా విన్నారు. నేను చెప్పాలని చెప్పటం లేదు, ఆపుకోలేక చెబుతున్నారు. అయినా సబ్జెక్టు వినాలి, సబ్జెక్ట్ శ్రవణం చేయాలి. ఆయన చేసి మంచి పనులు చేసుకోవచ్చు, అది ఒకటే సరిపోదు, అది ఉంటే సరిపోదు. ఆ సబ్జెక్టు జాగ్రత్తగా విని అది మరణం చేస్తే లోపల ఆయనకి దారి కనిపిస్తుంది. తర్వాత కూడా మనం కూడా మన ఏదైనా మంచి పని చేస్తున్నాం అనుకోండి, అది మంచి పని అనుకుంటే చేయటం వదిలేయటం అంతే. అదే మీరు మంచి పనులు చేసినా ఆ పనే మీకు మోక్షం ఇవ్వదు. కత్తు రాజ్ఞయ కర్మ కిం పరం, కర్మ జడం, కర్మ జడం. ఈశ్వరుడెవడు కర్త, ఫలితం నువ్వు చేసిన పని నీకు ఫలితం ఇవ్వదు. ఎవడిస్తాడు, ఈశ్వరుడు ఇస్తాడు, అది గుర్తుపెట్టుకో నువ్వు. కర్తు రాజ్ఞయ కర్మ కిం పరం, కర్మ జడం. జడం నీకు ఎలాగిస్తుంది, ఇప్పుడు మనం ఏదో గోడ కట్టించాం, మనం ఏదైనా గోడ కట్టించుకున్నాం అనుకోండి, ఆ గోడ వాడు కూలి పని ఇవ్వదు. గోడ కట్టించుకున్నవాడు ఇస్తాడు కూలి పని, అంతేకాని గోడ ఇవ్వదు.
ఇంకా కర్మ జడం.
కర్తూరాజ్ఞయ ప్రాప్త్యతే ఫలం అంటే ఈశ్వరుడు ఇప్పుడు చూడండి, ఇద్దరు సమానమైన వ్యాపారాలు చేస్తారు. ఎవరు 1 కోటి రూపాయల లాభం వస్తే ఒకటి 5 లక్షల లాభం వస్తుంది. ఇద్దరు పక్క పక్క కొట్లు ఇద్దరు సమానంగా వ్యాపారాలు చేస్తారు. ఇద్దరు రైలు చెరువులు వేస్తారు, ఇద్దరు చేపల చెరువులు వేస్తారు, పక్క పక్క చెరువులే వాడికి లాభం వస్తే ఒకటికి నష్టం వస్తుంది. వీడంటాడు ఏమంటే అడుగు నేను సమానంగానే చేసామని అంటాడు. ఇద్దరు అయితే ఏమైంది కర్తూరాజ్ఞయ ఇద్దరు 2 చీరలు ఉన్నాయనుకోండి, వీళ్ళిద్దరు సమానంగా పెంటేస్తారు, సమానంగా చూసుకుంటారని ఒకటి 30 బస్తాలు పండుతూ ఒకటి 20 పండుతుంది. కర్తూరాజ్ఞయ డిఎంఎల్ చదివి, డిఎంఎల్ చదివి నెలకు 50,000 40,000 కంటే సంపాదించలేని వాళ్ళు ఉన్నారు. డిఎంఎల్ చదివి, డిఎంఎల్ చదివి నెలకు 40,000 50,000 మామూలుగా ఎంబీబీఎస్ని చదివి నెలకు 1 లక్ష సంపాదించేవాళ్ళు ఉన్నారు. కర్తూరాజ్ఞయ ఈ మధ్యన ఒక అమ్మాయి ఎండీ అయింది, పిల్లలు డాక్టర్ అమ్మాయి ఎండీ అయిపోయింది. పైగా ఎంట్రన్స్లో ఉస్మాన్ యూనివర్సిటీలో టాపర్ ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడు అమ్మాయికి ఏం చేసి పేషెంట్లు అంటే చదువు తెలివైంది కానీ పేషెంట్లు అంటే పెద్ద ఇష్టం ఉండదు, కొంచెం చిరాగ్గా ఉంటుంది. చదువులో తెలివైంది, దీనికి అన్నీ కలిసి రావాలి, ఒక తెలిసేటట్లయితే సరిపోదు. ఈ మధ్యన అమ్మాయి నేను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతానండి, నెలకు 15,000 20,000 ఇస్తానంటున్నారు, వెళ్ళిపోతానంటారు. ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ వదిలేస్తానండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతానంట. అంటే డాక్టర్ కూడా సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. అడిగోడు 90 అడుగుతాడు, బీరకాయ కొరతనే వస్తూ ఉంటాడు, తర్వాత వంకాయ కొరతనే, బీరకాయ కొరతనోడు వంకాయ కొరతనోడు బీరకాయ కొరతనొచ్చు, 90 ప్రశ్నలు ఏడేస్తారు. ఈ డాక్టర్ చెప్పాలి పాపం, చిరా పొడిచి డాక్టర్ గారు మంచోడు కదంటాడు. అది అనుకున్న పర్లేదు, వెళ్ళి యాగి చేస్తాడు. ఒక్క గొడవ కాదు ఇది, అయ్యే ప్రాక్టీస్లో సక్సెస్ అవ్వడానికి కూడా ఒక తెలివి సరిపోదు, చాలా లక్షణాలు ఉండాలి. అంటే డాక్టర్ ఎలా ఉండాలో చెప్తారు. శివుడు విషం మింగాడు, శివుడు ఆయనకు నీలకంఠుడు అని పేరు. ఆయన విషయం ఎక్కడ పెట్టుకున్నాడు, ఎక్కడ పెట్టుకున్నాడు, కంటలను పెట్టుకున్నాడు. ఆ ముఖం చూస్తే ఎప్పుడు శాంతిగా ధ్యానంగా ఉంటుంది. అంటే డాక్టర్లకు ఇంటికాడ ఎన్ని బాధలు ఉన్నా పేషెంట్ దగ్గర మటుకే, ఆ డాక్టర్లు ఎవరైనా సరే ఇంటికాడ ఎన్ని బాధలు ఉన్నా పాపం వాళ్ళకి మామూలు వాళ్ళకి ఇంటికాడ బాధలు ఉండొచ్చు, ఆ పేషెంట్ దగ్గర మటుకి శాంతిగా ఉండాలి. వాళ్ళు ఏదో అవసరం లేని ప్రశ్నలు అడుగుతారు, పేషెంట్లు అటువంటి వాళ్ళే అవసరం లేని ప్రశ్నలు అడిగితే మనం ఓర్పుగా చెప్పాలి. అంటే ఒక ప్రాక్టీస్లో సక్సెస్ అవ్వడానికి ఒక తెలివి ఒకటే సరిపోదా, మెడిసిన్ సంబంధించిన చాలా వాడికి చాలా ఉండాలి బ్రెయిన్లో. తర్వాత మీ చేపల చెట్లు అవి బాగున్నాయి కొంచెం అడుగుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆ పేషెంట్. అప్పుడు అడిగేమనుకుంటాను డాక్టర్ గారు పాపం మన గురించి అడుగుతున్నారు అనుకుంటాడు. చేపల చెట్లకి రోగానికి సంబంధం లేదు, ఆయన అడుగుతూ ఉండాలి మనం మీ చేపల చెట్లు బాగున్నాయా. అంటే ఇన్ని రకాలుగా ఆడు ఆలోచనలు ఉంటాయి కానీ ప్రాక్టీస్ అభివృద్ధి అవ్వదు. అయ్యి శివుడు ఎలా ఉన్నాడో డాక్టర్ ఎలా ఉండాలని దాని అర్థం ఏంటి, శివుడికి అంతంలో విషయం ఉన్నా చాలా క్వైట్గా ధ్యానంగా మామూలుగా. శివుడికి బుద్ధుడికి ఎక్కువ పోలికలు ఉన్నాయి, ఎక్కువ శాంతిగా ఉంటారు. శివుడు ముఖం చూస్తుంటే ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది, శాంతిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కంఠంలో చూస్తే విషయం ఉంది. అలాగే డాక్టర్లు కూడా శివుడిలాగా ఉండాలి. ఇంటికాడ ఎన్ని గొడవలు ఉన్నా పేషెంట్ దగ్గర మట్టుకి శాంతిగా ఉండాలి, పరమానందం అనుభవిస్తున్నట్టుగా ఉండాలి పేషెంట్ దగ్గర మట్టుకి. ఇంకేంటి వాడు రోగంతో వస్తాడు అంటే విసుగు లేకుండా చిరాకు లేకుండా ఉండి, ఇవన్నీ డాక్టర్ లక్షణాలు. ఇప్పుడు ఇంతకీ మీకు ఎందుకు చెప్తా, కర్తూరాజ్ఞయ ఎంబీబీఎస్లు చదివి నెలకు 2 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, డిఎంఎల్ చదివి డిఎంఎల్ చదివి నెలకు 30,000 20,000 40,000 సంపాదించుకున్న వాళ్ళు. అది అక్కడ క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళ అదృష్టం. వాళ్ళు ఏంటి, వాళ్ళ అదృష్టం. తర్వాత ఒక చదివే కాదు, మిగతాయి కూడా కొన్ని వాళ్ళకి అవకాశాలు కలిసి రావాలి. కర్తూరాజ్ఞయ మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిందే, మనకి మళ్ళీ కర్తూరాజ్ఞయ. కర్తూరాజ్ఞయ ప్రాప్త్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తగ్గడం. అది మర్చిపోకూడదు. ఏది ఖర్చురా న్యాయ ఖర్చు అది మనం గుర్తుపెట్టుకుంటే ఎదురు చూసి ఏ పని పని చేస్తాం ఫలితం కోసం ఎదురు చూడటం మానేస్తాం. ఏది గుర్తుపెట్టుకుంటేనే ఖర్చురా న్యాయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. అది జడం, జడం నీకు ఫలితం ఎలా ఇస్తుంది? చైతన్యం నీకు ఫలితం ఇస్తుంది కానీ జడం ఇవ్వదు. ఖర్చురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతి మహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం. అది మీరు ఒకవేళ పుణ్యకర్మలు చేస్తే అది అనుభవంలోకి వస్తుంది, అనుభవించాక అది పోతుంది. కర్మఫలం ఏది శాశ్వతం కాదు. మీరు కర్మఫలం మంచి పని చేస్తే ఫలితం వస్తుంది, అది అనుభవిస్తారు, అనుభవిస్తే పోతుంది. కర్మఫలం ప్రతిదీ అశాశ్వతమే. అది వస్తుంది, మీ శరీరం ఎలా వచ్చిందో అలా మీ శరీరం వచ్చింది పోతుంది, అలాగే కర్మఫలం కూడా వస్తుంది పోతుంది. వచ్చిందంటే పోయినట్టే లెక్క. ఒక మనిషి పుట్టాడంటే ఆడు చచ్చిపోయినట్టే లెక్క, ఆడు చచ్చిపోయే పుడతాడు. ఆడు ఒక మనిషి పుట్టాడు అనుకోండి, ఆడు మామూలుగా పుట్టాడు, చనిపోయే పుడతాడు. ఆ రోజు వచ్చేటోడు చనిపోతాడు. ఆడు కొంతమంది అంటారు చనిపోయినప్పుడు ఏడవడం కాదు, పుట్టినప్పుడు ఏడిస్తే సరిపోతుందేమో బాగుంటుంది, వాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు, చచ్చిపోయినప్పుడే పుట్టాడు. కొంతమంది అంటారు చచ్చిపోయినప్పుడు ఏడవడం కాదు, పుట్టినప్పుడు ఏడవాలి, ఎంచదండి చచ్చిపోయినప్పుడు ఇక్కడ పుట్టాడని. మీరు ఎవరైనా పిల్లలను చూసి అలా ఏడిసరికి ఏంటి వీళ్ళు ఏడుస్తున్నారేంటి అనుకుంటారు వచ్చి. మరి ఎవడైనా పుట్టాడు అనుకోండి, అది చావటానికి పుట్టాడు, అది పుట్టినప్పుడు ఏడవాలి మనం. ఓ మనిషి పుట్టాడంటే ఆడు చచ్చిపోయినట్టే లెక్క, ఆడు చచ్చిపోయే పుడతాడు. ఊరికి మనకు డేట్ తెలియదు అంతే. ఆ డెత్ డేట్ తెలియదు, బర్త్ డేట్ తెలుస్తూ ఉంటుంది. బర్త్ డేట్ నీడు ముస్తాబు అయిపోతూ ఉంటాడు, కానీ ఆ డెత్ డేట్ తెలియదు వాడికి. కానీ పుట్టినప్పుడు ఏ రోజున చచ్చిపోవాలో నిర్ణయంపడి ఉంటుంది. ఆడు ఏ రోజునైతే ఎర్త్ మీదకి వచ్చాడు, ఈ ప్లానెట్ మీదకి వచ్చాడు, ఆ రోజునే ఏ రోజున చచ్చిపోవాలో నిర్ణయంపడి ఉంటుంది. అదే గీతలో చెప్తాడు, భగవద్గీతలో ఏం చెప్తాడంటే పుట్టిన మనిషి చనిపోవటం ఎంత ఖాయమో, చనిపోయిన మనిషి పుట్టడం కూడా అంతే ఖాయం. ఇది అనివార్యం. ఏమంటాడు? నివారించలే. ఏం వండర్ఫుల్ అంటే, చనిపోయిన పుట్టినవాడు చనిపోవటం ఎంత ఖాయమో, చనిపోయిన వాడు పుట్టడం కూడా అంతే. ఈ ప్రకృతి నుంచి దాటి వెళ్తే మోక్షం పొందుతాడు, అది వేరే విషయం. జనరల్ విషయం ఇది. పుట్టినవాడు చనిపోవటం ఎంత ఖాయమో, చనిపోయిన వాడు మళ్ళీ పుట్టడం అనుకోకండి, చనిపోయిన వాడు పుట్టడం కూడా ఖాయమని చెప్పి ఏమంటాడండి? ఇది అనివార్యం. అనివార్యం అంటే ఎవడు నివారించలేడు. ఇది మీ సైంటిస్టులు కానీ ఎవడో నివారించలేరు. అనివార్యం అంటే ఇది ఎవడో నివారించలేడు అని అర్థం. ఎవడో ఆపు చేయలేడు. ఇది రెండో అధ్యాయంలో వస్తుంది, భగవద్గీతలో రెండో అధ్యాయంలో వస్తుంది. ఇది అనివార్యం, ఇది ఎవడో ఆపు చేయలేడు, ఇది నివారించలేడు. చనిపోయిన పుట్టినవాడు చనిపోవటమే ఖాయం ఒకటే కాదు, చనిపోయిన వాడు పుట్టడం కూడా అంతే ఖాయం. ఒక ప్రకృతి వాడిని విడిచిపెట్టదు. ప్రకృతిని దాటే వరకు వాడు ప్రకృతి లక్షణాలు విడిచిపెట్టవు. వాడి స్వభావం, వాడి లక్షణాలు, వాడి ప్రకృతి, వాడి అహంకారం, వాడి మమకారం, వాడి దేహభావన, వాళ్ళు తిరిగి వాడిని రీపట్టే ప్రకృతే వాడిని తిరిగి పుట్టింపజేస్తుంది. భగవాన్ అంటారు, నువ్వు కర్తృత్వ బుద్ధి పెట్టుకుని అహంకారం బుద్ధి పెట్టుకుని కర్మ విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు మొట్టికెళ్ళి మొట్టి చేస్తుంది అంటాడు. నీ అహంకారమే నీ చేత పని చేస్తుంది. అనివార్యం. కృష్ణుడు ఇంకోటి చెప్తాడు, ఇది అనివార్యం, నివారించలేడు ఎవడని. దీన్ని పుట్టినవాడు చనిపోవడం ఎంత ఖాయం, చనిపోయినవాడు మళ్ళీ పుట్టడం కూడా అంతేకాయం. ఇది అనివార్యం అంటే ఎవడో నివారించలేడు, ఎవడో ఆపు చేయలేడు. ఇది నేచర్, ఇది ప్రకృతి. ఇది నాకేం సంబంధం లేదు. ప్రకృతి దానిపైన అది చూసుకుంటే వెళ్ళిపోతుంది. ఇంకే మేము చూస్తూ ఉంటాం అంతే. ఇవాళ ముఖ్యమైన సూత్రం ఏంటి? మీరు కొత్తగా సంపాదించక్కర్లేదు, తలకెక్కిన తగ్గించుకోవడం. మీరు తలకెక్కిపోయి ఉంది మీకు అందరికీ. కొత్తగా మీరేమి అదనంగా సంపాదించక్కర్లేదు. మీరు సంపాదిద్దాం సంపాదించడానికి వస్తువు మీ లోపలే ఉంది.
మీరు నిజంగా సంపాదించి వస్తువు కదా, మీరు నిజంగా సంపాదించి వస్తువు అయితే మీ శరీరం ఎలాగ పోయింది, అది పోతుంది మీరు సంపాదన అంతా. అది మీరు సంపాదించే వస్తువు కాదు, సహజంగా ఉన్న వస్తువు. అయితే నాకు తెలియటం లేదు, మాకు తెలియటం లేదు మీరు అంటున్నారు. మీరు తలకెక్కింది వదిలించుకోండి, మీరు అందరూ తలకెక్కిపోయి ఉన్నారు. భగవాన్ అంటున్నారు అందరికి తల పట్టేసి ఉందని. ఓ అంటే తలకై ఖాళీ అవ్వకుండా జ్ఞానం రాదని, ఇక్కడ లగేజ్ ఉండగా జ్ఞానం రాదని. అంటే మీరు భగవాన్ మాటల్లోని సౌందర్యం చూడాలి, ఆ స్పష్టత. మీకు ఎక్కడ ఏ సందేహానికి తావి కూడా స్పష్టత. 6-3-9 అంటే మ్యాథమెటికల్ యాక్యురేస్. రాబోయే జన్మల గురించి కూడా మిమ్మల్ని ఆలోచించొద్దు అంటాడు. ఇదంతా సత్యం, అది కూడా అంతే అసత్యం. ప్లేడర్ చెప్తా ఉంటాడు హైకోర్టులో జడ్జి తోటి. ఆ జడ్జికి మధ్యలో అనుమానాలు వచ్చినాయి అనుకోండి, అడుగుతూ ఉంటాడు మళ్ళీ ఇంకోసారి చెప్పు, నాకు అక్కడ క్లారిటీ రాలేదంటాడు. నువ్వే విషయం ఏది చెప్తున్నావు నాకు క్లారిటీ రాలేదంటాడు. ఎవడు జడ్జి అడుగుతాడు, ఆఫ్ చేసేస్తాడు ఆర్గ్యుమెంట్, ఆఫ్ చేసి మళ్ళీ చెప్పు నువ్వు నాకు క్లారిటీ రాలేదు నువ్వు చెప్పింది అంటాడు. అలాగే ప్రశ్నించకుండా క్లారిటీ వచ్చేసినట్టు ఆయన అంతరైనా విడమిర్చి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, మళ్ళీ మన చేత అడిగించుకోకుండా. అంటే ఆ మాట కూడా అనుగ్రహమే, ఆ మాట కూడా అనుగ్రహమే. మళ్ళీ మన చేత అడిగించుకోవడం కడిగించుకోవటం ఉండదు. శాంతి శాంతి శాంతి.